నేను ఆత్మపంధురాలు. ఓం నమో నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రుద్రాయ. శివాయ నమః శివాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ. ప్రియమైన ఆత్మబంధువులారా, అది సంవత్సరం మనం కార్తీక మాసంలో జోరుపాలన వస్తున్నాం. ఈ సంవత్సరం జనవరి 31న ఏర్పాటు చేశాం. రాబోయే సంవత్సరానికి కార్తీక మాసంలోనే కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారంలో జోరుపాలెంలో ఈ ప్రాంగణంలోనే ప్రవచనం ఉంటుంది. రాబోయే ప్రవచనాలు ఫిబ్రవరి నెల 5వ తేదీ పాలకొడేరు శ్రీరామాలయం. ఏడవ తేదీ పాలకుల దగ్గర ఉన్నటువంటి గుమ్మలూరు. 9వ తేదీ మురమళ్ళ. 10వ తేదీ భీమవరం. భీమవరంలో క్షత్రియ సంక్షేమ పరిషత్ అని ఓ పెద్ద బిల్డింగ్ కట్టారు, 3 అంతస్తుల బిల్డింగ్ అది. అది 8:46 భీమవరంలో ఆ క్షత్రియ సంక్షేమ పరిషత్ బిల్డింగ్ ఓపెనింగ్, 8:46. తర్వాత 2:00 మన ప్రవచనం ఉంటుంది అదే బిల్డింగ్లో. ఆ బిల్డింగ్ ప్లేస్ ఏంటి తెలుసుకోండి, ఏరియా ఎక్కడున్నది, దాని ఏమంటారు భీమవరంలో, బలిసిమూడి. భీమవరం బలిసిమూడి. అదే భీమవరం బలిసిమూడి అంటే తెలుస్తుందండి. అక్కడ పెద్ద క్షత్రియ విద్యార్థి సంక్షేమ పరిషత్ అంటే చెప్తారండి బలిసిమూడిలో, ఎవరైనా చెప్తారు. అది 8:46 ఓపెనింగ్. 2:00 ప్రవచనం. పాలకొడేరు, 7 గుమ్మలూరు, 9 మురమళ్ళ. మీరు అంత దూరం ఎవరు రావద్దు, మురమళ్ళ అంటే చాలా దూరం, ఎక్కడ యానాం దగ్గర ఉన్నది. 10వ తేదీ భీమవరం బలుచిమూడిలో క్షత్రియ విద్యార్థి సంక్షేమ పరిషత్ బిల్డింగ్లు, అది కూడా 2:00 భీమవరంలో కూడా. మనం ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా జోరుపాలెం వస్తున్నాం, కార్తీక మాసంలో వస్తున్నాం. వచ్చే సంవత్సరానికి కూడా ఇక్కడ కార్తీక మాసంలోనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చిన్నశర్మ గారు స్వర్గస్థులు అయ్యారు. ఈ మధ్య 30వ తేదీన వారి సంవత్సరం కూడా అయింది. అంటే స్వర్గస్థులైన జీవుడికి 1 సంవత్సరం అంటే 1 రోజు. అంచేది వారి 30వ తేదీన ఇక్కడ సంవత్సరం కూడా జరిగింది. చిన్నశ్వరం గారికి 31 ఇక్కడ సంవత్సరం జరిగింది చిన్నశ్వరం గారిది. ఈ ప్రాంతంలో చిన్నశ్వరం గారు పెద్ద స్వరం గారు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. చిన్నశ్వరం గారు చెప్తూ ఉండేవారు, నేను ఉన్నా లేకపోయినా, నా దేహం ఉన్నా లేకపోయినా జోరుపాలెంలో కార్యక్రమం ఆపు చేయకూడదని చెప్తూ ఉండేవారు. ప్రతి కార్తీక మాసం 1వ సోమవారం వస్తూ ఉండేవాళ్ళు మన ఇక్కడ. అదే శ్రద్ధతోటి, అదే భక్తితోటి, అదే విశ్వాసంతో వారు చిన్నశ్వరమ్మ గారి కుమారులు మన రామకృష్ణరావు గారు కూడా అదే భక్తితో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. బాగా చక్కగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తున్నారు జోలపాలెంలో. వారికి సహాయ సహకారములు వెంకటరామరాజు గారు కూడా, జోలపాలెం వెంకటరామరాజు గారు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వెంకటరామరాజు గారు కూడా వారు సహాయ సహకారములు అందిస్తున్నారు. ఇది జ్ఞాన యజ్ఞం. ప్రపంచంలో అన్నిటికంటే కూడా టీచింగ్కి హైయెస్ట్ సర్వీస్. అన్నదానం ఉంది, నిదానం ఉంది, ఇంకా చాలా దానాలు ఉన్నాయి. వస్త్రదానం ఉంది, ఇంకో దానం ఉంది, ఇంకో దానం ఉంది, ద్రవ్యదానం ఉంది, ద్రవ్యయజ్ఞం, ఇంకా చాలా యజ్ఞాలు ఉన్నాయి. అన్నిటిలోకి హయ్యెస్ట్ సర్వీస్ బోధం, టీచింగ్. టీచింగ్ ఇస్ హయ్యెస్ట్ సర్వీస్. తెలిసేదంటే ఒక టీచింగ్ వల్లే మానవుడు ఆ మనోదేహంలోంచి బయటకు వస్తాడు, విశాలమవుతాడు. అది ఒక టీచింగ్కే సాధ్యం. అది భగవంతుడి స్వరూపమే జ్ఞానం. ఆ జ్ఞానం గురించి మనం శ్రవణం చేయగా 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 భగవంతుడి యొక్క స్వరూపం జ్ఞానం. అంచేత జ్ఞానం గురించి జ్ఞానయజ్ఞం, ఇప్పుడు ఇది జరిగేది జ్ఞానయజ్ఞం. ఈ స్వరూపం భగవంతుడి గురించి మనం భగవంతుడు చెప్పినటువంటి వాక్కులు, భగవంతుడు చెప్పినటువంటి మాటలు మనం శ్రద్ధగా విని ఆయన మాటని మనం గౌరవించి ఆయన మాట ఏంది మనకి పూజ్యభావం కలిగి మనకి తరించాలని ఉద్దేశం ఉంటే భగవంతుడి యొక్క వాక్యము భగవంతుడి వేరు కాదు, భగవంతుడి వాక్యం కూడా భగవంతుడితో సమానం. అయితే వాక్యాన్ని ప్రమాణంగా చేపెట్టుకుని జీవిస్తే ఆయన స్వరూపం ఏంటంటే జ్ఞానాన్ని పొందుతాం. మనం ప్రమాణంగా ఎవరో దారిపోయేవాడు మాటలు తీసుకోకూడదు. భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే మనకు ఆయన స్వరూపమైన జ్ఞానం పొందుతారు. అయితే ఈ జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందటంలో చాలా మెలకుగా ఎదురకి వెళ్ళాలి. అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. దత్తాత్రేయుడి పేరు మీరు విని ఉంటారు. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు. ఎవరిలో ఏ మంచి ఉంటే ఆ మంచి తీసుకున్నాడు దత్తాత్రేయుడు. నాకు గాలి కూడా గొప్ప గురువు అన్నాడు. గాలి కూడా గొప్ప గురువు అన్నాడు దత్తాత్రేయుడు. ఏంటివయ్యా గాలి నీకు గురువు అంటే? గాలి ఎలాగో వస్తావు అనుకోండి, చెయ్యి అడ్డం పెట్టావు అనుకోండి, ఆగని చెయ్యి చెయ్యి పక్క నుంచి వెళ్ళిపోతుంది, ఈ వేళ సందులోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాలి వస్తుంది అనుకోండి, మనం ఏదైనా ఇలా అడ్డం పెట్టాం అనుకోండి, అడ్డం పెడితే మన చోటు పేచీలు పెట్టుకోదు, ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇంట్లో సమస్యలు ఉంటాయి, సమాజపరంగా వచ్చే సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, అవి సమాజపరంగా కూడా వచ్చి ఉంటాయి. మనం అభివృద్ధిలో పొందటానికి, మన అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇంట్లో రావచ్చు, సమాజపరంగా రావచ్చు. అవి ఏం చేయాలంటే గాలి ఏ విధంగా అయితే అడ్డు వస్తుంటే తప్పుకుని వెళ్ళిపోతుందో మనం అలా తప్పించుకుని వెళ్ళిపోయి అభివృద్ధిలోకి రావాలి. అయితే గాలి కూడా నాకు గురువు అన్నాడు దత్తాత్రేయుడు. 24 మంది గురువుల్లో దత్తాత్రేయుడు. ఒకసారి నారదుని అడిగారు, ఏమన్నా మమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రమ్మంటున్నారు, ఇంట్లో పేచీలు, సమాజంలో పేచీలు, ఇంట్లో 10 ఉంటే కొంతమంది భక్తి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఈ రకమైన అంటే నారదుడు ఏం చెప్పాడంటే మాటల కూడా కొంచెం మధురంగా మాట్లాడి తిజిగా మాట్లాడి వాళ్ళలో ఇష్టాయిష్టాలు ఉన్న సహించి. ఇప్పుడు మనిషి అయ్యాక రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేష రహితుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. మన ఇంట్లో వాళ్ళందరూ మన రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షిలాగా, మహాత్మా గాంధీలాగా ఉండాలని అనుకోకూడదు. ఉండాలని అనుకుంటే మంద పొరపాటు. వాళ్ళు మామూలు మనుషులు, మామూలుగానే ఉంటారు. వాళ్ళు గుణాలతోటే ఉంటారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఎల్లగా ఉంటారు. అంచేది వాళ్ళని కొంచెం మామూలుగా వాళ్ళ ఏదైనా ఇష్టాలు ఉంటాయి సహించుకుని మన గాలి తప్పించుకుని వెళ్ళినట్టే గాలి తప్పించుకుని, గాలి ఏదైనా అడ్డు వచ్చింది అనుకుని గాలికి కోలాటం పెట్టుకోదు, నెమ్మదిగా తల ఉంచుకుని పక్క తప్పించుకుని వెళ్ళిపోదు. అలాగే మీ ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్నా అనేక రకాల ప్రవృత్తి, అనేక రకాల ప్రవృత్తి గల మనుషులు ఉంటారు. మీరేమి తొందరపడద్దు. వాళ్ళు ఏదైనా ఇష్టాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, వాళ్ళే ఉన్నాయంటే వాళ్ళే ఉన్నాయని మీరు పీక్కోకుండా మిమ్మల్ని ఏదో మీరు సరి చేసుకుంటూ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి పక్క తప్పించుకుని వెళ్ళండి. అయితే గాలి కూడా నాకు మహాగురువు అని దత్తాత్రేయుడు చెప్పాడు. గాలి కూడా గొప్ప గురువు. మనం ఏం చేయాలి? అందరిలోనే మంచిని చూడటం నేర్చుకోవాలి. ధర్మరాజు నాకు లోకంలో ఎవడో చెడ్డవాడు కనపడలేదన్నాడు. ఇచ్చేదన్నాడు అండి ధర్మరాజు, ఎవడో చూసినా ఏదో ఒక మంచినా కనిపించదు, ఎవడో చూసినా కనీసం 100 గుణాలు ఒక మంచి గుణం అనే ఆయన కనిపించేది. అంచేత నాకు ఎవడో ఆ మంచిన చూసేవాడు కాబట్టి ధర్మరాజు నాకు ఎవడో చెడ్డవాడు కనపడలేదు అన్నాడు. దుర్యోధనుడికి 100 మంచి గుణాలు ఉండి 99 మంచి గుణాలు ఉండి ఏదైనా ఒక చెడ్డ గుణం ఉందనుకోండి, ఎవడోనా దుర్యోధనుడు ఆ చెడ్డ గుణం ఉంటే చూసేవాడు. అంచేత నాకు మంచివాడు ఎవరు కనపడలేదు, లోకం అందరూ చెడ్డవాడు అని దుర్యోధనుడు అన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే ఎవళ్ళైనా సరే మంచిని చూసి ఆ మంచి ఉంటే అక్కడ నమస్కరించి నమః 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 నేను కాదని నేను కాదు నేను కాదు నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఆగిపోతుంది అనేది దత్తాత్రేయుడు చెప్పి పురోగతి ఆగిపోతుంది. మనుషులు ఇది గుణాలు, మాయంతా గుణాల రూపంలో ఉంది. కృష్ణుడు చెప్పాడు నా మాయంతా గుణాల రూపంలో ఉందని. నా మాయను జయించడం కష్టం, నా రూపాన్ని ధ్యానం చేసి నా నామాన్ని స్మరించి నన్ను పూజించి నన్ను స్మరిస్తుంటే స్మరించగా స్మరించగా ఈ మాయ మీకు దారిస్తుంది. అంటే నా మాయను జయించడం చాలా కష్టం, మాయ గుణాల రూపంలో ఉంటుంది. గుణాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. భగవంతుడు అంటే చైతన్యం, భగవంతుడు అంటే ఆత్మ, భగవంతుడు అంటే బ్రహ్మం, భగవంతుడు అంటే ఉండటం. ఆ ఉండటం మనం అనుకుంటున్నామంటే ఆ చైతన్యాన్ని ఆ లోపల సద్వస్తువుని దేహానికి పరిమితం చేసుకుంటున్నాం, మనస్సును పరిమితం చేసుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మను దేహం అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే మనస్సు అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ తెలివితేటలు అనుకుంటారు. ఆత్మ ఏదీ కాదు, ఇదేమీ కాదు. కొంతమంది ఆత్మని మనం దేహం అనుకుంటున్నాం, ఆత్మని మనస్సు అనుకుంటున్నాం, ఆత్మని ఇంద్రియాలు అనుకుంటున్నాం, ఆత్మని తెలివి అనుకుంటున్నాం. ఇలా అనుకోవటం కనుక వదిలేస్తే, ఇలా అనుకోవటం కనుక వదిలేస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం అవుతుంది. అది కడసారి జన్మ. ఇప్పుడు మనకి వదిలించుకోవడం, ఇందులో వదిలించుకోవడం, మనం ఆత్మ అంటే దేహం అనుకుంటున్నాం, అంటే దేహం పోతే మనం ఉండం అనుకుంటున్నాం. అన్ని కాలాల్లో ఉంటుంది, అన్ని అవస్థల్లో ఉంటుంది. మనం అన్ని కాలాల్లో ఉన్నాం, అన్ని అవస్థల్లోనూ ఉన్నాం. కానీ దేహానికి ఇప్పుడు మనకి అహంకారం అంటే ఏమీ లేదు. నేను 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 అనే బుద్ధి ఉంది మన అందరికీ. నేను మనకు అందరికీ నేను నేను అనే బుద్ధి ఉంది కదా, అందరికీ నేను అనే బుద్ధి ఉంది. అదే అహంకారం, అంతకంటే ఏమీ లేదు. మనలో నేను అనే బుద్ధి ఉంది కదా, మన అందరికీ నేను అనే అహంకారం అంటే బయట ఎక్కడా లేదు. నేను అనే బుద్ధి మన అందరిలోనే ఉంది, అదే అహంకారం. నాది అనే బుద్ధి అందరిలోనే ఉంది, అదే మమకారం. ఆ రెండే మనకి, ఆ రెండింటికంటే మించిన శత్రువులు ఎవరో లేరు మనకు. అసలు నేను అనే బుద్ధి అందరికీ ఉంది, అదే అహంకారం. నేను అదే నేను అనే బుద్ధి అందరికీ ఉంది, అదే అహంకారం. నేను నాది అనే నాది అనేది నాది అనే బుద్ధి ఉంది కదా మనకు, నాది అనే బుద్ధి ఉంది. నేను అనే బుద్ధినేమో అహంకారం అంటారు, నాది అనే బుద్ధిని మమకారం అంటారు. ఆ రెండింటికంటే మించిన శత్రువుడికి జీవుడికి ఎవరో లేరు. అందులోంచి విడుదల పొందితే ఉన్నది మోక్షం, లోపల మోక్ష సుఖానికి నువ్వు వారసుడు అవుతావని భగవంతుడు చెప్తున్నాడు. మనలో నేను అనే బుద్ధి ఉంది కదా, అది అహంకారం. నాది అనే బుద్ధి ఉంది, అది అహంకారం, అది మమకారం. నాది అనే బుద్ధి మమకారం, నేను అనే బుద్ధి అహంకారం. అందులోంచి విడుదల పొందటం మనకంటే ఆ సర్వేశ్వరుడు యొక్క, పరమేశ్వరుడు యొక్క, నారాయణుడు యొక్క శక్తి మనకు తెలిసిగలదాని ఎంతటివాడో ఆయన శక్తి మనకు తెలుస్తూ అంటే ఈ రెండు రోగాలు తగ్గుతాయి. ఏది? అహంకారం తగ్గుతుంది, మమకారం తగ్గుతుంది. కర్త వికర్త విశ్రామ్, ఆయన ఒక్కడ మధ్యకే స్వతంత్రుడు. కర్తురాజ్ఞయ, ఆయన ఎవరు? భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. వికర్త, మొత్తం మనకు కనిపించే వస్తువులు జడ వస్తువులు, మామూలుగా జడ వస్తువులు జీవకోటి మొత్తం అంతా మనకు కనిపించే వస్తుజాలం అంతా కల్పించిన వాడు ఆయన. స్వతంత్రుడు ఆయన, కల్పించిన వాడు ఆయన, కల్పించిన వాడు ఆయన. మనకి ఎప్పుడైనా శాంతి కావాలి, శాంతి కావాలనుకుంటున్నాం, ఆ శాంతిని ప్రసాదించేవాడు ఆయన. కర్త ఆయన, స్వతంత్రుడు ఆయన, ఈ కల్పించిందంతా ఆయనే. మనకి ఏదైనా విశ్రాంతి, శాంతి కావాలి, విశ్రాంతి కావాలంటే ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఆయన నారాయణుడు, ఆయన సర్వేశ్వరుడు, ఆయనే మన యజమాని, ఆయనే మన ప్రభు. అయితే మనం ఆ గుణ సంపదను పెంచుకుంటూ రావాలి. గుణ సంపదని జాగ్రత్తగా పెంచదండి. గుణ సంపదని పెంచుకోవటం వల్ల, ఆ కళ్యాణ గుణాలను పెంచుకోవటంలో, గుణ సంపదని పెంచుకోవటం ఏమవుతుందంటే మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, మనసుకి లోచూపు కలుగుతుంది. లోచూపు కలుగుతుంది, అన్వేషణ ప్రారంభిస్తుంది. సెర్చ్ ఫర్ ట్రూత్, సత్యాన్వేషణ ప్రారంభం. కళ్యాణ గుణాలు పెరుగుతాయంటే మనకి సత్యాన్వేషణ ప్రారంభం అవుతుంది. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంది? అందరూ నాకు సుఖం కావాలి, అందరూ నాకు సుఖం కావాలి, అందరూ నాకు సుఖం కావాలని అందరూ అంటున్నారు. గీతలో 2వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు, అందరూ నాకు సుఖం కావాలంటారు, అందరూ నాకు సుఖం. డబ్బు లేని వాడికి భోగం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మన చేతిలో పైసా లేదనుకోండి భోగం ఎక్కడి నుంచి వస్తుంది? భోగం రాదు. శాంతి లేదనుకోండి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతి వస్తే కొత్త సుఖం. అశాంతితోటి బాధపడే వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? పైసలు లేని వాడికి భోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? యుక్తుడు అయుక్తుడు. అయుక్తుడు అంటే మన మనస్సుని మనం అదుపులో పెట్టుకుంటామంటే, మన మనస్సును అదుపులోకి పెట్టుకుంటామంటే అంటే మనకు అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే మనో నిగ్రహానికి ఇవ్వాలి. ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ మంచియే, అవన్నీ సెకండరీ. మొట్టమొదటి కంట్రోల్కి, సెల్ఫ్ కంట్రోల్కి ఎక్కువ టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బీ గివెన్ టు సెల్ఫ్ కంట్రోల్. మనం ఏదో మంచి పని చేయటం, మంచి పని చేయటం మంచి, దానాలు ధర్మాలు ఇట్లకంటే అన్నిట్లకంటే మనోనిగ్రహం గొప్పది. ఇంచేది మనోనిగ్రహం లేకుండా వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు. అంచేది కృష్ణుడు గీతలో ఏం చెప్పాయంటే, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం వాడు యుక్తుడు. ఆ వాడు అయ్యా యుక్తుడు, ఆ నిగ్రహం ఆ రెండు లేనివాడు అయుక్తుడు. యుక్తుడు ఎవడంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం వాడు యుక్తుడు. ఆ రెండు నిగ్రహం లేనివాడు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం మాట నిగ్రహం. మహాత్మా గాంధీ గారు అనేవారు చెప్పారు, కొంతమంది ఎక్కడ ఎప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అప్పుడు అక్కడ మాట మాట్లాడుతూ ఉంటారని ఒకసారి మహాత్మా గాంధీ అన్నాడు. మాట కాడ నిగ్రహం ఉండాలి, మనస్సు నిగ్రహం ఉండాలి, ఇంద్రియాలు నిగ్రహంగా ఉండాలి, వాడు యుక్తుడు అవుతాడు. ఆ యుక్తుడు కానివాడు అయుక్తుడు. నీకు ఇంద్రియాల నిగ్రహం లేదు, మనస్సు నిగ్రహం లేదు, బుద్ధి స్థిరంగా ఉండాలనుకుంటున్నా, బుద్ధి స్థిరంగా ఎలా ఉంటుంది? ఉండదు. బుద్ధి స్థిరంగా లేదనుకో, నీకు బుద్ధి స్థిరంగా లేనప్పుడు పరమాత్మ భావం, దేవుడు అనే ఈశ్వరుడు అనే ఒకడు ఉన్నాడు, ఆత్మ అనేది ఒకటి ఉన్నాడు, దీనికి అంత కర్త ఒకడు ఉన్నాడు, కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచానికంత ఒక యజమాని ఉన్నాడు, కర్త ఒకడు ఉన్నాడు, నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, ప్రభు ఒకడు ఉన్నాడు అనేటువంటి బుద్ధి నీకు రాదు నిగ్రహం లేనప్పుడు. ఆ పరమాత్మ బుద్ధి నీకు రానప్పుడు, పరమాత్మ బుద్ధి పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే భావనే నీకు రానప్పుడు, ఆ బుద్ధే నీకు రానప్పుడు, ఆ నీవమే నీకు లేనప్పుడు, ఒక క్రమమే నీకు లేనప్పుడు శాంతి ఎక్కడ వస్తుంది? శాంతి రాదు. శాంతి లేని వాడికి సుఖం లేదు. మనిషి పాడైపోవడానికి భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, మనిషి పాడైపోవడానికి 100 వాసనలు అక్కర్లేదు, 1 వాసన చాలు పాడైపోవడానికి. మనకు 100 ఎకరం ఆరిపోవడానికి 1 పేకాడు చాలు. ఇప్పుడు 500 ఎకరం ఉంటుంది, 1000 ఎకరం ఉంటారు, ఆర్చిపోయింది అంటారు. 1 పేకాడు చాలు 1000 ఎకరం పోవటానికి. ఒక్క వాసన చాలు వాడి యహం లేక యహానికి దూరం అయిపోయి పరానికి దూరం అయిపోవడానికి ఒక్కడ చాలు, ఒక్క వాసన చాలు. అంటే వాసన నశించకుండా మటుకి లోపల వస్తువు మనకు వ్యక్తం కాదు, లోపల ఉంది ఉండటం వ్యక్తం కాదు. రామకృష్ణ పరమహంస గారి భార్య, ఆవిడ పేరు శారదామాత, శారద భవాని, ఇంకా శారద ఏ పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ సరస్వతి. రేపు ఫిబ్రవరి 13వ తేదీ సరస్వతీదేవి పుట్టినరోజు. మీరు ఎవరైనా చేసుకుంటే చేసుకో, చదువులు బాగా రావాలనుకున్న వాళ్ళు చేసుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పండి సరస్వతీదేవి నమస్కారం. అంటే సరస్వతీదేవి బర్త్డే శ్రీ పంచమి అంటారు, ఎప్పుడు ఫిబ్రవరి 13వ తేదీ పంచమి వస్తుంది శ్రీ పంచమి అంటారు, సరస్వతీదేవి జన్మదినం అది. ఇప్పుడు మనం ఎక్కడ చెప్పుకుంటున్నామా, ఏం చెప్పుకుంటున్నామా, ఏం చెప్పుకుంటున్నాము? శారదామాత గురించి, శారద అంటే సరస్వతి దేవి అంత గుర్తొచ్చు. రామకృష్ణ పరమహంస గారి భార్య పేరు శారద. శారద సరస్వతి దేవికి ఉన్న పేర్లలో శారద భారతి, శారద అని సరస్వతి దేవి పేర్లు. వాణి, వీణ, వాణి, వీణ, ఇవన్నీ సరస్వతి వాణి అనే పేర్లు ఉంటాయి కొంతమంది, అది కూడా సరస్వతి దేవి పేర్లు. శారదామాత ఉంది. ఇఫ్ యూ వాంట్ పీస్, నీకు నిజంగా కావాలా, నీకు నిజంగా శాంతి కావాలా? ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్. నీకు నిజంగా శాంతి కావాలంటే ఇతరులు ఉన్న దోషాలు వెతకటం మానవు. ఇతరుల్లో ఉన్న దోషాలను వెతకటం ప్రారంభిస్తే కోటి జన్మలెచ్చినా నీకు శాంతి రాదు. ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్. నీకు నిజంగా శాంతి కావాలంటే ఇతరుల్లో ఉన్నటువంటి ఇతర లోపాలు వెతక్కో, నీలో లోపాలు వెతుక్కో. లోపాలు వెతుక్కుని అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నీకు శాంతి దొరుకుతుంది. కబీర్ అని పేరు వినే ఉంటారు, కాశీలో ఉండేవాడు ఎక్కువ కబీర్. కబీరు మంచి సోషల్ వర్కరు, సోషల్ రిఫార్మరు, సంఘ సంస్కర్త, విశాలమైన హృదయం గలవాడు, గొప్ప భక్తుడు కబీరు. అతను ఎక్కువ కాశీ ఉత్తరప్రదేశ్ వాడు, ఎక్కువ కాశీలో ఉంటా ఉండేవాడు కబీర్. కబీర్కి ఒకసారి సంకల్పం వచ్చిందంటే అతను తెలుసున్న దాంట్లో అతను అందరినీ వెతకటం మొదలుపెట్టాడు. అందరూ మంచివాళ్ళ కింద కనిపిస్తున్నారట, కానీ ఎవడో చెడ్డవాడి కింద కనిపించడం లేదంట కబీర్. ఏంటి, ఎవరిలోనే చెడ్డ కనపడటం లేదు అంటే ద్వంద్వాలలోంచి విడుదల పొందిన వాడికి కానీ దైవ సాక్షాత్కారం కలగదు. ద్వంద్వ భావంలోంచి, ద్వైత భావంలోంచి విడుదల పొందిన వాడి కానీ, విడుదల పొందిన వాడికి కానీ దైవ సాక్షాత్కారం కలగదు. ద్వైత భావంలోంచి విడుదల పొందాలి. భేదబుద్ధిలోంచి, నీవు నేననే భేదబుద్ధిలోంచి విడుదల పొందితేనే కానీ ఆత్మజ్ఞానం కలదు, దైవ సాక్షాత్కారం కలదు. కబీరు అందరినీ చూస్తున్నాడు, ఆడి బాగుపడేవాడు లక్ష్మి. కబీరు బాగుపడ్డాడు, జ్ఞానం అయ్యాడు, తరించాడు, బాగుపడేవాడు లక్ష్మి. ఎక్కడ చూసినా ఆయనకి చెడ్డ కనపడి, చెడ్డ చెడ్డ అంటున్నారు, చెడ్డ ఉందంటున్నారు. మరి ఎవడు చూసినా, ఎవరిలో చూసినా చెడ్డ కనపట్టలేదు. మరి చెడ్డకి చెడ్డ కూడా ఉందంటున్నారు, ఎవరిలో చూసినా చెడ్డ కనపట్టలేదు. అప్పుడు ఏం చేసేటట్టును కబీరు, ఎక్కడా లోకంలో చెడ్డ కనపట్టలేదని ఆయన లోపలికి చూసుకోవడం మొదలెట్టాడట. మంచి చెడ్డలు ఉంటాయని చెప్తారు కదా, అంతే మంచి కానీ నాకు చెడ్డ కనపట్టలేదు, మరి చెడ్డ ఎక్కడో ఉంది కదా అని ఏం చేశాడని ఆయన లోపలికి చూసుకోవడం ప్రారంభించాడట్ని. ఆయన లోపల చూసుకోవడం మొదలుపెట్టి ఆయన హృదయాన్ని ఆయన వెతుక్కుంటాంటే, ఆయన హృదయాన్ని ఆయన అన్వేషించుకుంటా అంటే, ఆయన హృదయంలో ఏముందని చడుముకు చూసుకుంటాంటే కొంత చెడ్డ కనిపించిందట ఆయన హృదయంలో. ఎవరి హృదయంలో అండి? కబీర్లో. ఆహా, ప్రపంచంలో ఎవడో చెడ్డవాడు లేడు, నేను మటుకు చెడ్డవాడే అనుకున్నాడట కబీర్. ఎక్కడో చెడ్డ ఉంది, ఎక్కడ నాకు మామూలు బయట ఎక్కడ కనపడలేదు చెడ్డ, నాలో వెతుకు చూసుకున్నాను హృదయంలో, ఏదో ఎక్కడో కొంత రాంగ్ థింకింగ్, రాంగ్ థింకింగ్ నాకు కనిపిస్తుంది. ఎక్కడో నా హృదయం, ఎక్కడో చెడ్డ ఉంది కనిపి, హృదయం యొక్క లోయల్లో, ఆ మడతల లోపల, ఆ ముడతల లోపల, మనసు యొక్క ముడతల లోపల, ఆ మడతల లోపల ఏదో నాకు కొంత చెడ్డ కనిపిస్తుంది. ఎక్కడో ఉందన్నమాట, చెడ్డ ఎక్కడా లేదు, అందరూ మంచివాళ్ళే, నాలో మటు కొంత చెడ్డ కనిపిస్తాను, నేను చెడ్డవాణ్ణే అన్నాడట కవి. ఇంకా ఆ చెడ్డలోంచి నేను బయటకు వచ్చే వరకు నేను చెడ్డవాణ్ణి అన్నాడట కవి. వాడి బాగుపడేవాడు లక్ష్మి. అందుకే వాడిని శుభ్రంగా కడిగేసుకున్నాడు కబీర్. కబీర్ వస్త్రం ఎంత తెల్లగా ఉందో అంత స్వచ్ఛం చేసుకున్నాడు మనస్సు. అంటే ఆయన మనసుని చాకలు వాడు ఆ బట్టను రాయినేసి ఎలా కొడతాడో అలా ఆయన మనసును శుభ్రంగా ఉతికి శుభ్రం చేసుకుని స్వచ్ఛం చేసుకుని మనస్సుని, ఈ వస్త్రం ఎంత తెల్లగా ఉందో అని మనసును అంత స్వచ్ఛం చేసుకున్నాడు. ఎక్కడైతే స్వచ్ఛం ఉందో మనసుకి, ఎక్కడైతే స్పష్టత ఉందో అక్కడ ఏకాగ్రత వస్తుంది, అక్కడ పరమాత్మ భావం నిలబడదు. అది మీరందరూ తొందర ఏం పడద్దు, తొందర ఏం పడద్దు. మనలో వాసనలు అనిచేపు మనసు అటు ఇటు చెలిస్తూ ఉంటుంది వాసనలు అనిచేపు. తర్వాత మనకి తెలివితేటలు ఉంటాయి, మనస్సు ఉంది, ఎంతో కొంత తెలివి లేకుండా ఉండం, ఎంతో కొంత తెలివి ఉంటుంది. ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుస్తూ ఉంటుంది, ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలుస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ మనస్సు ఏం చేస్తుంది, లోపల బుద్ధి చెబుతుంది మనకు ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది మంచి, ఇది చెడు, ఇది వివేకం, ఇది అది అవివేకం అని రెండాటి మధ్యన తేడా మన బుద్ధి చెబుతూ ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు గీతలో, దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ పురుషుడు గొప్పవాడు, పురుషోత్తముడు గొప్పవాడు, ఈశ్వరుడు గొప్పవాడు. అంచేత మన తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? బుద్ధిలో ఉంటాయి. తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? బుద్ధిలో ఉంటాయి. ఇది ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ధర్మం, ఇది ధర్మం, అది చెబుతా ఉంటుంది మన బుద్ధి చెబుతా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, మన బుద్ధి చెప్పేది మనం ఎంత మనసు మనసు ఎలా చెప్తే అలా చేసేస్తాం. మనస్సు ఎలా 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 మనం మన బుద్ధి చెప్పిందే జాగ్రత్తగా విని, మన బుద్ధి చెప్పిందే జాగ్రత్తగా విని, మనస్సు ఆ బుద్ధితో మన మనస్సుకు నచ్చజెప్పి మనసు చెప్పినట్టు చేయకుండా చేయటం ఆగిపోతే ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. మనకి బొత్తిగా ముద్దులేం కాదు, మనం మనకి ఎంతో కొంత తెలివితేటలు ఉన్నాయి. మన బుద్ధి మన తెలివితేటలు చెప్తా ఉంటాయి, మనకి తెలివితేటలు ఉన్నాయి కదా, ఇది చెప్తా ఉంది. ఆ తెలివితేటలు చెప్పింది జాగ్రత్తగా విని, ఆ తెలివితేటలు చెప్పినట్టు మనస్సు అనదు, నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను అంటుంది. అది వాసన ప్రభావం వల్ల, వాసన వేగం వల్ల. దాంట్లో వాసన ఉంటుంది కదా, వాసన వేగం వల్ల అలా అనిపింది. అప్పుడు తెలివితేటలతో మనస్సుకు నచ్చ చెబితే మనం బాగుపడతాం, అందరం బాగుపడతాం, మనకు ఇహం ఉంటుంది, పరం ఉంటుంది. మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పురుషుడు పరమాత్మ గొప్పవాడు. మనం ఏదనుకుంటే అదే అవుతాం. ఆత్మ ఆత్మభావంలో ఉంటే ఆత్మ అవుతాం. అసలు 24 గంటలు దేహం అయితే దేహం అవుతాం. మనస్సు నేను మనస్సు అంటే మనస్సు అవుతాం. ఏది ఏది ఆలోచిస్తే అది అవుతాం. ఇప్పుడు భగవాన్ ఏమి చెప్పారంటే, ఇప్పుడు మనం దేవతలకు పూజలు చేస్తాం, దేవతలకు నైవేద్యాలు పెడతాం, ఇవన్నీ మంచి, అన్నింటికంటే గొప్పది సజ్జన సాంగత్యం, సాధు సాంగత్యం. ఏం చేతండి, సాధు సాంగత్యంలో ఏంటండి, మనకు రాబోయే జన్మలు తీసుకొచ్చే వాసనలు ఉంటాయి, అవి మనకు తెలియకుండా నశిస్తాయి. ఒక ప్రేమతోడు చేసే, భక్తితోడు చేసే చిన్న పని చాలు. భగవంతుడికి మనం ఏం పని చేస్తున్నామో చూడడం, బయట ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ మాట మాట్లాడుతున్నామో చూడడం. ఆ మాట నా మాట మధురంగా ఉందనుకోండి, కేవలం ఆ మాధుర్యమే చూడడం. ఆ మాధుర్యం ఏ తలంపు వల్ల ఆ మాట వస్తుంది, ఏ తలంపు వల్ల ఆ వాక్యం వస్తుంది, ఏ తలంపు వల్ల వాక్ వస్తుంది, ఆ తలంపును కూడా చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. తర్వాత మన అందరినీ ఎవరో బంధిస్తున్నారు అనుకుంటాం మనం. మన దేహము, మన రూపము, మన నామమే బంధిస్తాం. రూపబుద్ధి, నామబుద్ధి, ఇవే బంధిస్తున్నాము. ఇతరులు ఎవరు బంధించడం లేదు మనకి. మన రూపం మనల్ని బంధిస్తుంది, ఆ రూపానికి ఒక నామం ఉంది, ఆ నామాన్ని బంధిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, జయాలు అపజయాలు, ఇవన్నీ ద్వంద్వాలు, ఇవన్నీ ద్వంద్వాలు. మనం జయం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, అపజయం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం. అలా కాదు, నువ్వు సమానంగా నీ బ్రెయిన్ ఏ గంటకి ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషానికి బ్యాలెన్స్ చేసుకో. జయం అనేది నీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది, అపజయం అనేది కూడా నీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. నీకు భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన శరణాగతి రకంగా ఉండే పద్ధతి నీ మనసులో చాపల్యం పోతుంది అన్నారు. మనకి భగవంతుడు ఉన్నాడనేటువంటి ఉండవలసినంత విశ్వాసం లేదు. ఆ పరమాత్మ మీద మనకు విశ్వాసం దేహాన్ని ప్రారంభానికి వదిలేదు. ఇప్పుడు ఒక జయం, కొంతమంది జయం సంపాదిస్తున్నారు, కొంతమంది నెగ్గుతున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు జీవితంలో. అది వాళ్ళు తెలివితేటలు ఏం కాదు, దేహ ప్రారంభాన్ని బట్టి. ఆ ప్రారంభంలో జయం ఉంటే జయం వస్తుంది, అపజయం ఉంటే అపజయం వస్తుంది, అది వాళ్ళకి తెలివి కాదు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు, నువ్వు ఆత్మని ఏమనుకుంటున్నావు? దేహానికి రోగం వస్తే కంగారు పడతాం, ఏం చేత ఆత్మను దేహం అనుకుంటున్నాం కాబట్టి. మరి మనస్సుకి ఏదైనా అశాంతి వస్తే కంగారు పడతాం, ఏం చేత ఆత్మను మనస్సు అనుకుంటున్నాం కాబట్టి. ఈ వీటికి, ఆ లోపల చైతన్యానికి, మన దేహానికి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, మన రాగద్వేషాలకి, ఇష్టాయిష్టాలకి ఎట్టి సంబంధం లేదు. ఇవన్నీ వికారాలు. మన బుద్ధిలోంచి, మన రూప బుద్ధిలోంచి, మన నామ బుద్ధిలోంచి విడుదల పొందితే ఎక్కడున్న వస్తువు ఇప్పుడే ఎక్కడ అది మనకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అది 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 ఆత్మజ్ఞానం, అది ఆత్మశాంతి. అంటే మనం ఇంకోటి నేర్చుకోవాలి. ఇందాక దత్తాత్రేయుడు చెప్పాడు కదా, ఇష్ట ఇష్టాలు ఇంట్లో అందరికీ ఇష్ట ఇష్టాలు ఉంటాయి. మనం చేపల కూర తినకపోయినా ఇంట్లో తినేవాళ్ళు ఉంటారు, మనం మాంసం తినకపోయినా ఇంట్లో తినేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం కొంత సహించుకుని కొంచెం పక్కకు తప్పు తిరగమని. గాలి కూడా పక్కకి వెళ్ళిపోతున్నట్టు, నామే నాకు ఎదురొస్తామని పేచీ పెట్టదట్టు గాలి. అలా రకరకాల మనుషులు ఉన్నారు సమాజంలో, వాళ్ళతో కోలాటం పెట్టుకుంటే నీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు శరీరం బూడి, నీ వాసన బూడిద అవ్వకముందే శరీరం బూడిద అయిపోతుందని చెప్పాడు దత్తాత్రేయుడు. నువ్వు కనిపించిన వాడితోటలో కోలాటం పెట్టుకుంటావు అనుకో, నీ దేహం కోలాటం పెట్టుకుని ఎలా కాలక్షేపం చేస్తాను రోజులు వేస్ట్ అయిపోతే నీ దేహం బూడిద అయిపోతుంది. నీ దేహం బూడిద అవ్వకముందు వాసన బూడిద అవ్వాలి, ఏళ్లతోటి కోలాటం పెట్టుకుంటే నీ వాసన ఎలా బూడిద అవుతుంది అన్నాడు. అంటే మన దేహం బూడిద అవ్వకముందు మన లోపల వాసన బూడిద అయిపోతే పునర్జన్మ రాదు. మన దేహం బూడిద అవ్వకు, మన దేహం బూడిద అయిపోతుంది లోపల వాసన ఉండిపోతాయి అనుకోండి, అప్పుడు రాక తప్పదు, పోక తప్పదు, జన్మించడం తప్పదు, మరణించడం తప్పదు. దేహం బూడిద అవ్వకముందే వాసన బూడిద అవ్వాలి, లేకపోతే జీవుడికి ప్రయాణం వచ్చేస్తుంది. ఆ జీవుడి యొక్క కర్మానుసారం వాడికి ప్రయాణం వెళ్ళిపోతుంది, జీవుడిని నశించటం. అంటే ఇంట్లో కూడా దత్తాత్రేయుడు ఏం చెప్పాయంటే, మీ ఇంట్లో కూడా రకరకాలుగా ఉంటారు, ఎలాంటి పద్ధతులు ఉంటారు, కొంచెం మీరు ఏదో మంచి చెప్పినా వాళ్ళతో మీరు కలిసిపోకండి, కలిసిపోయి మీ పద్ధతిలో ఉండి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న లోపాలను సహించి మీ పద్ధతిలో మీ పద్ధతిలో మీరు ఉండి అది మీ మీ మార్గంలో మీరు చూసుకుని ఆ దేహం బూడిద అవ్వకముందే మీ వాసనలు బూడిద బూడి చేసుకోండి. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీరు ఇంట్లో గొడవలు, ఇంట్లో గొడవల్లో పడిపోయారనుకోండి, ఇంట్లో గొడవల్లో పడిపోయి మీ ఇంట్లో ఎవడన్నా సారా తాగివాడు ఉంటాడనుకోండి, మాట్లాడు సారా తాగుతున్నాడు సారా తాగు, వాడికి ఏదైనా మంచి మాటలు చెప్పండి, వాళ్ళు కలిసిపోయాడు సారా తాగుతున్నాడు పాడు అయిపోతున్నాడు ఇస్తామని ఆడు గొడవలు ఉంటే మీకు మమకారం పెరిగిపోతుంది. ఏదో వాడికి చెప్పింది చెప్పండి, వాడికి మంచి చెప్పండి, వాడు ఇంటి వింటాడు లేదా కొంచెం సహించడం నేర్చుకోండి, టైంకి ఏదో కొంచెం మేత పెట్టి మీ పని అదే మీరు చూసుకోండి. వాడికి మీరు మీకు మీ కనుక ఆ ఇంట్లో మీకు రాగద్వేషాలు తగ్గించుకుంటా అంటే ఆ ఇంట్లో వాళ్ళన్నా ఇంట్లో వాళ్ళకి రాగద్వేషాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ మీ అంతట మీరు రాగద్వేషాలకి తగ్గించుకుంటా అంటే, ఇష్టాయిష్టాలు తగ్గించుకుంటా అంటే, ఆ కోరిక కోపం తగ్గించుకుంటా అంటే, ఒకసారి పరమాచార్య కంచిలో ఆ విష్ణు కంచి దూరంగా ఏది ఊరింది కొంతకాలం, అక్కడ ఉండి నేను పరమాచార్యని చూడటానికి వెళ్ళాను. చూడటానికి వెళ్తే ఏదో మాటల సందర్భంలో ఇలా వచ్చి మాట్లాడలేదు, అప్పుడు పరమాచార్య కళ్ళు సరిగ్గా కనపట్టాలి, తర్వాత ఆపరేషన్ చేశారనుకోడానికి రెండు కళ్ళు కనపట్టలేదు పరమాచార్య, తర్వాత ఆపరేషన్ చేశారు ఆయన. ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతూ అన్నాడు తమిళేనో, ఏమంటే దూరవాసుడికి అంత మహర్షి మహర్షి అంటున్నారు, దూరవాసుడికి అంత కోపం ఏంటండి అన్నాడు. ఆడి కోపం నువ్వెందుకు చూస్తారో, వాడికి దూరవాసుడికి కోరిక అనేది లేదు అది చూడు అన్నాడు పరమాచార్య. ఆడికి అసలు డిజైర్ కోరి అసలు కోపం ఉన్నమాట నిజమేట దూరవాసుడు, అసలు కోరిక అనేది లేదట, నాకు ఇది కావాలనే కోరిక లేదట్టండి వాడికి. అంటే ఆడు మాటకు ఎదురు చెప్తే కొంచెం కోపం వస్తుంది అంతవరకేనండి. అంతేకాని ఆడి కోపం నీకు కూడా ఎందుకురా, ఆడు ఆడి నెగిటివ్ సైడ్ నువ్వు చూస్తున్నావు. దూరవాసుడికి ఈ ప్రపంచంలో ఏ వస్తువు నాకు కావాలనే కోరిక లేదు, అది చూడు వాళ్ళునే. ఆడి కోపం నీకు ఎందుకు, ఆడు కోపాన్ని చూడక ఆడు కోరిక లేని తనని చూడమన్నాడు పరమాచార్య. అంటే దూరవాసుడికి ఏం అక్క, ఆడి మాటకు ఎదురు చెప్తే తొందరగా ఉద్రేకపడతాడు అంతే. మన ఆడు గొడవ మనకెందుకు, వాళ్ళు ఒకటి ఉంది పాజిటివ్, వాడు కూడా పాజిటివ్ నెగిటివ్ కంట్రిబ్యూషన్ చెబుతున్నాడు, వాళ్ళు పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఉంది. అదేంటంటే వాడికి కోరిక కోపం ఉండొచ్చు కొంతవరకు, ఆడు కోరిక అనేది లేదు, అది అది చూడు ఆ కోణం చూడు వాడు దూరవాసుడు. అది బాగుపడేవాడి లక్షణం అని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, దేహాలు వేరుగా ఉంటాయి, మనస్సులు వేరుగా ఉంటాయి, గుణాలు వేరుగా ఉంటాయి, కానీ అందరిలోనూ సత్యం ఒకటే. చేతిని ఇప్పుడు మన ఇద్దట్లో ఎలా ఉన్నాం, నిద్రలో నిద్ర మనం జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ కంటే నిద్రావస్థలోనే చైతన్యకి అత్యంత సన్నిహితంలో ఉన్నాం. ఒక పలసటి బట్టే అడ్డు, పలసటి తెర, చైతన్యానికి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం గొడవ లేదు, కులం గొడవ లేదు, గోత్రం గొడవ లేదు, పురుషుడు గొడవ లేదు, స్త్రీ గొడవ లేదు, ఏమంటే ఒక ప్రాంతీయ గొడవ లేదు, ఇండియా అని అమెరికా అని తెల్ల చల్లవాళ్ళం అని నల్లవాళ్ళం అని ఈ గొడవ ఏమీ లేదు. ఏమీ లేదు గాఢ నిద్రలో మన ఏ శరీరం లేదు, మనస్సు లేదు, రంగు లేదు, కులం లేదు, గోత్రం లేదు, వర్ణం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదండి అక్కడ. అయితే మేము లేవన్నాను అంటాం, గాఢ నిద్రలో మేము లేవండి, ఎవరైనా అంటారు మీలోనే ఉన్నాం. ఆ గాఢ నిద్రలో ఉన్న మీకు ఆ లోపల చైతన్యానికి ఒక పల్సటి బట్టడ్డిగా ఉందంత ఆ వాసన తెగిపోతే ఏమి లేదు. ఆ సత్యానికి మనం జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థల కంటే ఆ గాఢ నిద్రలోనే మనం సత్యానికి దగ్గరగా ఉన్నాం. అక్కడ ప్రపంచం కూడా ఉందా? ఏమి లేదు. ధనవంతుడు ఎవడు, నేను ధనవంతుని అనుకోడు, పండితుని ఎవడు, నేను పండితుని అనుకోడు, ఏది గాఢ నిద్రలు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. మనసు వస్తే ఇవన్నీ వస్తున్నాయి. మనసు వస్తే నీవు నేను భేదం వస్తుంది, మనసు వస్తే లోకం వస్తుంది, మనసు వస్తే ద్వైతం వస్తుంది, మనసు వస్తే దేహం వస్తుంది, మనసు వస్తే చావు వస్తుంది, మనసు వస్తే పుట్టుక వస్తుంది. అది లేకపోతే ఏది లేదు. ఏది లేకపోతే ఏది లేదంటే నువ్వు లేవనుకోకు నువ్వు ఉన్నావు, ఏది లేకపోయినా నువ్వు ఉంటావు. దేవుడికి నిజమైన పేరు ఏమిటంటే నేను ఉన్నాను, అయాం దట్ అయాం, నేను ఉన్నాను. మనం ఉంటాం గాఢ నిద్రలో, మనం లేవను ఎవరైనా అంటారా, ఎవరైనా ఉన్నాం అక్కడ. కానీ అక్కడ ఏమి లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఏమి లేదు. కానీ మనం ఉన్నాం, చావు గొడవ లేదు, పుట్టి గొడవ లేదు, ద్వైతం గొడవ లేదు, ఏమి లేదు. కానీ అక్కడ ఏమిటంటే ఉన్నామని తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉన్నాం, ఉన్నాయని తెలియటం లేదు. ఆ గాఢ నిద్రలోనే ఉన్నాం, ఉన్నాం కానీ ఉన్నాయని తెలియటం లేదు. ఉన్నామని కూడా తెలియటం జరిగింది అనుకోండి, అప్పుడు మనకు పరమాత్మ అనుభవం కలుగుతుంది, పరమాత్మ యొక్క స్వరూపం పొందుతాం. చిన్న పలచటి బట్టాడు అక్కడ కనుకున్నాం ఆనందం. ఆ గాఢ నిద్రలో, ఆ గాఢ నిద్రలో మనకు ఎరుకలు ఉన్నామని తెలుస్తుంది. కానీ గాఢ నిద్రలో ఉన్నాం కానీ ఉన్నామని ఎరుక లేదు. ఆ ఎరుకు కూడా వచ్చింది అనుకోండి, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్లో వాళ్ళు గొడవలు, ఆళ్ళ గొడవల్లో పడిపోకండి. మీరు రకరకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇంతకు ఎందుకు చెప్పామంటే గాఢ నిద్ర విషయం, గాఢ నిద్రలో అందరూ ఒకటే. గాఢ నిద్రలో మంచివాడు నేను మంచివాడు అనుకోడు, చెడ్డవాడు నేను చెడ్డవాడు అనుకోడు, అందరూ ఒకటి. అక్కడ ద్వైతం లేదు గాఢ నిద్రలో. అంచేత ధనవంతులంతా పేదవాడంతే గాఢ నిద్రలో. గాఢ నిద్రలో శ్వాసలేదం ఉంది, శ్మశానంలో కూడా శ్వాసలేదం ఉంది. ఎక్కడ ఉన్నవాడిని తీసుకెళ్ళి అక్కడే తగలేస్తారు, ఎక్కడ ఉన్నవాడిని అక్కడే తగలేస్తారు. తెల్ల కార్డులు, ఎర్ర కార్డులు, పచ్చ కార్డులు ఉన్నవాళ్ళు అందరినీ అక్కడే తగలేస్తారు. ఇప్పుడు మనం తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటారు, మేము సోషలిస్టిక్ పెట్రన్ ఆఫ్ సొసైటీ తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు. సోషలిజం తీసుకొస్తారు అన్నాడు, శ్మశానంలో తీసుకురావాలి సోషలిజం. ఏడు చూడండి, మన ఐదేళ్ళు సమానం కలిగి లోకాన్ని ఎలా సమానం చేయగలం? ఏడు చూడండి మీరు, అలా మన ఐదేళ్ళు సమానంగా ఉన్నాయని లోకంలో అందరినీ ఎలా సమానం? అందరికి బాగుపడటానికి అవకాశాలు ఇవ్వగలం అందరికీ, అంతేకాని అందరినీ సమానం ఎక్కడ చేయగలం? ఇవన్నీ ప్రజలను ఒక రకంగా మాయలో పెట్టాను. సోషలిస్టిక్ మాటలు ఒకటి నేర్చుకున్నారు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఎవరు తీసుకొస్తాడు సోషలిజం? గొల్లకాట్లో ఉంది సోషలిజం, గాఢ నిద్రలో సోషలిజం. అవి ఏడు సమానంగా ఉన్నాయా మన అని? మన ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది సమానంగా ఉన్నాం. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీకు 4 పిల్లలు అనుకోండి, మీరు సమానంగా పంచి పెడతారు. చూడొకడు బాగుపడుతున్నాడు, ఒకడు పాడైపోతున్నాడు, దీనికి మీరు కర్త? అంటే ఇక్కడ భగవాన్ ఈ కోలాటం వదిలేయండి. మీరు ఆ టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. ప్రపంచం అంటే అందరూ ఒక రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. ఆళ్ళ గొడవల్లోకి మీరు వెళ్ళకండి, గాల్లే తప్పించుకు తిరగండి. తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు. గాల్లాడి తప్పించుకు తిరగండి మీరు, ఎక్కడ ఎదురొస్తాడు తోడు కోలాటం పడకండి, సర్లేండి సర్లేండి అని అలా చెప్పేసి ఏదో మంచి తీయగా మాట్లాడేసి పక్క తప్పించుకోండి. ఆ తీయగా మాట్లాడటం, ఆ తీయగా మాట్లాడటం కూడా ఎందుకంటే వాళ్ళని తప్పించుకోవడానికి. కొంచెం మధురంగా మాట్లాడండి, కొంచెం తేనెతోడు తేనె పూసిన మాటలు అలా కొంచెం మధురంగా మాట్లాడి తప్పించుకోండి. అలాగే వాళ్ళు ఈ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్న మనుషులతోటి మీరు నెమ్మదిగా కొంచెం తప్పించి తిరుగుతా అంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడ, అప్పుడు మీరు వాళ్ళతోటి కొంచెం మామూలుగా సంసారపక్షంగా మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి వాళ్ళతో లోపల మనసులో కలియకుండా జాగ్రత్తగా ఉంటే మీరు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ప్రేమ మీ అనురాగం కాక ఇంట్లో వాళ్ళకే కాకుండా సమాజానికి విస్తరిస్తాం. మీ ప్రేమ, మీలో ఉన్న శాంతి, మీ అనురాగం సమాజానికి విస్తరిస్తూ ఉంటుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎంత ప్రేమించుకోగలుగుతున్నారు, గ్రామాన్ని కూడా అలా ప్రేమించగలరు. చాలామంది అంటూ ఉంటారు వాళ్ళకి అహంకారం తగ్గదు, మమకారం తగ్గదు, స్వార్థం తగ్గదు, వాడికి శాంతి కావాలట. మనకి దేహమే ఆత్మ, దీన్ని బాడీ సెల్ఫ్ అంటారని ఇంగ్లీష్లో. బాడీ సెల్ఫ్ అంటే వాడికి ఆత్మ అక్కర్లేదు, శరీరమే ఆత్మ అంట. శరీరమే ఆత్మ, ఆ శరీరం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటాడు, శరీరం చనిపోయినప్పుడు వాడికి ఏం అక్కర్లేదు, శరీరం తప్పించి ఇంకేం అక్కర్లేదు. బాడీ సెల్ఫ్ అంటారు. బాడీ సెల్ఫ్ అంటే వాడికి శరీరమే ఆత్మ, వాడికి శరీరం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటాడు, చనిపోయాక చనిపోయాను అనుకుంటాడు, తర్వాత ఉండదనుకుంటాడు ఉంటాడు, తర్వాత ఉంటాడు వాడు ఉండదనుకుంటాడు, ఏం చేయదనుకుంటాడు ఉండడని. వాడికి దేహమే ఆత్మ, ఇంకా దేహమే మనస్సు, దేహమే ఆత్మ, దేహమే సత్యం. ఆ దేహం అనే గడప దాటి బయటకు వెళ్ళలేడు. వాడు ఏమైతే ఎప్పుడైతే మీరు ఇంట్లో వాళ్ళతో కోలాటాలు పెట్టుకోకుండా సమాజం వాళ్ళతో కోలాటం పెట్టి మీరు నిదానంగా ఉండి మీ బుద్ధిలో ఉన్న మీ బుద్ధిని నిదానం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని ఏకాగ్రం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని పవిత్రం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని నిర్మలం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని నిశ్చలం చేసుకుంటా అంటే, మీ ప్రేమ మీ అనురాగం ఒక మతానికో కులానికో ప్రాంతానికో లేకుండా ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచంలో ఉన్న వస్తుజాలం మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. క్రియేషన్ ఇలా కౌగులించుకోవాలనిపిస్తుంది. భగవాన్ అంటారు, మీరు పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా, యజ్ఞాలు యాగాలు ఏదో పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కట్టకపోయినా, ప్రేమపూరితంగా సేవాధర్మంతో ప్రేమపూరితంగా నిండి మనస్సుతోటి ఒక చిన్న పని చేయండి చాలు. ఓ చిన్న పని, పెద్ద పని కాదు, చిన్న పని చేయండి చాలు. దట్ ఈజ్ ఎనఫ్ మీరు బాగుపడటానికి, మీ చైతన్య స్థాయి పెరగటానికి. భగవంతుడి డిక్షనరీలో పెద్ద పని చిన్న పని లేదు. ఆ చేసే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? గౌరవానికి చేస్తున్నావా? ఈశ్వరుని కృప సంపాదించడానికి చేస్తున్నావా? నువ్వు ఆ పని ఏంది, గౌరవం చేస్తున్నావా, లేదా ఊరేగింపుల కోసం చేస్తున్నావా, లేకపోతే పని కోసమే చేస్తున్నావా, ఈశ్వరుని దయ సంపాదించడానికి చేస్తున్నావా? మనకు గౌరవం కావాలంటే గౌరవం వస్తుంది, జ్ఞానం సున్నా. అంటే మీరు ఆ ఇంట్లో వాళ్ళ మీద ఒకవేళ మమకారం తగ్గించుకుంటారనుకోండి, ఊరికి ఉదాహరణకు అనుకోండి, మమకారం తగ్గించుకుంటారనుకోండి ఎంతవరకు మమకారం తగ్గించుకున్నారో ఆ ఎక్సెంట్ వరకు, ఆ దూరం వరకు సమాజం మీద మీకు ప్రేమ కలుగుతుంది. ఆ రీజన్ మీరు అందుకోండి. ఇక్కడ అంటే గాలి గురువు ఇక్కడ దత్తాత్రేయ చెప్పిన ఇంటి వాళ్ళతో మామూలుగా ఉండొచ్చు, కానీ ఇంటి వాళ్ళ మీద ఎంతవరకు మీరు మమకారం తగ్గించుకున్నారో అంతవరకు మీకు సమాజం మీ ప్రేమ మీ సేవాభావం మీ ప్రేమభావం మళ్లించబడుతుంది. అంతవరకు మీ మనస్సు విశాలం అవుతుంది, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మనస్సు విశాలం అవుతుంది, బుద్ధికి నిదానం వస్తుంది. బుద్ధి గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో బుద్ధి అలా స్టడీగా ఉంటుంది. ఆ స్టడీనెస్ వస్తుంది, ఆ జెంటిల్నెస్ వస్తుంది. ఈ దేనివల్ల మనకు మమకారం తగ్గటం వల్ల ఇవన్నీ వస్తావయ్యా. మీ ప్రేమ మీకు ఎంతవరకు మిమ్మల్ని మమకారం తగ్గిందో, ఎంతవరకు అంటే భగవంతుడు ఎంత శక్తివంతుడు, అంతలో ఎలా వ్యాపించున్నాడు, ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, మనకు తెలియకపోవటం వల్ల అహంకారం వస్తుందట మనకి. తెలిస్తే రాదు, మనమే పెద్దవాళ్ళం, మనమే గొప్పవాళ్ళం అనుకుని ఇంత విశాలమైన ఖగోళంలో ఈ సృష్టిలో మనం ఎంతటి వాళ్ళం, ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ క్రియేషన్లో మనం ఎంతటి వాళ్ళం. మనం వాటి ఇంకా నీకు ప్రేమ ఇంటి మీద నీకు మమకారం తగ్గిందనుకో, తగ్గి కొద్ది నీకు నీ ప్రేమ విస్తృతం అవుతుంది. ఇటు నుంచి ఆయన చేత నువ్వు ఎక్కడికో పారిపోవాలి, బట్టల నీ ప్రేమ విశాలమవుతుంది అనుకో, నీ ప్రేమ విశాలమవుతుంది అనుకో, నీకు ఒక రకమైనటువంటి లోపల అంటే ఎంత భగవంతుడే ఉన్నదే భగవంతుడు, ఉన్నదే భగవంతుడు, జరిగేదంతా భగవంతుడి సంకల్పం లేకుండా ఏది జరగదు, భగవంతుడి తెలియకుండా ఏమీ జరగదు, జరిగేదంతా భగవంతుడి సంకల్పానుసారమే జరుగుతుంది, జరిగేదంతా భగవంతుడి యొక్క సంకల్పానుసారమే జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా చేసినా ఇప్పుడు ఏమన్నాడు ఏంటండి కృష్ణుడు అర్జునుడితో, అర్జున యుద్ధం యుద్ధం ఏంటి, వీళ్ళందరినీ ఎలా చంపగలను ఏంటి అంటాడు భారత యుద్ధంలో అర్జునుడే చెప్తాడని. తాతగారులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు వీళ్ళందరూ. అంటే అది భీష్మ కృష్ణుడు అంటాడండి, నువ్వెవడరా చంపడానికి, వీళ్ళందరినీ భగవంతుడు చంపేసి పోగులు పెట్టాడు, పోగులు పెట్టి ఉంచాడు, చంపేసి పోగులు పెట్టి ఉంచాడు. ఆ భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని, భగవంతుడి యొక్క సంకల్పం నీ ద్వారా నెరవేరుతుంది అంతే, నువ్వెవడో చేయటానికి. అపూర్వం టీచింగ్ ఇక్కడ. ఇది అర్థమైతే మన సింహ జ్ఞాన సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది ఈ వాక్యం అర్థం. నువ్వెవడరా అర్జున, నువ్వు ఇది వీళ్ళందరినీ భీష్ముడి వీళ్ళందరినీ ఎలా చంపుతాం, భీష్ముడిని చంపడం ఎలా, లేకపోతే కర్ణుడు చంపడం, ఒకడు గురువు గారు, ఒకడు తాతగారు, ఇంకొకడు ఇలా అనుకుంటున్నావు నువ్వు, ఈయన చంపడానికి నువ్వు చంపడం ఏంటరా, భగవంతుడు చంపి వాళ్ళని పోగులు పెట్టి ఉంచాడు, కానీ నీ ద్వారా పని, నీ ద్వారా జరిగినట్టుగా పని చేయిస్తున్నాడు. నీ ద్వారా అర్జునుడు చంపే పని భగవంతుడు చేయిస్తాడు, ఆల్రెడీ పని భగవంతుడు చేయిస్తాడు, అది నీ ద్వారా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంతే, నీ ద్వారా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. అంటే భగవంతుడు ఎవడైతే చంపేశాడో వాడిని నువ్వు చంపటం. అంటే నువ్వేం చేయాలంటే భగవంతుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించే, అంతే, నీకు సంకల్పం అంటే ఇక్కడ ఏమి లేదు. పోగులు పెట్టి ఉంచాడు వాళ్ళందరినీ. మనం అందరం ఏం చెప్పుకుంటున్నాం, అర్జునుడు చంపేశాడని చెప్పుకుంటున్నాక వీళ్ళందరినీ అర్జునుడు చంపేశాడని చెప్పుకుంటున్నాడు. అర్జునుడు ఎవడు చంపడం అక్క, అంతా భగవంతుడు చేశాడు. అంటే భగవంతుడు సంకల్పం అర్జునుడి ద్వారా జరిగింది అంతే, అంతకంటే ఆ విషయం నువ్వు అర్థం చేసుకున్నాడు అర్జునుడితో అంచాలి అన్నాడు. కర్తలేని కర్మను చేయి, భగవద్గీతలో చెప్పింది ఏంటంటే కర్తలేని కర్మ చేయి, కర్తృత్వంతో చేసేవో బంధిస్తుంది, కర్తలేని కర్మను చేయి. మనం కరెక్ట్ ఎవరికైనా కాఫీ ఇస్తే 100 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం మనం. ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని ఇలా అనుకుంటాం, ఏమి లేదు, ఆయన మర్చిపోవటం ఉంది అట్లకి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు ఏదో అనుకుంటాం, ఇంటికాడ అనుకుంటాం కదా, ఆ మాటలకు అనవసరం. అయ్యే తప్పించి తిరగమంటున్నారు దత్తాత్రేయుడు, దానికి మందు ఏమి లేదు, మర్చిపోవటమే మందు. గతించిన గొడవలు తలపెట్టుకుని దుఃఖపడితే నువ్వు భక్తులు ఎలాగవుతాయి అర్జున, నువ్వు భక్తులు ఎలా అవుతావు, అవన్నీ మర్చిపోవు. గతించిన విషయాల గురించి క్షోభ పడకు, అవన్నీ మర్చిపోవు, అప్పుడు నీకు భక్తుల లక్షణాలు వస్తాయి. అతని ప్రేమ ఇంకా విస్తృతం అవుతుంది. నువ్వు ఇలాగా అంటే జాగ్రత్తగా నువ్వు చేయవలసినటువంటి పని ఈశ్వర సంకల్పానుసారంగా నువ్వు ఆ పని నిర్వర్తిస్తుంటే, అంటే ఈశ్వరుడు చేతిలో కనుక నువ్వు పనిముట్టిగా ఉండటం నువ్వు కనుక అది నేర్చుకుంటే నీకు ఎలా వస్తుందంటే చెట్టుని పండు తయారవుతుంది, చెట్టుని పండు తయారైన తర్వాత దాన్ని ఎవరో కొట్టక్కర్లేదు, దాని అంతరండి రాలిపోదు. అలాగే మనం మన పద్ధతిలో మనం ఉండి మనకి ఏదైనా వ్యతిరేకమైన శక్తులు పనిచేస్తున్నప్పటికీ మన పద్ధతిలో మనం ఉండి గాలి తప్పించుకున్నట్టు తప్పించుకు తిరుగుతూ తప్పించుకు తిరిగివాడు ధన్యుడని ఏదో మనకి వేమనాయవాడు చెప్పినట్టు అలా తప్పించుకు తిరుగుతూ మన మార్గం విడిచిపెట్టకుండా మన గమ్యం విడిచిపెట్టకుండా మన ప్రవర్తన ఆ రైట్ బిహేవియర్ ఆ రైట్ థింకింగ్ రైట్ స్పీచ్ రైట్ యాక్షన్ అది విడిచిపెట్టకుండా మన పద్ధతిలో కనుక మనం జీవిస్తుంటే పండే విధంగా అయితే రాలిపోతుందో పండే విధంగా రాలిపోతుందో నీలో ఉన్నటువంటి అజ్ఞానాలు రాలిపోతుంది. గ్రంథి, గ్రంథి అంటే దేహాన్ని మనం ముడిపెడ దేహమే నేననే బుద్ధి లోపల గ్రంథి ఉంటుంది మనకు. దేహం మనం కాకపోయినా మనమని అనిపింపజేస్తూ ఉంటుంది. ఆ గ్రంథి విడిపోతుంది సహజంగానే, న్యాచురల్ గా పండు రాలిపోయినట్టు న్యాచురల్ గా నార్మల్ గా ఆ బంధం తెగిపోతుంది. నువ్వు గృహస్థుడిని, ఎర్రబట్టలు కట్టుకున్న వాళ్ళందరూ నేను సన్యాసులు అనుకుంటాడు, గృహస్థులందరూ నేను గృహస్థులం గృహస్థు ఏం అనుకోవద్దు. నువ్వు గృహస్థులు కాదు సన్యాసులు కాదు, నువ్వు ఆత్మ. ఆ జ్ఞానం దృష్టిలో పెట్టుకో. ఇవన్నీ గృహస్థులు సన్యాసి అని బట్టలకు సంబంధించిన విషయాలు, ఈ దేహానికి సంబంధించిన విషయాలు, బట్టలకు సంబంధించిన విషయాలు, రంగులకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళకో. నువ్వు ఆత్మ, నువ్వెవరు, నువ్వు ఆత్మవే, నువ్వు చైతన్యమే, నీ చైతన్యమే. అంచేత నీకు ఎక్కడ ఎక్కడికి ఉన్న చోట నువ్వు ఎక్కడుంటే భగవంతుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ టైం నీ కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోదాం, అక్కడి నుంచి ఇక్కడికి పారిపోదాం, ఏదో సన్యాసం అవన్నీ అక్కర్లేదు. నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉంటూ నీ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆ జ్ఞానం అనే పండును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వెలా ఉన్నావో అలాగుంటే పని దానాంతరదే జరిగిపోతా ఉంటుంది. నువ్వెలా ఉన్నావో అలాగుంటే పని దానాంతరది, పని దానంత నీ దేహం ద్వారా ఏ పని జరగాల ఆ పని నార్మల్గా జరిగిపోతూ ఉంటుంది. ఏ టైంకి ఏ పని ఎలా జరగాల పని అలా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నీకు ఇది నేను చేస్తున్నాననే తలంపు నిన్ను బంధిస్తుంది, కానీ ఆ తలంపు లేకపోతే నేను బంధించదు. ఏమక్కర్లేదు, మీరు మంచి పని చేశారనుకోండి ఉదాహరణ, అది ఎవరైనా మిమ్మల్ని చాలా మంచి పని చేశారని 10 సార్లు అంటారనుకోండి, మీరు మిమ్మల్ని అంటారనుకోండి మాట, అప్పుడు మీకు సంతోషం వస్తుంది అనుకోండి. సంతోషం వచ్చినప్పుడు మీ అహంకారానికి మ్యాచ్ ఎండిపోతుంది. మనం జయం వచ్చినప్పుడు సంతోషిస్తాం, అపజయం వచ్చినప్పుడు దుఃఖపడతాం. దీనివల్ల అహంభావనకి అంటే దేహాత్మ బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, దేహమే నేను అనే బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. దేహం మీద మనోదేహముల మీద మమకారం పెరుగుతుంది. ఇది మనం ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, స్తోత్రం చేస్తే మనకు సంతోషం వచ్చిందనుకోండి, ఎవరైనా నిందించారనుకోండి మనకు దుఃఖం వచ్చిందనుకోండి, స్తుతి వల్ల సంతోషం మరి నింద వల్ల దుఃఖం వచ్చిందనుకోండి మనకి, దీనివల్ల దేహాత్మ భావన పెరిగిపోతుంది, దేహమే నేననే భావన పెరిగిపోతుంది. ఆ దేహాత్మ భావనలోంచి విడుదల పొందలేదు. అంచేత ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు మనస్సు ఉంది, నీకు దేహం ఉంది, ఈ దేహానికి మనస్సుకి లోపల అంతర్యామిగా సపోర్ట్గా పరమేశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. ఆ నారాయణుడు తెలుసుకోవడానికి నీ మనోదేహములు మ్యాక్సిమం ఉపయోగించుకో. అంతవరకు నీ దేహం యొక్క పని, నీ మనస్సు యొక్క పని. మనకు మనస్సు ఉంది తెలుస్తుంది, దేహం ఉంది తెలుస్తుంది, ఈ మనోదేహముల్ని నువ్వు లోపల అంతర్యాముగా ఉన్న వస్తువు నారాయణను గుర్తించడానికి ఉపయోగించుకు ఈ మనోదేహముల్ని. కానీ ఆ నారాయణ పరమాత్మానుభవం, ఆత్మానుభవం పొందడానికి ఈ రెండు ఉపయోగించుకోవనుకో, అది ఏ దశ ఇంకేదో సాధిస్తావు, ఏదో సాధిస్తావు అనుకో సాధించవచ్చు. అదంతా స్వప్న సమానం. సాధించవచ్చు, అదంతా స్వప్న సమానం. నేను అది సాధించాను, నేను ఇది సాధించాను అనుకుంటే హై డన్ చేసి అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇంకేదో చేశాను, వాళ్ళని ఉద్ధరించాను, వీళ్ళని నిద్రించాను, ఏదో అనుకుంటా ఉంటాం కదా, అనుకుంటాం కదా. ఇది మీరు ఎప్పుడైనా డాక్టర్ గారికి వెళ్ళి కూర్చోండి, అక్కడ ఆ పేషెంట్ని ఉద్ధరించాం, ఈ పేషెంట్ని ఉద్ధరించాం, ఆడ చచ్చిపోతే మేము ఏదో బతికించేసాం, కొంతమంది డాక్టర్ ఆడ ఎంతమందిని చంపేశారో చెప్పరు. ఆ డయాగ్నోసిస్ సరిగ్గా చేయక వాళ్ళు ఎంతమందిని చంపేశారో చెప్పరు. ఆడిని ధరించాం, ఆడ క్యాన్సర్ తగ్గించేసాం, వీడికి ఇంకోటి తగ్గించేసాం, ఏదో అనుకున్నాడు ఒక ఉన్నాడు కదా, వాడిని విడిచిపెట్టకుండా జ్ఞానం రాదు.
అప్పుడు ఎవడో ఉన్నాడు, ఆడ అహంకారం అన్నాడు, ఇంకోడన్నాడు, ఇంకోడన్నాడు, ఇంకోడు ఎవడో ఉన్నాడు లోపల ఇలా అనుకున్నాడు. వాణ్ణి త్యాగం చేయకుండా జ్ఞానం రాదు. వాణ్ణి ఉద్ధరించాం, ఏణ్ణి ఉద్ధరించాం, వాడు ఎవడో మనస్సు అనండి, ఏదో పేరు పెట్టిన జీవుడు అనండి, లోపల ఎవడో ఉన్నాడు కదా అనుకున్నాడు, వాణ్ణి త్యాగం చేయకుండా వాడికి ఆత్మజ్ఞానం రాదు. అది ఆత్మజ్ఞానానికి అడ్డొచ్చేవాడు వాడు. తర్వాత మన ఇంట్లో ఎవరో మన మాటలు వింటారు, మన ఇంట్లో మా మాటలు ఎవరో వింటలేదనండి, అలా అనుకోకూడదు. మనం చెప్పటం ధర్మం, డ్యూటీ ప్రకారం మనం డ్యూటీ చేయడం. అదే కృష్ణుడు చెప్పాడు, నువ్వు డ్యూటీ చేయడానికి పనికి వస్తావు, అంతవరకు నీ ధర్మం నువ్వు చెయ్యి, తర్వాత నీ నిదానంలో నువ్వు ఉండు. మనం మన మాట వినలేదనేటువంటి అహంభావన మనకి కనవసరం. మనం చెప్పి మనం చెప్పాలి, డ్యూటీ మనం చెయ్యాలి. ఇదే గీతలో చెప్పాడు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, తర్వాత ఏది జరగాలో జరుగుతుంది. అంటే మీరు మనకంటే ఆడు పని బాగుంది, ఏడు పని బాగుంది ఇలా అనుకోకండి. అదొక మాయ, అది అదొక మాయ. మీకు భగవంతుడు ఏ పరిస్థితిలో అయితే ఇచ్చాడో సద్వినియోగం చేసుకోండి, సరిపోతుంది. అది మీరు సద్వినియోగం చేసుకోండి, మీరు సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే ఏదో జ్ఞానం వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతే జ్ఞానం వస్తుంది అలా అనుకోకర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో ఆ దేహ ప్రారంధాన్ని అనుసరించి మీరు ఎక్కడ ఉన్నారో దాని అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. మానసికమైన అవరోధాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా ఎక్కువ మనం ఊరికే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే జ్ఞానం వచ్చేస్తుంది అనుకోకండి. ఇంకా ఇబ్బందులు పెరగవచ్చు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే జ్ఞానం వచ్చేస్తుంది అలా అనుకోతే ఇబ్బందులు పెరగవచ్చు. అంటే ఊరికే ప్రదేశం మారినంత మాత్రం కదా, పరిసరాలు మారినంత మాత్రం కదా జ్ఞానం వచ్చేది. ఇంటికా నుంచి విడిచిపెట్టి ఎక్కడికైనా అడవి పారిపోతే జ్ఞానం వచ్చేది. ఊరిగా వాతావరణం మారుతుంది, పరిసరాలు మారుతాయి. అది కాదు, ఇలా భగవంతుడు ఏ పరిసరాల్లో నిన్ను ఉన్నావో అది నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని, నువ్వు ఉన్న పరిస్థితిని అక్కడ అర్థం చేసుకుని నువ్వు జ్ఞాన సంపాదనకు ప్రయత్నం చెయ్యి. ఊరికి ఇక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం అని అలా వాండరింగ్ వల్ల నీకు జ్ఞానం రాదు. ఎక్కడికో పారిపోతే జ్ఞానం వచ్చేస్తున్నారు అలా అనుకోద్దు. అంచేది నువ్వు ఇంట్లో ఉన్నా బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఇంటికాడ ఉన్నా అడవిలో ఉన్నా, తెల్లబట్టలు కట్టుకున్నా ఎర్రబట్టలు కట్టుకున్నా, నీకు ధనం ఉన్నా ధనం లాగిపోయినా, నువ్వు పండితులైనా పండితులు కాకపోయినా, ఉన్న అవరోధం వల్ల నీ మనస్సు ఉన్న అవరోధం వల్ల మన మనస్సు. ఈ మనస్సే జీవుడు, ఈ మనస్సే జీవుడు, మనస్సే అహంకారం. మన అవరోధం వల్ల మనస్సే, మన అవరోధం వల్ల మనస్సే. మనకు జ్ఞాన అమృతానుభవం కలగకుండా అడ్డొచ్చేది మనస్సే. అంచేది నువ్వు ఎక్కడ ఈ మనస్సును నిరోధించడం మానేసి, ఈ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానేసి, మీ మనస్సును ఈశ్వరుడు ఏ హృదయం కాదు, భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి ఇక్కడ బట్టలు మార్చేసుకుందాం, పరిసరాలు మార్చేసుకుందాం, లేదా అక్కడ ఆ ఇల్లు కట్టుకుందాం, ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుందాం, ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు మనకి, ఇవన్నీ మనస్సులో గొడవలు పెంచేసుకోకుండా సాధన వదిలేస్తుంది. ఏం కల్పించుకోవద్దు. మీరు ఎక్కడున్నా మన మనసును ఓవర్కమ్ చేయాలి. నాని ఫలికి వాళ్ళనే ఒక పెద్ద అడ్వకేట్ ఉండేవాడు, పెద్ద అడ్వకేట్, చాలా పెద్ద పిల్లడు, రాజ్యాంగం మీద చాలా బాగా గంటల తరబడి మాట్లాడేవాడు. ఒక కేసులో, రాజ్యాంగం సంబంధించిన కేసులో, నాలుగు రోజులకు ఐదు రోజులు ఒకే కేసు, నాలుగు రోజులకోసారి ఐదు రోజులకోసారి సుప్రీంకోర్టులో 4 గంటలు 3 గంటలు 5 నెలలు మాట్లాడాడు నాని ఫలికి వాళ్ళని. అతను పార్సీ, మన హిందీ వాడు కాదు, పార్సీ మతస్థుడు. కానీ మన మతం అంటే ఆయనకు బాగా ఇష్టం. మన ఉపనిషత్తులు చదివాడు, భగవద్గీత చదివాడు, చాలా పెద్దవాడు. తర్వాత మనకు అమెరికాలో మనకు రాయబారిగా కూడా పంపాడు. ఆయన ఏం చెప్పాడంటే, మానవుడు ప్రయత్నం చేస్తే ఏది సాధ్యం కాదు అని చెప్పాడు. మానవుడు ప్రయత్నం కనుక చేస్తే పట్టుదలగా ఏది సాధ్యం కాదు. ఆయనకి చిన్నప్పుడు నత్తి ఉండేదట, కొంతమంది కాలు వంకర ఉంటుంది, కొంతమంది చేతులు వంకరలు ఉంటాయి. కొంచెం చెప్తున్నారండి, ఆయనకి మాట్లాడేటప్పుడు నత్తి వచ్చేది, అదొక డిఫెక్ట్. మాట్లాడుతుంటే నత్తి వచ్చేది. సాధన చేసి నత్తి పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను సుప్రీంకోర్టులో మాట్లాడుతుంటే ఏ జడ్జికి అనుమానం రాదు, ఈ నాని ఫలికి వాళ్ళకి చిన్నప్పుడు నత్తి ఉండదు అని సంగతి అన్నాడు. స్పీచ్ డిఫెక్ట్, హ్యాండిక్యాప్డ్, స్పీచ్ హ్యాండిక్యాప్ అంటే అవయవాలు లోపాలు ఉన్నవాళ్ళని హ్యాండిక్యాప్డ్ అంటారు. నాకు స్పీచ్ హ్యాండిక్యాప్ ఉండేది అంటే నత్తి వచ్చేది, సాధన చేసి నత్తి పోగొట్టుకున్నాను. నాని ఫలికి వాళ్ళకి చిన్నప్పుడు నత్తి ఉండేది అనే సంగతి జడ్జీలకు కూడా అనుమానం రాదు. అలా ప్రాక్టీస్ చేసి నత్తిని పోగొట్టుకున్నాను, సాధన చేస్తే అన్ని సమకూడతాయని నాని ఫలికి వాళ్ళ చెప్పాడు. చాలా పెద్ద ప్లేడర్ అయింది, కోట్ల మీద ఆదాయం వచ్చింది. ఊరికే కోటి ఇలా వేసుకున్నాడంటే 5 లక్షలు ఇవ్వాలి ఆయన. కోటి తొడుక్కున్నాను, కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, ఆ కేసు ఓడిపోవచ్చును, ఎగ్గొచ్చును. 1 గంట వాదించిన 4 గంటలు వాదిస్తే 4 లక్షలు ఇవ్వాలి, 5 గంటలు వాదిస్తే 5 లక్షలు ఇవ్వాలి. కోర్టు వేసుకుని అక్కడికి వెళ్ళినట్టుకు ఇవ్వాలి, సరే ఓడిపోవచ్చు. నాకు ఒక కేసులో 5 నెలలు ఆర్గ్యుమెంట్ చెప్పాడు, తర్వాత నెగ్గాడు అనుకోండి 5 నెలలు చెప్పాడు ఆర్గ్యుమెంట్ పలికి ఇవ్వాలి. అతను గొడవ ఎందుకు చెప్తున్నానంటే, అలా కష్టపడి అతను సంపాదించి ఏం చేసేవాడంటే ఆ దశమ భాగం తీసి పక్కన పెట్టేసేవాడు. అంటే అతను 10 లక్షలు సంపాదించాడు అనుకోండి, సంవత్సరానికి అనుకోండి వదిలేదు, సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తే దాన్ని దశమ భాగం అంటారు. దశమ భాగం తీసి 9 లక్షలు అతను ఏం చేసుకున్నా 1 లక్ష తీసి పక్కన పెట్టేసి అది మంచికి ఉపయోగించేవాడు, దాన్ని దశమ భాగము అంటారు. అది ఇప్పుడు ఇంతకి పలికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, సాధన చేస్తే అన్ని సమకూడతాయని. నన్ను నత్తి కూడా నేను పోగొట్టుకున్నాను సాధన చేశా, గ్రేటెస్ట్ అడ్వకేట్. ఒక కేసులో 5 నెలలు ఆర్గ్యుమెంట్ చెప్పాడు. మన ఉపనిషత్తులు అంటే ఆయన పార్సీవాడు, మన ఉపనిషత్తులు ఇష్టం, మన భగవద్గీత ఇష్టం, మన వేదాలు అంటే ఇష్టం, మన హిందూ మతం అంటే ఇష్టం. దశమ భాగం మటుకు అది కాదని వాడు. ఒక కేసు ఆయన ఎవడైనా 10 లక్షలు ఇచ్చాడనుకోండి, ఒక కేసు వాదించాడు అనుకోండి సుప్రీంకోర్టులో, 10 లక్షలు ఇస్తే 1 లక్ష పక్కన పెట్టేవాడు, మిగతా 9 లక్షలు ఆయన బ్యాంకులు వేసుకున్నా, ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా, లేకపోతే అక్కడ మేడ కట్టుకున్నా. ఆ దశమ భాగం మటుకు నాది కాదనివాడు. ఇందుకు హ్యాండిక్యాప్ స్పీచ్ అంటే అది ఏం చెప్పాయంటే, నువ్వు సాధన చేస్తాంటే అన్ని సాధ్యం అని. ఆత్మజ్ఞానం కూడా సాధ్యమే, నీకు అమృత అనుభవం కూడా సాధ్యమే, నువ్వు సాధన చేస్తా అంటే అన్ని అధిగమించాలి. ఏదైనా మనస్సులో ఉంది, మా అంతా మనస్సులో ఉంది, ఈ మనస్సును ఎలా ఓవర్కమ్ చేయాలి, మనస్సును ఎలా జయించాలి? అప్పుడు నాకు నత్తి వచ్చింది పలికి వాళ్ళని, నాకు నత్తి వచ్చింది, నత్తిని జయించాను కదా, అలా నా మనసుని ఎందుకు జయించకూడదు? పలికి వాళ్ళ అన్నాడు, నా నత్తిని జయించాను కదా, అలా నా మనసుని ఎందుకు ఓవర్కమ్ చేయకూడదు? ఇప్పుడు నత్తిని జయించాను, నా నత్తిని జయించి అసలు నేను నత్తిని ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పుడు నత్తి ఉందని కూడా ఎవరికి తెలియదు, నత్తిని జయించేస్తాను. అలా మనస్సును కూడా జయించవచ్చు, మనస్సును జయిస్తే ఉంది వాడు జ్ఞాని. మనసు నిరోధించిన వాడు జ్ఞాని, మనస్సే నీకు అక్కడ మనస్సును జయిస్తే జ్ఞాని. మనసు కూడా ఒక అవరోధం మనకి, నా నత్తి నాకు ఏదో అవరోధం, నా మనసు కూడా నాకు అవరోధం, దాన్ని ఓవర్కమ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేసేవనుకు నువ్వే జ్ఞాని, నువ్వే నీకు జ్ఞానం వస్తుంది, ఈశ్వర స్వరూపం పొందుతావు. ఈశ్వర స్వరూపమే జ్ఞానం, ఈశ్వరుని స్వరూపమే శాంతి, ఈశ్వరుని స్వరూపంగా ఉండటం, ఆయన స్వరూపం సత్యం, జ్ఞానం, అనంతం. ఆ పలికి వాళ్ళు అంటాడు, ఒకసారి నువ్వు ఓవర్కమ్ చేసావునకు, నీ మనసును ఓవర్కమ్ చేసావునకు నీ ఆనందం తరగదు, నీ ఆనందం తరగదు, తరగదు సరిగదు, దానికి ముగింపు లేదన్నాడు. నీకు ఆనందం తరగదు, నీకు ఆనందం తరగదు, తరగదు సరిగదు, దానికి ముగింపు ఉండదు అన్నాడు. అలాగ ప్రవహిస్తూనే ఉంటుంది. నీకు దేహం ఉండొచ్చు ఉండకపోవచ్చు, లోకం కనిపించవచ్చు లోకం కనిపించవచ్చు, దానికి తరగదు, అది ప్రవహిస్తూ ఉంటుంది, దానికి ముగింపు ఉండదు. ఓ ఫుల్ స్టాప్ అంటూ ఉండదు, ఆల్వేజ్ అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఏమి లేదు ఇక్కడ మైండ్ ఓవర్ నా స్పీచ్, నా నచ్చితనాన్ని నేను ఎలా అయితే ఓవర్కమ్ చేశానో, నా మైండ్ కన్నా నేను ఎలా ఓవర్కమ్ చేస్తే ఆనందం అలా ప్రవహిస్తూ ఉంటుంది, అది తరగదు, తరగదు సరిగదు, దానికి ముగింపు కూడా లేదు, దానికి చివరి లేదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఏమి లేదు మైండ్ని ఓవర్కమ్ చేస్తూ. ఇప్పుడు మనం అందరం పశ్చిమ గోదావరి, ఇంకా ప్రపంచం లేదా, భారతదేశం లేదా, మనం అందరం ఇక్కడ జోరు పాలన ఎందుకున్నాం మనం? ఆ ప్రారంధాన్ని బట్టి ఆ దేహం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది, అది వదిలేయండి. అది ఇక్కడ భగవాన్ చెప్పింది వదిలేయండి. ఏ కుటుంబంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ప్రారంభాన్ని బట్టి దేహం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. అది వదిలేసి నువ్వు అది ఉండలేను అక్కడ. కానీ నువ్వు మనస్సును నువ్వు చేయవలసిందాలా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ బట్టేసుకున్నా, ఆ మనస్సును ఓవర్కమ్ చేయడానికి, ఆ మనస్సును అతిక్రమించడానికి నువ్వు ప్రయత్నించి అదే సాధన. ఏంటంటే తడిగుడ్డను పిండితే నీళ్లు కారుతాయి, మనస్సును పిండితే వాసనలు కారుతాయి. తడిగుడ్డను ఎలా పిండితే నీళ్లు కారుతాయి, మనస్సును కనుక పిండితే ఏమవుతుంది, వాసన కారుతాయి. ఇంకేదంటే పున రాబోయే జన్మల హేతువులు అన్నింటికి మనస్సులో ఉంటాయి. అది పిండితే ఏం లేదు. మనస్సు గుణాలు మనస్సులో ఉన్నాయి, మాయ మనస్సులో ఉంది, వికారాలు నీ మనస్సులో ఉన్నాయి, నీవు నేననే వేరు బుద్ధి మనస్సులో ఉంది, భేద బుద్ధి మనస్సులో ఉంది. ఒకసారి అరుణాచల శివ చేయం మనకు అంటే మన మూలం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడ మర్చిపోకూడదు. మనం ఏ చైతన్యంలోంచి, ఈశ్వరులోంచి, పరమాత్మలోంచి మనం వచ్చామో అక్కడికి మరి వచ్చిన చోటకి వెళ్ళటం మోక్షం. వచ్చి ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళటమే మోక్షం. సోర్స్ మర్చిపోకూడదు. ఇంకేదంటే ఈ దేహం నేను అనే తలంపు, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడిలోంచి వస్తుంది. మనకి ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడు నేను అనే తలంపు వచ్చాక, ఆ నేను అనే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి. ఇతర తలంపులు వచ్చాక మనసు వస్తుంది. మనసు వచ్చాక ఏమొస్తుంది, దేహం వస్తుంది. దేహం వచ్చాక లోకం వస్తుంది. ఇంకా అలాగే అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ విత్డ్రా చేసుకుంటే మరి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము అక్కడికి వెళ్తే మోక్షం. అంటే ఈ మూల తలంపు ఏ మూలంలోంచి వచ్చిందో ఆ మూలంలోకి వెళ్తే మోక్షం. ఆ సోర్స్ మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్తే. అదే సుప్రీంకోర్టులో జరుగుతుంది ఒక కేసు ఇప్పుడు, ఈ జనగణమణ పాట మీద. జనగణమణ అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. జనగణ మన అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు మరాఠా, పంజాబ్ సింధు మరాఠా, ఉత్కళ వంగం. అంటే రాష్ట్రాల పేర్లు, కొండల పేర్లు ఎన్నో వస్తాయి. ఇప్పుడు మీకు ఎందుకు పాడుతున్నారని దీనికి వినిపిస్తాను. పంజాబ్ సింధు మరాఠా, అంగ వంగ కళింగం. ఇంకా రాష్ట్రాల పేర్లు అన్నీ వస్తాయి. ఇది సరిపోతుంది. సింధు అనే పదం వచ్చింది కదా, ఇప్పుడు కోర్టులో ఉంది గొడవ. జనగణమన అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు మరాఠా, పంజాబ్ సింధు మరాఠా. తర్వాత ఇది వస్తుంది, అంగ వంగ కళింగ. వంగ అంటే వంగదేశం, బెంగాల్. కళింగ అంటే ఒరిస్సా. ఇవన్నీ వస్తాయి. అంగ వంగ కళింగం అని నదులు పేర్లు వస్తాయి, కొండల పేర్లు వస్తాయి. ఇది రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సోర్స్ కూడా గుర్తుకొచ్చాడు. రవీంద్రనాథ్ ట్యాగూర్ దీన్ని 1911 రాశాడు. 1911 రాశాడు. మన జాతీయ గీతం వందే మాత్రం పెట్టారా, వందే మాత్రమే బంకించంద్ర చటర్జీ రాశాడు. జనగణమన అనేదేమో ట్యాగూర్ రాశాడు. అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో 1948 దీని గురించి జాతీయ గీతం ఎవరిని పెట్టారు, జాతీయ గీతం వందే మాత్రం పెట్టారా, జనగణమన పెట్టాలని వేగాయని. అప్పుడు పెద్దలు ఏమన్నారంటే రెండు పాటలు బాగానే ఉన్నాయి, దీని బాణి బాగుంది, ఏది వరుస బాగుంది, జనగణమనకి జనగణమన సెలెక్ట్ చేశారు. అది అయిపోయింది. అయితే అప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు సింధు గుజర్రా సింధు మరాఠా, గుజర్రా సింధు మరాఠా. ఇక్కడ సింధు ఏమైంది, ఆ సింధు రాష్ట్రం పాకిస్తాన్ గెలిపోయింది 1947. ఆ సింధు రాష్ట్రం పాకిస్తాన్ గెలిపోయింది. వెళ్ళిపోతే అప్పుడు మరి ట్యాగూర్ చచ్చిపోయాడు. 18 పాట రాసినాడు, ఎప్పుడో చనిపోయాడు. ఆయన 1911 రాశాడు. అదేమో రాశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే 1948 ఆ సింధు అనే పేరు తీసేయండి, అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కదా అన్నారు. అది మన రాష్ట్రం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ గెలిపోయింది, పాకిస్తాన్ ఇండియా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడో రాశాడు ఆ సింధు రాష్ట్రం తీసేయమన్నప్పుడు చెప్తే అప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే, జవహర్లాల్ నెహ్రూ సింధుని తీయొద్దు మనం, సోర్స్ అంటే గుర్తుకొస్తుంది. నెహ్రూ ఏమన్నాడంటే సింధుని ఇప్పుడు భౌగోళికంగా చూస్తే అది పాకిస్తాన్ ఉంది, కానీ సింధు తీయొద్దు మనం, భారతదేశ నాగరికత అక్కడి నుంచి ప్రారంభమైంది. భారతదేశ నాగరిక మూలాన్ని మర్చిపోకూడదు మనం. భారతదేశ నాగరికత సింధులోంచే, ఆ సింధు పదమే హిందూ కింద అయింది, ఆ సింధు పదమే హిందూ కింద అయింది, ఆ హిందూ పదం ఇండియా కింద మారింది, ఆ సింధు పదంలోంచి హిందూ వచ్చింది, ఆ సింధు పదంలోంచి ఇండియా అనే పేరు వచ్చింది. అది భౌగోళికంగా పాకిస్తాన్లో ఉండొచ్చు, కానీ మన నాగరికత, మన సభ్యత, మన సంస్కృతి, ఇండియన్ కల్చర్ అన్న సింధులోంచే ప్రారంభమైంది. సింధు నది అని ఒక నది కూడా ఉంది, అక్కడి నుంచి మన సివిలైజేషన్ ప్రారంభమైంది మన దేశానికి. అంటే అది మనం మర్చిపోవద్దని అక్కడ జాగ్రత్త అందరికి నచ్చి చెప్ప సింధు పదం ఉంచాడు. అంటే జనగణ మనలో ఆ సింధు అనేది తీయొద్దని ఉంచాడు. ఇప్పుడు అందరు కొంతమంది ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకా తీర్పు చెప్పలేదు వాళ్ళు. వాళ్ళేమన్నా అంటే ఇప్పుడు సింధు రాష్ట్రం మన దేశంలో లేదది, పాకిస్తాన్ ఉందా, సింధు శబ్దం తీసేసి కొంతమంది ఆంధ్ర శబ్దం పెట్టమంటున్నారు. పంజాబ్ సింధు మరాఠా, ఆ సింధు తీసేసి పంజాబ్ ఆంధ్ర మరాఠా అంటే ద్రావిడ శబ్దం పెట్టాడు. ఆ ద్రావిడ శబ్దంలో మన ఆంధ్రులు తమిళ వచ్చేస్తారు. ఇప్పుడు ఆ పేచి వదిలేద్దాం. ఆ పేచి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక దావా వేశాడు. దావా వేస్తే వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్కి నోటీస్ పంపారు, ఎవడో దావా వేశాడు ఇది, సింధు శబ్దం తీసేయమని మీ అభిప్రాయం తెలియపరచవాలి. ఇంకా మన ప్రైమ్ మినిస్టర్ ఇంకా రాస్తున్నారు, వీళ్ళు రాసి ఇంకా తెలియపరచలేదు. మన అడ్వకేట్ జనరల్ చెప్తాడు గవర్నమెంట్ తరఫున, ఆ సింధు ఉంచారా ఉంచకూడదని చెబుతాడు. అది ఆర్గ్యుమెంట్స్ అది వేరే, ఇంకా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ దాని గురించి ప్రారంభం లేదు. కానీ ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పేదాన్ని నెహ్రూ ఏమన్నాడంటే, మన ఇండియన్ కల్చర్, ఇండియన్ సివిలైజేషన్ ఆ సింధు నదిలోంచే బయలుదేరింది, ఆ సింధు ప్రాంతం నుంచే బయలుదేరింది. అంచేది మనం ఏడాది భౌగోళికంగా అది ఎక్కడ ఉన్నది, పాకిస్తాన్లో ఉంది, కానీ మన నాగరికత అక్కడి నుంచి వచ్చింది, మన సభ్యత అక్కడి నుంచి వచ్చింది, మన సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది. అంటే జనగణ మన పాటలు ఆ సింధు శబ్దం ఉండటం వల్ల మనకేం నష్టం లేదు, మన మనసు విశాలంగా ఉండాలి, అలా ఉండనివ్వండి అని చెప్పాడు. అప్పుడు అయిపోయింది, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కొంతమంది. గుజరాత్ సింధు మరాఠా అని వస్తుంది, అది సింధు తీసేయమని ఇప్పుడు పేచి సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే సోర్స్ మర్చిపోద్దాం, మూలం మర్చిపోద్దు అన్నాడు. అందుకు జ్ఞాపకం వస్తుంది, మన మూలం కూడా మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మర్చిపోకూడదు. అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు గాఢ నిద్రలో రెస్టింగ్ మైండ్ అంటాడు భగవాన్. ఏమంటారంటే మాకు మనసులు శాంతిని, చాలామంది ఏమంటారంటే ఏమంటే మాకు అన్నీ బాగున్నాయండి, ఉండటానికి నీడం ఉంది, తినటానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, గౌరవాలు కూడా బాగా ఉన్నాయి, ఊరేగింపులు బాగా ఉన్నాయండి, శాంతి లేదంటారు కొంతమంది. ఏమంటారు శాంతి లేదంటారు. భగవాన్ ఏం చెప్పారంటే, నీకు శాంతి ఎలా వస్తుందంటే హార్ట్ గోయింగ్ మ్యాగ్ ఏమంటే, హార్ట్ గోయింగ్ అంటే నీ మైండ్ ఏంటంటే రెస్ట్. నీ మనసుకు శాంతి కావాలంటే, నీ మనసుకు విశ్రాంతి కావాలంటే ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో, అది మనసు ఎక్కడైతే ఉదయించిందో అది హార్ట్ గోయింగ్ అది ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో నువ్వు అక్కడ దానికి పంపాలి. ఏది మనస్సును పంపాలి, మనసు ఉదయం వైపుకి మనస్సును పంపాలి. భక్తి యోగ లక్ష్యం, కర్మయోగ లక్ష్యం, ధ్యాన యోగ లక్ష్యం, అది జ్ఞాన యోగ లక్ష్యం, మొత్తం అన్ని యోగాల లక్ష్యం ఏంటంటే మనసు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి పంపాలి. రెస్టింగ్ మైండ్, నువ్వు హృదయాభిముఖంగా నీ మనస్సును పంపుతుంటే అది విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది, దానికి శాంతి వస్తుంది, విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. హృదయాభిముఖంగా దాన్ని పంపిస్తే, హృదయాభిముఖంగా మనస్సును తోరికెడితే హృదయంలో ఉండటం మొట్టమొదటి ఎక్కువసేపు ఉండలేదు. అది కొత్త పెళ్లి కూతురి కింద ఉంటుంది మొట్టమొదటిలోనే. పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉంటే మళ్ళీ అత్తరింటికి వెళ్ళిపోతానంటుంది, మళ్ళీ అత్తరింటికి వెళ్ళి 10 రోజులు ఉంటే అబ్బాయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు నెలకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాగే అది కొత్త పెళ్లికి నీ మనసుకు హృదయంలో ఉండటం అలవాటు చేయాలి. దానికి మొట్టమొదటి ఉండదు, ఒక 10 నిమిషాలు ఉంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కువసేపు హృదయంలో ఉండటానికి అలవాటు చేస్తే దానికి విశ్రాంతి తీసుకుంటుంది, శాంతి తీసుకుంటుంది. శాంతి తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ అది దాని సోర్స్ అదే కాబట్టి నెమ్మదిగా అణిగిపోతుంది, నెమ్మదిగా కరిగిపోతుంది, చివరికి దాని శాసనం లేకుండా పోతుంది. అప్పుడు నువ్వు జీవన్ముక్తులు అవుతావు, చిత్తప్రజ్ఞుడు అవుతావు, మోక్షానందం కలుగుతుంది. రెస్టింగ్ మైండ్. ఎక్కడే రెస్టింగ్ మైండ్? అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ సోర్స్ లోకి దాన్ని పంపుతుంటే అక్కడ దాకా వెళ్ళిపోక్కర్లేదు. మనం చూడండి, ముప్పు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముప్పుని ముట్టుకోక్కర్లేదు, దగ్గరికి వెళ్ళేటప్పుడు వేడి తెలుస్తూ ఉంటుంది. అలా హృదయాభిముఖంగా నీ మనసును చోరికెడతాంటే నీ ఇష్టం. ధ్యానయోగం, కర్మయోగం, లేకపోతే శివుణ్ణి ఆరాధించు, విష్ణువుని ఆరాధించు, నువ్వు దేవుని ఆరాధించు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ బట్టలు వేసుకున్నప్పటికీ అది ముఖ్యం కాదు. హృదయాభిముఖంగా దాన్ని చోరికెళ్ళాలి. ఏ యోగం అభ్యసిస్తున్నావు కూడా ముఖ్యం కాదు, లేకపోతే ప్రాణాయామం చేస్తున్నావు లేదు అని ముఖ్యం కాదు. ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని నెమ్మదిగా చోరికెళ్ళటం ప్రారంభించాలి. దాన్ని విచ్చిడ్రా చేయాలి. ఉపసంహరించాలి, ఉపసంహరించాలి, ఉపసంహరించాలి. ఎక్కడి నుంచి, ఏ హృదయంలో నుంచి అయితే, ఏ హృదయంలో అయితే నేను అందరిలోనే ఉన్నాను, సమానంగా ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను, ప్రారంభాన్ని అనుసరించి ఆ దేహాలను ఆడిస్తున్నానని ఏ హృదయం అయితే భగవంతుడు గీతలో చెప్పాడో ఆ హృదయం వైపు అక్కడి నుంచి నీవు నేననే తలంపు వచ్చింది. అక్కడికి నువ్వు పంపించంటే అక్కడికి వెళ్ళి అణిగిపోక్కర్లేదు. అక్కడ దగ్గరికి వెళ్ళేటప్పటికే రెస్ట్ వస్తుంది, నీకు శాంతి వస్తుంది, విశ్రాంతి వస్తుంది. అక్కడికి వెళ్ళి అణిగిపోతే మనసు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ అణిగిపోతే నువ్వు జీవన్ముక్తులు అవుతావు, నీకు విశ్రాంతి పెరుగుతుంది, గుణాతీతులు అవుతావు, ఈ చక్రంలోంచి, కాలంలోంచి, దేశంలోంచి, వస్తువులోంచి విడుదల పొందుతావు. వస్తు జాలం, భగవంతుడి కల్పించిన వస్తు జాలంలోంచి, దేశకాలంలోంచి విడుదల పొందుతావు. కంప్లీటెస్ట్ ఫ్రీడమ్, ఇక పరిపూర్ణమైన స్వేచ్ఛ కలుగుతుంది. అదే ఇప్పుడు నిఖిలు అన్నాడు, సింధు భౌగోళికంగా పాకిస్తాన్లో ఉంది, మూలం మనకది, దాన్ని వదిలేస్తే అలాగే పాటలు దాన్ని ఉంచండి, దానికి గౌరవం ఏంటాడు. పంజాబ్ సింధు మరాఠా, ఇప్పుడు ట్యాగూర్ 1911 రాశాడు అది, పంజాబ్ సింధు మరాఠా జనగణమన్న అధినాయక జయ హే భారత భాగ్య విధాత. అది వదిలేద్దాం. సోర్స్ అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జ్ఞాపకం వచ్చింది, ప్రస్తుతం అది సుప్రీంకోర్టు ఉంది, అది వదిలేద్దాం. సోర్స్ గురించి చెప్తున్నారు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో సోర్స్ని విడిచిపెడితే మనకేం లేదు, అశాంతి. అందుకే అశాంతి. రెస్టింగ్ మైండ్ అన్నాడు అంటే మీ మనసుకి శాంతి దొరుకుతుందని కూడా అనుకోని మాట వరుసకి, అంటే మీకు తెలియకుండా హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తానని భగవాన్ చెప్పాడుకి. అది మీకు తెలియకుండా ఎంతో కొంత శాంతి వస్తుందనుకోండి, ఎంతో కొంత సుఖం వస్తుందనుకోండి, ఎంతో కొంత కాంతి వస్తుందనుకోండి, అది హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుందని అర్థం. అది హృదయంలో ఉన్నది శాంతి. అది వెళ్ళి తన హృదయంలో అది అణిగిపోతే, అది కరిగిపోతే, హృదయంలో చిరిగిపోతే అక్కడున్న ఆనందం, అక్కడ ఉన్నదే ఆనందం. ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు, ఈశ్వరుడు శాంతి స్వరూపుడు, ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడు. ఒక్కసారి అక్కడ ఆనందం పొంగి నీ సహస్రాలను ముంచేస్తుంది. ఒక నాడి ఉంది ఈ మెదడులోంచి, మెదడు ఇక్కడ ఉంటుంది, మెదడులోంచి హృదయంలోకి వెళ్ళే నాడి ఉంటుంది. ఆ నాడి మనకు డాక్టర్లు కనపడదు, మన తలకాయ కోచి చూస్తారనుకున్నది కనపడదు. ఈ బ్రెయిన్లోంచి ఈ సహస్రంలో ఒక నాడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తల ఇంటికి కోటి మొక్కలు చేస్తే ఇంకా సన్నంగా ఉంటుంది. ఒక తల ఇంటికి తీసేయండి, ఒక తల ఇంటికి తీయండి మీ తలలోది, దాన్ని కోటి భాగాలు చేయండి. కోటి భాగాలు చేస్తే, కోటి భాగాలు చేసి ఇంకా అంత సన్నంగా ఉంటుంది. కానీ ఉంది అది, మామూలు మైక్రోస్కోప్లో చూస్తే కనపడదు. అది ఏమిటి, అది మూసిపోయి, అజ్ఞానంలో మూసిపోయి ఉంటుంది. అది రంధ్రం, మెదడులోంచి సహస్రానికి వెళ్ళి రంధ్రం మూసిపోయి ఉంటుంది. అది మీరు సాధన చేస్తే అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన వెంటనే ఈ హృదయంలోని ఆనందం, ఈ హృదయంలో అమృతత్వం ఒక్కసారి నాడి ద్వారా పొంగి మెదడుని ముంచేస్తుంది. సాధన యొక్క ప్రయోజనం అది. అయితే మీ మెదడు కోచ్ చూస్తే కనపడదు. అన్ని ఆపరేషన్ల కంటే చాలా కష్టమైన ఆపరేషన్ మెదడు ఆపరేషన్. ఆ మెదడు ఆపరేషన్ ఒకసారి 6 గంటలు, పెద్ద ఆపరేషన్ 6 గంటలు పడుతుంది ఆపరేషన్ చేయటం. ఒక్కడు చేయక 2 బ్యాచీలు 3 బ్యాచీలు ఉంటారు అది చేయటం. 2-5 గంటలు వాళ్ళు రెస్ట్ తీసుకుంటా అంటారు. ఇంకో గంట కొన్ని ఆపరేషన్లు, మెదడుకు చేసే ఆపరేషన్లు 6 గంటలు పడుతుంది. అంటే బ్యాచీలకి ఏం చేస్తారు ఒక మెదడు ఆపరేషన్, అంటే పెద్ద ఆపరేషన్. అంటే అన్నిటికంటే కాంప్లికేటెడ్ ఆపరేషన్ మెదడు. మన హ్యూమన్ బాడీలో అన్నిటికంటే కాంప్లికేటెడ్ చాలా న్యూరో సర్జన్స్ అంటారు వాళ్ళు, చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. అంటే చాలా స్టడీగా ఉండాలి గ్రైండర్. ఏమాత్రం తప్ప కత్తికి ఏమాత్రం తేడా వచ్చినా కానీ సడన్గా వాడికి ఏదో ఏదో ఒక అవయవం ఒక నష్టపోతున్న ప్రజలు వాడు. చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా చేయాలి మెదడు ఆపరేషన్. ఎక్కడో చిన్న పొరపాటు అయితే ఒకసారి కళ్ళు కనపడటం మానేస్తాడు. అంటే బాడీ సెంటర్స్ అన్నీ అక్కడ ఉంటాయి మెదడులో. రమణ మహర్షి గారు చెప్పారు, మొత్తం ఖగోళంలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో, ఖగోళంలో మన కళ్ళు మన చేత చూడబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో, ఈ ఐదు అడుగుల శరీరంలో అన్ని రహస్యాలు ఉన్నాయి. మన శరీరం ఐదు అడుగులే ఉంట, మన కప్పెట్టడానికి కూడా ఐదు అడుగులు సరిపోతున్నాయి ఒలకట్లు. మన శరీరం కూడా ఐదు అడుగులే, కానీ ఈ ఐదు అడుగుల శరీరంలో మొత్తం ఖగోళంలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో మన శరీరంలో అన్ని రహస్యాలు ఉన్నాయి. ఇది తలకాయ పొడిస్తే వంద కారణాలు ఉంటాయి, ఏమో ఏ కారణం వల్ల తెలియదు. అరికాళ్ళ మంటకు వంద కారణాలు ఉంటాయి, మీ కడుపు నొప్పికి వంద కారణాలు ఉండదు. ఏమో ఏ కారణం వల్ల నీకు తలకాయ పొడి వస్తుందో చెప్పలేదు, వంద కారణాలు ఉంటాయి. అయితే ఖగోళంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఒక హ్యూమన్ బాడీలో అన్ని రహస్యాలు ఉన్నాయని భగవాన్ ఏమంటారంటే, అది నీకేదైనా ప్రేమ ఉందనుకో, దయ ఉందనుకో, దాన్ని వ్యాపారం చేయకు. గౌరవం వస్తుందని చేయకు, గౌరవం కాంక్షించి చేయటం కూడా వ్యాపారమే. గౌరవం కాంక్షించి చేయటం కూడా వ్యాపారమే. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే ఉడికే, నువ్వు ఎవరికైతే మంచి పని చేస్తున్నావు ఉడికే అక్కడ కూడా పరమాత్మను చూసి చేయి, అంతవరకే వ్యాపారం. మళ్ళీ అతను అక్కడ కూడా నువ్వు గౌరవం ఆశిస్తే వ్యాపారం అవుతుంది. నువ్వు గౌరవం ఆశించావా వ్యాపారం అవుతుంది. అంతే, ఆ మానవతా దృక్పథంతో చెయ్యి, అక్కడ వ్యాపార దృక్పథంతో వద్దు. ఆ హ్యూమన్ టచ్, నీ ఉపాధి ఏటోనిదో ఆ ఉపాధి అనుకునే చెయ్యి. అక్కడి నుంచి ఏదో వచ్చేస్తుంది, ఏదో వచ్చేది, గౌరవం వచ్చేయాలి, గొప్పలు వచ్చారు, అలాగే వెళ్ళకో. అలాగెళ్తే నీ మనస్సు చిక్కబడిపోతుంది. చిక్కబడిపోవడం కాదు, పునర్జన్మ హేతువులు ఎక్కువైపోతాయి. అంటే అజ్ఞానం తగ్గటం మొదలు పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎలా చేయమన్నాడంటే, భగవాను మనం ఎవరికి నువ్వు అర్చిపండి ఇస్తున్నావు అనుకోండి. ఇప్పుడు నా శరీరం తింటాను అనుకుని అర్చిపండు తింటాడు, నేను ఎవరికి ఉపకారం చేసేస్తున్నాను, లేకపోతే నాకు పుణ్యం వచ్చేస్తుంది. నా నేను అట్టిపండు తింటానంటే, మా ఇంట్లో అట్టిపండు నేను తింటానంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే నేను ఎవరికి ఉపకారం చేస్తున్నాను నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకో, నీ ఆకలి కోసం నువ్వు తింటున్నావు, నీ ఆకలి కోసం తింటున్నావు. పైగా పుణ్యం వస్తుందని కూడా అనుకోకు. అది ఎదటి వాడి శరీరం కూడా నీ శరీరం అనుకుని చెయ్యి. అది హ్యూమన్ టచ్, దాని వ్యాపారం. అట్టిపండు కూడా వ్యాపారమే. ఎదటి వాడికి మంచి నీళ్ళు ఇచ్చిన అది కూడా వ్యాపారం, అది కూడా పుణ్యం కావాలా నీకు? ఇప్పుడు అట్టిపండు ఎవరికని ఇస్తే పుణ్యం అనుకుంటున్నాం, మరి నువ్వు తింటే ఎందుకనుకుంటావు అది పుణ్యం అని? నీ ఉపాధి లాంటిది కదా ఆ ఉపాధిని, అక్కడ కూడా వ్యాపారమే. కానీ మీరు అట్టిపండు తింటున్నారు కదా, నేను పుణ్యం సంపాదిస్తున్నాను పుణ్యం సంపాదిస్తున్నాను అనుకోరు కదా, అనుకోరు. మరి ఎవరి వాడికి ఇస్తే మటుకు అనుకుంటారు నేను పుణ్యం సంపాదిస్తాను. ఆ బుద్ధి వదిలించుకోమని చెబుతున్నారు ఇక్కడ. ఎంత లోతుకెళ్ళి చెప్తున్నారో చూడండి సబ్జెక్ట్ అని మనం బాగుపడాలని. ఇది జ్ఞానయజ్ఞం. అంటే టీచింగ్లో హైయెస్ట్ సర్వీస్ టీచింగ్, ఇది హైయెస్ట్ సర్వీస్. టీచింగ్ కంటే మించిన సర్వీస్ లేదు. రెస్టింగ్ మైండ్ ఏమిటన్నది, రెస్టింగ్ మైండ్. నీ హృదయంలోకి మనస్సు అలా జారిపోతుంది అనుకో, ఏదో యోగ అభ్యాసం తర్వాత అప్పుడు ఏమవుతుంది, మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది, నీ మనస్సుకి శాంతి కలుగుతుంది. విశ్రాంతి అభిముఖం హృదయాభిముఖంగా నీ మనస్సుని పంపడం, నీ సోర్సులోకి నీ మనస్సుని పంపటమే నీకు సాధన యొక్క లక్ష్యమయ్యా. నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గం, నీ నీ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేసావో ఆ మార్గంలో ఆ మార్గంలో నీకు ఈ జన్మలో ఆకర్షించబడతావు. మన పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే మనం ప్రయాణం చేశామో ఆ మార్గానికి ఈ జన్మలో మనం ఆకర్షించబడతాం. ఏ మార్గమైనా ఒకటే, ఏదైనా ఒకటే, నువ్వు ఒకటే చూసుకో, ఏ మార్గమైనా ఒకటే. కానీ నీ మనసు హృదయాభిముఖంగా వెళుతుందా లేదా? అంటే ఈ నేను అని నువ్వు ఏ సాధన చేసినా ఏ యోగాభ్యాసాలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలన్నీ చేసినప్పటికీ, ఎన్ని జపాలు చేసినప్పటికీ, లేకపోతే రోడ్డు మీద దుమ్మంతా తెచ్చి మీ ముఖానికి రాసుకున్నప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని యజ్ఞాలు ఎన్ని చేసినప్పటికీ, మనకు ఏదో ఏదో మనకు తెలియదు, నేను 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 నాది 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 నేను నేను అది ఏంటో, నేను నేను నాది నాది. ఆ రెండట్ల నుంచి విడుదల పొందటానికి ఏమీ సాధన లక్ష్యం అంతకంటే ఉండాలి. ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేయి. దానికి అహంకారాన్ని పేరు పెట్టు, నువ్వు మమకారాన్ని పేరు పెట్టు, అది వద్దు, ఏ పేర్లు వద్దు, ఇక్కడ పేర్లు ఏది, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు, కానీ ప్రాక్టికాలిటీ, నేను 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 నాది నాది నాది, ఈ రెండు తెలుస్తున్నాయి మనకి. ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, అందులోంచి బయటకు రావు, అందులోంచి బయటకు రాకుండా నీకు నీకు మూలం తెలియదు. ఈ పంచభూతాలు, ఈ సృష్టి, ఏ శివరిశిలోంచి వస్తాం, ఏ ఆధారంగా మొత్తం అన్ని అవస్థలకి, కాలానికి, అన్నిటికి ఏదైతే ఆధారంగా, ఆ వస్తువు కూడా మనకి ఎరుకులోకి రాదు. ఇప్పుడు అహంకారం అయ్యొద్దు, మమకారం అహంకారం అది ఇది తెలుస్తుంది కదా, నేను 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 నాది 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 అంటే రెండే నీకు శత్రువులు, అందుకంటే శత్రువులు ఎవరు లేరు. అంటే నువ్వు దేన్నైతే అధిగమించాలో, ఏది ఇష్టాలు అయిష్టాలు ఏమండి, ఈ ఈ కోపాలు తాపాలు, కొంతమంది ప్రతి చిన్న విషయానికి కొంతమంది కోపం చేసుకుంటారు, అది లగ్జరీ. అదేంటండి, అది లగ్జరీ. ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండానే కోపం చేసుకుంటూ ఉంటారు, అది ఒక రకమైన లగ్జరీ, అది ఒక రకమైన లగ్జరీ. ఇక్కడ మీరు ఇక్కడ మీరు వచ్చి సబ్జెక్ట్ని శ్రవణం చేయడం లగ్జరీ కాదు, ఇది నెసెసిటీ, ఇది బేసిక్ నీడ్. ఈ సబ్జెక్ట్ శ్రవణం చేయడం అనేది లగ్జరీ ఏం కాదు. మనకి తిండి ఎంత ముఖ్యమో, బట్టి ఎంత ముఖ్యమో, ఈ సబ్జెక్ట్ మీరు శ్రవణం చేయడం కూడా అంతే అవసరం, ఇదేమి లగ్జరీ కాదు. కదా ఆ సీలింగ్ ఫ్యాన్ ఒక లగ్జరీ అయితే అవ్వచ్చు, కానీ టేబుల్ ఫ్యాన్ లగ్జరీ అయితే అవ్వచ్చు, కానీ ఈ సబ్జెక్ట్ శ్రవణం చేయడం మటుకు లగ్జరీ మటుకు కాదు. ఇది అవసరమే, ఇది భోగం కాదు, ఇది నెసెసిటీ, బేసిక్ నీడ్లే. ఇది ఒకటి ఏంటంటే శరీరానికి ఆరోగ్యం కావాలి, మనసుకు శాంతి కావాలి. శరీరానికి ఆరోగ్యం అంతే ముఖ్యమో, మనసుకి రెస్ట్ కూడా అంతే ముఖ్యం, మనసుకి శాంతి కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, మీకు మనసుకి శాంతి లేదనుకోండి, మీరు సుఖపడరు. అయితే శరీరానికి ఆరోగ్యం అంత ముఖ్యమో, మనసుకి శాంతి కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ శ్రవణం నీడ్డే కానీ, ఇది బేసిక్ నీడ్డే కానీ, ఇది లగ్జరీ కాదు. అంచేదా ఇటువంటి ఇటువంటి కుటుంబంలో పుట్టామంటి, ఈ పరిసరాలు ఎలా ఉన్నాయంటి, ఈ ఊరు ఎలా ఉందంటి, ఇలాగ అనుకోకండి. లేకపోతే ఇది ఇది వద్దు, ఇది వద్దు, ఇది కూడా మీరు దేన్నైతే దేన్నైతే విడిపించుకోవాలనుకుంటున్నారు. ఇందాక నాని పలికి వాళ్ళు చెప్పాను కదా, ఏ మైండ్ అయితే మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని పక్కకు పెట్టాలనుకుంటున్నారు. గాలి చూడండి, అలా అలా వెళ్ళిపోయి మనం నలుగురు నుంచుకున్నాం అనుకోండి, ఇలా వర్షాన్ని మన సందులోంచి వెళ్ళిపోతుంది. అలాగే ఏం చేయాలంటే, ఈ కుటుంబంలో పుట్టామండి, ఈ పరిసరాల్లో పుట్టి, ఈ గొడవల్లో పడకండి. నువ్వు దేన్నైతే గాలి ఎలా తప్పించుకు వెళ్ళిపోతుందో, మనస్సు దేన్నైతే ఆ మనసును ఓవర్కమ్ చేయాలి. నువ్వు ఏ పరిసరాలు ఉన్నా దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి, మనసును ఓవర్కమ్ చేయాలి నువ్వు, అది నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని ఈ కుటుంబంలో పుట్టానంటే పరిసరాలు ఇలా ఉన్నాయంటి, మా అత్తగారు ఇటువంటి అత్తగారు దొరికింది ఏంటని, ఈ గొడవ వద్దు, అత్తగారు గాలి మీ అత్తగారిని తప్పించుకెళ్ళిపోయినట్టే నువ్వు కూడా పక్క తప్పించుకుని వెళ్ళిపోమంటున్నాడు దత్తాత్రేయుడు. అంటే అత్తగారితో పేచీలు పెట్టుకోమని కాదు, ఒరిగి పక్కకు ఒరిగి నీ పని నువ్వు చేసుకో, అత్తమ్మ అత్తమ్మ అనండి, అవ అంటాం, అనొద్దు అంటారు, అది అనండి అని గాలి గాలి తప్పించుకున్నాడు, తప్పించుకెళ్ళిపోవటం. మీరు అత్తమ్మకి అత్తమ్మ కాఫీ ఇవ్వండి, అత్తమ్మ నేను గౌరవిస్తా, అత్తమ్మ అత్తమ్మ అనండి, దానికి పర్లేదు. అత్తమ్మ గొడవలో పడకండాను, అత్తమ్మకి సేవ చేయొద్దు అంటారు, దాని వాయిలో మీరు పడకండాను, గాలి తప్పించుకున్నాడు తప్పించుకోండి అత్తమ్మను. అవసరమైతే మధురు మధుర వాక్యాలతో తప్పించుకోమన్నాడు దత్తాత్రేయుడు. ఎంత మంచి ఆవిడమ్మా, అత్తమ్మ అత్తను ఎంత మంచి ఆవిడ, ఎంత మంచి ఆవిడ, అవసరమైతే నాలుగు ఎగ్జి నాలుగు మాటలు మంచి మాటలు పాడేసి తప్పించుకోలేను. అంటే మీరు అనుకున్నంత ఆవిడ మంచివాడు కాకపోయినా మీ సాధనకు అడ్డు రాకుండా తప్పించుకోమని గాలి తప్పించుకున్నాడు. గాలే పెద్ద గురువు అన్నాడు దత్తాత్రేయుడు. కానీ మీ అత్తగారు మీరు అనుకున్నంత మంచి ఆవిడ కాదనుకోండి, కాకపోయినా మధుర వాక్యములు మాటలో తీయగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఇష్టంగా మాట్లాడండి, మీ సాధనకు అడ్డుకు రాకుండా మీరు వెళ్ళిపోండి. మాటల దగ్గర పేచీలు వద్దు. ఎందుకు భేద మాటలు ఎందుకు తప్పించుకున్నాడు? ఎప్పుడు ఏ పరిసరాలైనా అంటే నువ్వు ఏ పరిసరాలు ఏంటి, ఇటువంటి పరిస్థితులు భగవంతుడు తీసుకొచ్చినాను, ఇటువంటి కుటుంబంలో పడవచ్చేటువంటి అదంతా నీ దేహ ప్రారంభాన్ని బట్టి వచ్చిందో ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని ఇంకోటి మనం కూడా ఈ శరీరం చనిపోయిన తర్వాత ఫలానా కుటుంబంలో పుట్టాలి, ఫలానా దేశంలో పుట్టాలి, ఫలానా ప్రాంతంలో పుట్టాలని మన ఇష్టం కాదు. అది మన కర్మను బట్టి, మన వాసన సంస్కారాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసి అక్కడ పంపేస్తారు. అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఇంటికాడ పుడితే బాగుండే, ఇలా ఇలా కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఇంటికాడ పుడితే మాంసం రోజు దొరుకుతుందేమో అలా అనుకుంటే కుదరదు. అది ప్రారంభాన్ని బట్టి దేహాన్ని మనకిస్తాడు. ఇది అది మాయే, అది నిజం కాదు. అది నిజం కాదు. ఇప్పుడు జన్మ మరణించడం నిజం కాదు, మళ్ళీ తిరిగి జన్మించడం నిజం కాదు. ఇదొక మహామాయ, ఇదొక మహామాయ. నన్ను ఆశ్రయిస్తే నువ్వు ఇందులోంచి విడుదల పొందుతావు. ఇది గీతలో చెప్పి నన్ను ఆశ్రయిస్తే నీ అంతర్వాణ్ణి అంతర్వాణ్ణి అనుకోకుండా మీరు మంగళవాడి దగ్గరే తలకాయలు ఉంచున్నారు, నా దగ్గర ఎందుకు ఉంచటాలేదు? మీరు నేను దేవుడి దగ్గర కూడా తలకాయ ఉంచమని చెప్తారు, కొంతమంది వెళ్ళి మంగళవాడి దగ్గర ఉంచుతారు. ఆ మంగళవాడు ఎలా ఉంచమంటే అలా ఉంచుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళు తలకాయ. ఆ తలకాయ ఎలా మంగళవాడు చెప్పినట్టుగా వింటూ ఉంటారు వాళ్ళు. దేవుడు చెప్పినట్టు వింటారట, మంగళవాడు చెప్పినట్టు వింటారట. నన్ను అర్చించి, నన్ను పూజించి, నన్ను స్మరించి, నా శ్రేష్ఠత్వం తెలుసుకుని, దాన్ని మీరు మననం చేసుకుని, దాన్ని మననం చేసుకుని, దాన్ని ధ్యానం చేస్తుంటే మీరు నా స్వరూపాన్ని పొందుతారు. మీరు భగవంతుడి మాటను మనం ప్రమాణంగా పెట్టుకోవాలి. ఎవరు న్యూస్ పేపర్లో వచ్చే మాటలు కాదు, భగవంతుడి యొక్క మాటను ప్రమాణంగా పెట్టుకోవాలి. ఏ పరిసరాలైనా నువ్వు అయ్యి ఇక్కడ భగవాన్ చెప్పేది, మీరు ఏ పరిసరాల్లో ఉన్నా నీ కృషిని ఆ హృదయాభిముఖంగా మనసుని పంపడం, అక్కడికి మనసును చూడగలటానికి మట్టికి నువ్వు ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఆ కృషి విడిచిపెట్టద్దు, ఆ కృషి నువ్వు విడిచిపెట్టద్దు అయ్యా. ఈయన ఏమంటున్నారంటే, ఒక హెడ్మాస్టర్ ఒక మాస్టర్ ఏమంటున్నారంటే, నేను సాధన చేసుకోవడానికి టైం ఉండాలేదని నాకు స్కూల్లో పనే సరిపోతుంది అంటున్నారు. నాకు స్కూల్లో పనే సరిపోతుందండి, సాధన చేసుకోవడానికి నాకు జరగటం లేదు. కొంతమంది మనం కూడా అంటాం, ఇంట్లో గొడవే సరిపోతుందని మాకు సాధన చేసుకోవడానికి ఎలా టైం కుదురుతుందని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అలా కాదయ్యా. ఈయన ఏమంటున్నాడంటే, నేను ఉద్యోగం విడిచిపెట్టేయమంటారా అంటున్నాడండి. ఈయన ఎవరు ఉద్యోగం చేసుకునే భగవాన్ అంటున్నారు, నువ్వు ఉన్న చోటనే ఉండు, నువ్వు ఉద్యోగానికి ఏమి రాజీనామా చేసి ఎక్కడికి పారిపోక్కర్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని నీ చేతిలో ఉన్న పని చేసుకోనువు, ఆ పని విడిచిపెట్టి పారిపోక్కర్లేదు. అంచేతి నువ్వేం చేయాలంటే, నేను ఆ పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను తలంపు తగ్గించుకో. నీకు నేను చే దేహం నేను అనుకుంటున్నావు, దేహం నేను చే దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి దేహం నేను చేస్తున్నాను నీకు అనిపిస్తుంది. ఆ దేహం నువ్వు కాదన్న సంగతి నీకు తెలిస్తే నేను చేస్తున్నాను తలంపు రాదు నీకు. ఇప్పుడు దేహం మనం కాదు, గాఢ నిద్రలో దేహంతో విడిపోతున్నాం మనం, విడిపోతున్నాం. దేహం నేను కాదు, దేహం నేనని బుద్ధి నాకు ఉండటం వల్ల నేనే చేసేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చేస్తాను. లోపల నా చైతన్యం మర్చిపోయి, ఆత్మను మర్చిపోయి, భగవంతుని సర్వేశ్వరుని పరమేశ్వరుని అంతర్యామిని మర్చిపోయి దేహం నేననుకోవటం వల్ల నేను చేసేస్తున్నాను, నేను చేసేస్తున్నాను అనుకుంటున్నావు. ఆ దేహం నువ్వు కాదని నీకు తెలిస్తే నేను చేస్తున్నాను తలంపు కూడా నీకుండదు. ఇదంతా దేహాత్మ బుద్ధి వల్ల వస్తుంది నీకు, దేహాత్మ బుద్ధి వల్ల వస్తుంది. అదే చెప్పాడు, వీళ్ళెవరు నువ్వు చంపడానికి నువ్వెవరు అయ్యా, వీళ్ళందరినీ చంపడానికి నువ్వెవరు? నువ్వు భీష్ముడు చంపగలడండి, అర్జునుడు ద్రోణాచార్యుని చంపగలడా? కామరాజుని ఆడరు. ఆ మాయ ఎలా ఉంటుందో చెప్పమంటారండి. కామరాజుని ఆడంటే రాముడితోడు సమానం. కామరాజు పరిపాలన రామరాజ్య పరిపాలన అంటారు తమిళనాడులో. నాకు తమ్ముడు ఏమని ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారు. మేము ఎప్పుడు పుట్టామనుకుంటున్నారు? నాన్నగారు కామరాజు నాటి పరిపాలన చేసినప్పుడు మేము పుట్టామని అంటారు. రాముడి కాలంలో ఉన్నట్టు చెప్పుకుంటారు. మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ చేశాడు 1954 మొదలు 57 వరకు ఎప్పుడు చేశాడు అని వాళ్ళు అంతా అంటారు. కామరాజు నాటి పరిపాలన చేసినప్పుడు మేము పుట్టామని అంటారు. అంతటి పెద్దవాడు, ఉదాహరణ చెప్తున్నాను, ఒక కాలేజీ స్టూడెంట్ చేతిలో ఓడిపోయాడు ఎలక్షన్లో. అదేంటది? ఈశ్వర నిర్ణయం. అదేంటది? ఈశ్వర నిర్ణయం. కృష్ణుడు మనం అవతార పురుషుడు అనుకుంటున్నాం, అవతార పురుషుడు అంటున్నాం. అదే ఒక బోయేవాడు బాణం దెబ్బకి అనేక యుద్ధాలు, అనేక వందలాది యుద్ధాలు చేసినటువంటి పరమాత్మ. ఒక బోయేవాడు బాణ దెబ్బకి ఆ ఏలికి బోనివాడికి ఒక బోయేవాడు వేసిన బాణం దెబ్బకి ఆ వేలు తగిలి శరీరం విడిచిపెట్టాడు. ఎందుకు ఆ రకంగా శరీరం విడిచిపెట్టవలసి ఉందో విడిచిపెట్టాడు అంతే. అది ఈశ్వర సంకల్పం. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఆ శంకరాచార్యుల వారి మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు బూడిది రాసుకున్నావు, బట్టలు లేవు, చర్మం వేసుకున్నావు, ఒంటి నిండా చర్మం కప్పుకున్నావు, నీకు బంగారం లేదు, వస్తువులు చేయించుకోవడానికి మెళ్ళలో పావులు పెట్టుకున్నావు, నువ్వు నాకేమిస్తావురా, నీ పాదాల మీద భక్తి అన్నాడు ఆచార్యుల వారు శంకరుడు. నువ్వు నాకేమిస్తావురా, నీ దగ్గరే ఉంది, ఒళ్ళంతా బూడిదుంది, నీకు బంగారం లేదు, మెళ్ళలో వస్తువులు చేయించుకోవడానికి పావులేమో, మెళ్ళలో బంగారు వస్తువులు కింద కట్టుకోవడానికి బట్టలేకేమో, ఇది పెట్టుకున్నావు, ఏది చర్మం కట్టుకున్నావు, నువ్వు నాకే ఇస్తావురా, నీ పాదాల మీద భక్తి చాలన్నాడు శంకరాచార్య వారు. అంటే అది చాలు, ఆ భక్తి వల్లే ముక్తి వస్తుంది. భక్తి చాలు అంటే మనకు చేతిలో డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం పెద్ద కష్టం ఏం కాదు. అసలు భక్తి ఉంటే ముక్తి అనంతరం వచ్చేస్తుంది. కొంతమంది అసలు ఆ భక్తే చాలు అంటారు, మాకు ముక్తి దాకా వద్దని ఇదే చాలు మాకు అంటారు, ఈ భక్తే చాలు అంటారు. అంటే నీకు నేననే బుద్ధి ఎందుకు వస్తుందంటే దేహం నువ్వు అనుకోవటం వల్ల. దేహం నువ్వు కాదని తెలిస్తే నేననే బుద్ధి నీకు రాదు. ఈ దేహం అంతా నీవు నీదేనే, నీకు నీకు బుద్ధి అని నీకు రాదు అసలు దేహబుద్ధి. ఆ దేహబుద్ధి వల్ల నీకు నేననే బుద్ధి వస్తుంది, లేకపోతే నీకు రాదు. హెడ్ మాస్టర్ చెబుతున్నారు, భగవాన్ చెప్తున్నారు, నువ్వు అనవసరంగా మనసుకు లేనిపోయిన కల్పించుకోకు, మనసులో లేనిపోయిన ఊహించుకోవద్దు, లేనిపోయిన కల్పించుకోవద్దు అని. అది కాలం గురించి కూడా చెప్తారు. జరిగిపోయిన విషయాలు ఉంటే అనుభవం సంపాదించండి, మీ అనుభవాన్ని భవిష్యత్తులో ఉపయోగించుకోండి, వర్తమాన కాలంలో బాగా జీవించండి. వర్తమాన కాలంలో జీవించడం నేర్చుకోండి, జరిగిపోయిన విషయాల్లో మీరు నేర్చుకున్న పాఠాలు నేర్చుకోండి. జరిగిపోయిన విషయాలు ఏమనుంటే పాఠాలు నేర్చుకోండి. వర్తమాన కాలంలో జీవించడం నేర్చుకోండి. వర్తమాన కాలంలో మీ అనుభవాన్ని భవిష్యత్తులో ఉపయోగించుకోండి. అంటే ఏడుస్తూ కూర్చోవద్దు, భవిష్యత్తులో మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి. కానీ జీవించడం మటుకు వర్తమాన కాలంలోనే జీవించండి. నిన్న వెళ్ళిపోయింది, భగవాన్ అంటారు నిన్న వెళ్ళిపోయింది, రేపు ఇప్పుడు రమ్మంటే రాదు. రేపే వస్తుంది కానీ, రేపే వస్తుంది కానీ ఇప్పుడు రాదు. ఆ రేపు కోసం ఇప్పుడు కాలాన్ని ఎందుకు వదులుకుంటారు? వండర్ఫుల్. నిన్న వెళ్ళిపోయింది, నిన్న వెళ్ళిపోయింది, ఇంకా రాదు, నిన్న రాదు, రేపు ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు వచ్చేయాలంటే రేపు ఇప్పుడు రాదు, రేపు ఇప్పుడు రాదు, నిన్న వెళ్ళిపోయింది. ఈ రోజుని సజీవంగా జీవించండి, ఎందుకు వదులుకుంటారు ఈ రోజున? ఒకవేళ రేపు ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, మీరు అనుకోండి, ఆ కష్టాన్ని రేపు భరించదు కానీ ఇప్పుడు ఎందుకు భరించటం? వండర్ఫుల్. ఒక నిజంగా రేపు వస్తుంది అనుకోండి, ఊరికే అనుకోండి, మా కాలగర్భంలో ఏముందో మనకు తెలియదు. రేపే ఈ శరీరానికి రేపే చావు రావచ్చు. కాలగర్భంలో వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్. మాకు రాముడు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, ఇటువంటి గొడవలు కాదు. మిమ్మల్ని హృదయంలోకి తోలుకెళ్ళటమే రమణ భగవాన్ యొక్క సంకల్పం. ఎక్కడో నామం దగ్గర, రూపం దగ్గర ఆపు చేయటం కాదు. మిమ్మల్ని అందరినీ ఏదో తీసుకెళ్ళి కట్టాడు కట్టేయటం కాదు. ఇప్పుడు అందరూ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని పెంచుకుందామని చూస్తారా? అలా ఒక దేవతకి మిమ్మల్ని అందరినీ భక్తులు చేయాలని కాదు. మీకు స్వాతంత్రం రావాలి, ఈ స్వేచ్ఛ రావాలి, అమృతానుభవం మీకు చేతికి అందాలి. అది భగవాన్ టీచింగ్ యొక్క లక్ష్యం. ఆనందంలో ఊగిసలాడాలి. ఇప్పుడు ఏం చెబుతున్నావు అమ్మ భారతి? ఏంటి అది? భగవాన్ చెప్ కాలం గురించి చెప్తూ నిన్న ఏదో వెళ్ళిపోయింది. వాట్ హ్యాపెండ్ హజ్ హ్యాపెండ్ అయిపోయింది. నిన్న జరిగింది అదే జరిగిపోయింది. రేపు ఇప్పుడు రాదు. వేళవారం సోమ మంగళవారం వచ్చేస్తే బాగుంది. మంగళవారం మంగళవారం వస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చేది దాన్ని రానివ్వండి. రేపు రేపే రానివ్వండి. ఒక రేపు తలకాయ పోటు వస్తే ఇప్పుడు తెచ్చుకోవడం ఎందుకు తలకాయ పోటు? రేపు మధ్యాహ్నం మీ ఒంటి గంటకు తలకాయ పోటు వస్తున్నా అనుకోండి, ఇప్పుడు వచ్చేస్తే బాగుంది తలకాయ పోటు, ఇప్పుడు వచ్చేస్తే బాగుంటుందని మీరు ఎవరు అనుకోరు. ఇప్పుడు నిన్న ఏదో వెళ్ళిపోయింది, రేపు వచ్చి ఏదో రేపు వస్తుంది, రేపే రానివ్వండి. ఆ రేపు ఇప్పుడు వచ్చేయమంటారా? ఈ రోజున మీరు జీవించండి, మీకు జ్ఞానం కలుగుతుంది. ఆల్వేజ్ లివింగ్ ది ప్రెజెంట్. రేపు మధ్యాహ్నం ఒంటికైనా తలకాయ పొడి వస్తే ఈవేళ తలకాయ పొడి వచ్చేస్తే బాగుండు అనుకుంటే అది రేపే, రేపు వచ్చేది రేపే వస్తుంది, ఈవేళ రాదు. ఈవేళ ఈవేళ మీరు ఉపయోగించుకోండి, ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. నిన్న రాదు, రేపు ఈవేళ రమ్మంటే ఈవేళ ఈ రోజున రాదు. అంటే ఈవేళ మీరు ఉపయోగించుకోండి, తరించండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడో వస్తుందానికి ఇప్పుడు ఊహించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. చెప్తా ఉంటారు, ధనం పోతే సంపాదించుకోవచ్చు, కాలం పోతే సంపాదించుకోలేము. ఇప్పుడు మన అందరికీ 10వ సంవత్సరం వయసు రమ్మంటే వస్తుందా? రాదు. ఎక్కడున్నామండి మనం? అయితే నువ్వేం చేస్తావంటే, నువ్వు ఆత్మచింతనం కలిగొండు, నువ్వు పని చేసుకో, ఉద్యోగం విడిచిపెట్టక్కర్లేదు. ఉద్యోగం విడిచిపెట్టి పారిపోతే నీకు జ్ఞానం రాదు, సోమరితనం వస్తుంది. జ్ఞానం రాదు నీకు, సోమరితనం వస్తుంది, పైగా కష్టాలు పెరుగుతాయి. ఇప్పుడు శుభ్రంగా టైంకి అన్నం తింటున్నావు, టైంకి కాఫీ తాగుతున్నావు, నువ్వు ఎక్కడికో పారిపోతే ఇది దొరకదు నీకు. అయితే తగుమాత్రంగా తిని భోజనం విషయంలో తగుమాత్రంగా ఉండాలి. కానీ సరసరంగా మనం అందరం ఏం చేస్తామంటే, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. యుక్తంగా ఉండాలి ఆహారం. ఎలా ఉండాలి? యుక్తంగా ఉండాలి. ఎక్కువ తింటే మన మెదడుకు వెళ్ళే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. వాకింగ్ ఒకటి సమానంగా తినాలి. వాకింగ్ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ కొంచెం వాకింగ్ కూడా అవసరం. దానివల్ల ఏమిటంటే, వాకింగ్ వల్ల కొంత అనారోగ్యం దూరంగా ఉంటుంది, సరిపడి తినటం వల్ల అజీర్తి దూరంగా ఉంటుంది. ధ్యానం అభ్యసించు, దానివల్ల మనస్సు నిశ్చలం అవుతుంది. ధ్యానం చెయ్యి. పూజ ఏమిటమ్మా? పూజ జపము ధ్యానం ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన మనస్సు క్రమంలో ఉంటాను. ఇవన్నీ ఎందుకు? మన మనస్సు క్రమంలో క్రమంగా ఉన్న మనస్సుకి, క్రమంగా ఉన్న మనస్సుకే నిశ్చల స్థితి వస్తుంది. ఒక క్రమంగా లేని మనస్సుకి నిశ్చల స్థితి రాదు. వేదంలో ఉంది, నువ్వు సత్కర్మ ఎందుకు చేయాలంటే, యజ్ఞదాన తపస్సులు ఎందుకు విడిచిపెట్టకూడదంటే, నువ్వు సత్కర్మ ఎందుకు చేయాలంటే మనస్సును క్రమంలో పెట్టుకుంటాను. మనస్సును కనుక నువ్వు క్రమంలో పెట్టుకుంటే అలా మనస్సు ఏం చేస్తుందంటే, అది అది దానికి నిశ్చల స్థితి వస్తుంది, నిర్మల స్థితి వస్తుంది. అంటే మనస్సు పలచబట్టడం ప్రారంభమవుతుంది. మనసుకి ఎప్పుడైతే క్రమం వచ్చిందో అది మనస్సు పలచబట్టడం ప్రారంభం. అప్పుడు మనస్సు చేతిలో నువ్వు ఉండక్కర్లేదు, నీ చేతిలో నీ మనస్సు ఉంటుంది. అంటే యుక్తుడి చేతిలో మనోదేహములు, యుక్తుడి చేతిలో ఉంటాయి. మనోదేహముల చేతిలో అయుక్తుడు ఉంటాడు. అంటే ఇది గీతలో చెప్తాడు. మనోదేహములు ఎవడి చేతిలో ఉన్నాయో వాడు యుక్తుడు అంటాడు. మనోదేహములు ఎవడి చేతిలో ఉండో వాడు యుక్తుడు. యుక్తుడు చెప్పినట్టు వాడు దేహం ఉంటుందట్టు వాడు మనస్సు ఉంటుందట్టు. అయుక్తుడు అంటే యుక్తుడు కాని వాడికి వాడు దేహం వాడు స్వాధీనంలో ఉండదు, వాడు మనస్సు వాడు స్వాధీనంలో ఉండదు. యుక్తుడు అయుక్తుడు అంటే నీకు ఆత్మ అంచేది. నువ్వు దేహభావన తగ్గించుకోవాలి, దైవభావన పెంచుకోవాలి, ఆత్మభావన అది ముఖ్యం. కానీ నువ్వు ఏదో చేసి ఉద్యోగం మానేస్తానంటాం కాదు. ఏదో చేతులు చేస్తూ ఉంటాయి, కాళ్ళు చేస్తూ ఉంటాయి, చేసి పనేది నువ్వు అలా చేసుకుంటూ ఉంటూ పైగా ఇంకోటి ఆ దేహం ఏ పని మీద వచ్చిందో పని జరిగిపోతూ ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా మంచం పట్టారనుకోండి, మంచం పడితే మీరు రోడ్డు మీద విడిచిపెట్టలేరు కదా. రోజుకి రోజు మీద విడిచిపెట్టలేరు కదండి. ఇప్పుడు మనం ఇష్టంతో చేస్తే దాన్ని ప్రేమ అంటారు, ఇష్టం లేకుండా చేస్తే చాకరీ. ఇష్టంతో పని చేసామనుకున్న దాన్ని ఏమంటారు? ప్రేమ. ఇష్టం లేకుండా చేసామనుకున్న చాకరీ. అదే పని ఇష్టంతో చేస్తే ప్రేమ, ఇష్టం లేకుండా చేస్తే చాకరీ. అంటే మీరు ఇక్కడ కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, మీకు పని అలాగ తప్పదు. ఒకవేళ మీ అత్తగారిని చూసి మీ అత్తగారు మంచం పట్టిందనుకోండి, ఆయన చూసి మీ శరీరం మీ చేత వాడు చూసే మీకు చూడటం తప్పదు అనుకోండి. మీరు చూడాలి, ఇష్టం ఉన్నా చూడాలి, అయి ఇష్టం ఉన్నా చూడాలి. ఇష్టంతో చూస్తే ప్రేమ, ఇష్టం లేకుండా చూస్తే అదే పని చాకరీ. అదే పని చాకరీ. అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు ఇక్కడికి. యుద్ధం చేయటానికి వచ్చావు. చేయను చేయను అంటున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? చేయను. నీకు ఇష్టం ఉన్నా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. ఏంటి నీ దేహ ప్రారంభంలో సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అర్జునుడికేమో యుద్ధం చేయడం తప్పదు, మీకు మీ అత్తగారిని చూడటం తప్పదు. మీ ప్రారంభం ఉంటే చెబుతున్నాను. అక్కడ యుద్ధం అంటే పని. అక్కడ యుద్ధం అంటే ఏంటి? పని. అంటే అర్జునుడు యుద్ధం చేశాడంటే యుద్ధం అంటే అక్కడ పని. అంటే అర్జునుడు ఏం చెప్తున్నామంటే, నీకు ఇష్టం ఉన్నా యుద్ధం చేయడం తప్పదు, ఇష్టం లేకపోయినా చేయడం తప్పదు, ఇష్టంతో చెయ్యి. ఇది సాధన రహస్యం అంతా అక్కడ. ఇష్టంతో చెయ్యి. ఇష్టంతో చేస్తే నువ్వు బాగా అర్థం చేసుకోండి, మీరు ధ్యానం చేసి ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం పొందుతారు? ఒక పని ఇష్టం, మీరు బాగా తపస్సులు చేస్తారనుకోండి, బాగా ధ్యానాలు చేస్తారనుకోండి, బాగా యజ్ఞాలు చేస్తారనుకోండి, వాటి వల్ల ఏ ఫలితం వస్తుందో, పని మీరు ఇష్టంగా చేయటం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. అర్జున, నువ్వు ఇష్టం ఉన్నా యుద్ధం చెయ్యాలి, ఇష్టం లేకపోయినా యుద్ధం చెయ్యాలి. ఇష్టంతో చేస్తే పాత వాసనలు అన్నీ పోతాయి, కొత్త వాసనలు రావు. పాత అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కొంతమంది ఇచ్చేవాడు అడుగుతాడు, ఎందుకో ఇప్పుడు నీకు డబ్బు అంటే ఇంటికాడ ఏం కార్యక్రమాలు లేవు కదా, పెళ్లి పేరంటం లేదు కదా, ఎందుకు వచ్చి చెప్పండి, పాత అప్పు తీర్చడానికి అంటాడు. కొంతమంది పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. మరి ఆ కొత్త అప్పు కొంతకాలం మన పాత ఆమె ఈ పాత అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, ఒక పని నువ్వు ఇష్టంగా చేస్తావు అనుకో, పాత అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. ఇష్టం లేకుండా చేస్తామనుకో, పాత అప్పు అలాగా ఉంటుంది, మళ్ళీ కొత్త అప్పులు చేయాలన్నాడు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవాలన్నాడు. అంచేది నువ్వు చేసే పని ఇష్టంగా చేస్తే నిన్ను నువ్వు కర్మను విడిచిపెట్టాం కదా, కర్మని విడిచిపెట్టేస్తుంది. అంటే ఓ పని మనం తప్పించుకోవడానికి చూస్తాం అనుకోండి, ఓ పని మన దేహ ప్రారంభంలో ఏ పని అయితే ఉందో ఆ పని మనం ఇష్టంగా చేసేస్తే ఇంకా మనకి ఆ పునర్జన్మలో దోషం ఉండదు. పునర్జన్మలో ఇంకా దోషం ఉండదు. మనం అయిష్టంగా చేస్తాం అనుకోండి, ఏ పని అయితే అయిష్టంగా చేస్తున్నామో, ఏ పని అయితే అసహించుకుంటున్నామో, ఏ పని చూసి రోతపడుతున్నామో, ఎటువంటి భగవంతుని మనకి ఈ పని అప్పగించాడేంటని ఎప్పుడు భగవంతుని కూడా విసుగు పడుతున్నామో, రాబోయే జన్మలో ఈ పని మనకి ఇష్టంగా చేయబోతే, ఏ పని పని చేయడానికి ఇష్టం లేదో ఆ పని భగవంతుని మనకు కేటాయిస్తాడు వచ్చే జన్మలో. ఇష్టంగా చేసేసామనుకోండి, ఇంకా ఆ పని మనకు రాదు. ఇష్టం లేకుండా చేసామా, ఎక్కడా తప్పదు. వచ్చే జన్మలో ఆ పని మొట్టికాయలు మొట్టి చేయిస్తాడు, వడ్డీ కట్టి కూడా చేయిస్తాడు. అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి నిన్నే రమ్మలేదు, నన్నే తీసుకొచ్చావు ఇక్కడికి. పైగా నేను ముందే చెప్పాను యుద్ధాలు చేయనని. యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు ఒక్కడు ఉంటే సార్, నా సైన్యం కూడా రాదని చెప్పాను, నువ్వు ఒక్కడు ఉంటే సరిపోతుందని చెప్పి ఇప్పుడు నేను చేయను చేయను అంటున్నా. అంటే నువ్వు నువ్వు చెయ్యకపోయినా భగవంతుడు నీ దేహం ద్వారా జరగవలసింది జరిపిస్తాడు. నువ్వు ఎక్కడ దాకా మీ ప్రవచనాలు చెప్తున్నావండి, నూటికి నూరుపాలు ఇష్టపడుతున్నావు ఇష్టపడి చెబుతున్నావని చెప్పలే. చెబుతున్నావు చెప్పటం, కానీ నూటికి నూరుపాలు ఇష్టపడుతున్నావు చెబుతున్నావంటే ఇష్టపడి చెబుతున్నావని చెప్పలేము. ఏదో 50% 50%, ఇదే చెప్పాడు.
కృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్పాను, నువ్వు నిండి మనసుతోటి భగవంతుడు నీ దేహానికి నీ ప్రారంధానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి. పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలు కొత్త వాసనలు రావు. నువ్వు ఏ పొంది బ్రాహ్మీ స్థితిని పొందుతావు. నువ్వు ఏ స్థితిని పొందుతావు? బ్రాహ్మీ స్థితిని పొందుతావు. అలా కాకుండా అయిష్టంగా చేస్తావు అనుకో పని తప్పదు. పాత వాసనలు అలాగ ఉంటాయి, కొత్త వాసనలు వచ్చి పాత వాసనలు కలుస్తాయి, బంధం తప్పదు అని నువ్వు ఆలోచించుకుని చెయ్యన్నాడు. సబ్జెక్ట్ చెప్పాడు, ఆలోచించుకుని చేయమన్నాడు. అంటే అక్కడ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఇస్తున్నాడు, ఫ్రీడమ్ ఇస్తున్నాడు అక్కడ, ఫ్రీడమ్ ఇస్తున్నాడు అక్కడ. భగవాన్ చెప్పారు చోట మనం ఏదో ఏదో కారణం వల్ల దుఃఖపడతా ఉంటాం, ఏదో కారణం వల్ల అశాంతి వస్తూ ఉంటాం, ఏదో కారణం వల్ల దుఃఖం వస్తూ ఉంటుంది, ఏదో కారణం వల్ల బాధలు పడతా ఉంటాం మనం. తర్వాత మనకు అమృతానుభవం వచ్చింది అనుకోండి, అంటే నారాయణుడు అంతర్యామగా ఉన్నాడు కదా, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు, ఆ నారాయణుడు లోపల ఉన్నాడు బయట, బయట ఉన్నాడు పైన ఉన్నాడు కింద ఉన్నాడు, అన్ని లోకాల్లో ఉన్నాడు, అన్ని లోకాలను ఉన్నాడు, మొత్తం అంతటా ఉన్నాడు, అన్ని లోకాలు లోకాలు దాటి కూడా ఉన్నాడు, వాడు నారాయణుడు. లోకాలు అంత లోకాలు అన్ని లోకాలు వ్యాపించి ఉన్నాడు, లోకాలు దాటి కూడా ఉన్నాడు, వాడు నారాయణుడు. లోపల ఉన్నాడు బయట ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాము ఇక్కడ? ఏంటి అది అయిపోయింది? అంతటా ఉన్నాడు, అంతటా అంతటా వ్యాపించే ఉన్నాడు, వ్యాపించే ఉన్నాడు అంటే నీకు ఆ వ్యాపి లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా అంతటా ఉన్నాడు. ఏమి తేడా లేదు ఇక్కడ. ఒకటే క్లూ, ఇక్కడ క్లూ ఒకటే ఉంది. మీరు పని చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. అంటే ధ్యానం కూడా మంచిదే, పని నిష్కామకర్మ చేయండి, స్వార్థం లేకుండా పని చేయండి. ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, తపస్సు చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, వివేకం వల్ల విచక్షణ జ్ఞానం వల్ల ఏ ఫలితం వస్తుందో, స్వార్థం లేకుండా సత్కర్మ చేయటం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ ఓడిపోయావనుకోని నీకు వచ్చిన నష్టం ఏమి లేదు, నెగ్గావనుకో రాజ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది అన్నాడు. ఓడిపోయిన మోక్షం వస్తుంది అన్నాడు. ఓడిపోయావనుకో అంటే ఏం అక్కర్లేదు, ఒక మంచి పని కోసం మనం ప్రాణాన్ని ఇచ్చేసామనుకో మోక్షం వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మంచి పని కోసం మన ప్రాణాన్ని ఇచ్చేసామనుకోండి మోక్షం వస్తుంది. గాంధీ గారిలో మన భారతదేశ నాయకుల్లో ఈ గొప్పతనం గాంధీ గారిలోనూ ఫియర్లెస్. అక్కడ 100 మంది తుపాకులు పట్టుకుని ఉంచున్నారనుకోండి కాల్ చేయడానికి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. పైగా మనం ఏం చేస్తామంటే మీరు రండి మీరు రండి అంటాం. అది గాంధీ గారికి జతలు అక్కర్లేదు, గాంధీ గారికి జతలు అక్కర్లేదు. అక్కడ 1000 మంది ఉన్నారనుకోండి గాంధీ గారిని చంపేయడానికి, ఈ చేతిలో ఏమి ఆయుధం లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. దుమ్ముకేయటం ఉరికేయటమే. ఆయన ప్రాణం ఆయన గడ్డి గడ్డి పరగతుడు సమానం. అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, గొడవలు, పూజలు ఎన్నెన్నో చేస్తున్నారు కదా లోకం. దయ దయ దానం ధర్మం ఎన్నో చేస్తున్నారు కదా. అన్ని ఈ మంచి పనులన్నీ తీసుకొచ్చే ఫలితం ఒక ఫలితం, ఒక మంచి విషయం కోసం మనం ప్రాణం విడిచిపెడితే అదే ఫలితాన్ని పొందుతామని భగవద్గీతలో చెప్పాడు. అర్జున నువ్వు ఒక మంచి పని కోసం ఓడిపోయావనుకో స్వర్గం వస్తుంది, నిజ్ఞమనుకో రాజ్యం వస్తుంది, బ్రాహ్మణ స్థితి ఉంటాను. ఓడిపోతే స్వర్గం వస్తుంది, ఏం చేయవు మంచి పని కోసం ప్రాణం విడిచిపెట్టేసావు, నెగ్గితే రాజ్యం వస్తుంది, ఓడిపోతే స్వర్గం వస్తుంది. ఇప్పుడు ఇందులో నీకు పోయేది ఏమిటన్నాడు. ఒక నిజంగా నువ్వు కౌరవుల చేతిలో ఓడిపోతావు అనుకో నీకు నష్టం లేదు, స్వర్గం వస్తుంది. కౌరవుల చేతిలో నువ్వు చంపబడతావు అనుకో నీకు స్వర్గం వస్తుంది. అది చంపేవాడు ఎవడు? చంపబడేవాడు నువ్వు, ఆత్మవు చంపేవాడు కాదు. ఆత్మ చంపదు, చంపబడదు, పంచభూతాల చేత అంటబడదు. నువ్వు చావు లేని సత్పదార్థం, దాన్ని అందుకోవటానికి ఎవరు అడ్డు రావటం లేదు. మన హృదయంలో ఉన్న దౌర్బల్యం అడ్డొస్తుంది, మన హృదయంలో ఉన్న బలహీనతలు అడ్డొస్తున్నాయి, మన మన మనసు మన బ్రెయిన్లో ఉన్న రాంగ్ థింకింగ్ మనకు అడ్డొస్తుంది, మన రాంగ్ హ్యాబిట్స్, మన రాంగ్ థింకింగ్ ఇవే మనకు అడ్డొస్తున్నాయి. అర్జున నీ హృదయంలో ఉన్న దౌర్బల్యమే నీ హృదయంలో అంతర్యామగా ఉన్న భగవంతుడు భగవంతుడు నీ గోచరం కాకుండా చేస్తుంది. ఇట్ ఈజ్ వీక్నెస్, ఇట్ ఈజ్ టెండెన్సీ దట్ బ్రింగ్స్ అస్ డెత్. It is tendency that brings us fear. It is tendency that brings us disease. It is tendency that brings us fear. కొంతమంది కీర్తి అంటే బాగా ఇష్టం, మళ్ళీ కీర్తి ఎప్పుడైనా తగ్గిపోతాం అనుకుని భయం వేసిపోతాం అంటుంది. ఏం చేస్తే కీర్తి కావాలని కూడా ఒక వాసన. ఇట్ ఈస్ టెండెన్సీ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్, ఇట్ ఈస్ టెండెన్సీ దట్ బ్రింగ్స్ అస్ డెత్. It is tendency that brings us weakness.
గౌరవం మన అహంకారం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, గౌరవం కూడా అంతే నిజం. కృష్ణుడు ఆ భీష్ముడిని చంపటానికి ఆడిన మాట తప్పాడు. కృష్ణుడు ఆడిన మా పరమాత్మ ఆడిన మాట తప్పాడు. పరమాత్మ మనం ఎవరినైతే రోజు పూజిస్తున్నామో ఆ పరమాత్మ ఆడిన తప్పి పైకి ఉరికాడు. పైకి ఉరికినప్పుడు చిలుకు బట్టలని అటు ఇటు కదిలిపోయినాయి, మెడలో వస్తువులు కదిలి. ఆయన డెకరేటెడ్ గాడ్ అంటారు. ఆయన ముస్తాబర్ అంటే బాగా ఇష్టం. ఆయనకి ముస్తాబా ఒకటి యుద్ధానికి వెళ్ళాడు, ఎవడో ముస్తాబా వెళ్ళడు. ఆయన మెడలో వస్తువులు పెట్టుకుంటాడు పీతాంబరం. డెకరేటెడ్ గాడ్ ముస్తాబయ్య, అన్నీ చూసుకుని ముస్తాబయ్య వెళ్తాడు. ఆ రోజున భీష్ముడు మూడో రోజు అనుకుంటా, ఆ రోజున భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాడు. వీడి ఆడిన మాట తప్పించాలి. నేను యుద్ధం ఆయుధం పట్టనన్నాడు, ఆయుధం పట్టిస్తాను వీడి చేత, పరమాత్మ చేత. వాడు ఆ రోజున భీష్ముడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, విజృంభిస్తున్నాడు. ఆగండి కాగండి కాగండి విజృంభించి చేస్తున్నాడు. ఆగండి కాగంటే బాగా ఉధృతంగా చేసేస్తున్నాడు. చేస్తంటే యుద్ధం చెయ్యి, తాతగారు బాగా చేస్తున్నారు, నువ్వు కూడా బాగా చెయ్యి అంటున్నాడు. నేను బాగా చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు? అర్జునుడు. కృష్ణుడు చొక్కాలు తిరిగిపోతుంది. ఇదేంట్రా, నా చొక్కాలు కింపేస్తున్నాడు మీ తాత అన్నాడు. ఈ మెడలో వస్తువులు అటు ఇటు కదిలిపోతున్నాయి. ఆ చొక్కాలు చింపి భీష్ముడు వేసిన బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయండి. ఎవరిని గుచ్చుకుంటా అంటే, ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున మీ తాతగారు ఇలా సాయంత్రం 5 గంటల వరకు యుద్ధం చేస్తే నువ్వు ఉండవు, నేను ఉండవు, కౌరవ సైన్యం ఉండవు, పాండవ సైన్యం ఉండదు అన్నాడు. మనం ఎవరో ఉండగా పాండవులు శేషం లేకుండా చచ్చిపోతారని చెప్పాడు సాయంత్రం. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, గౌరవం అంటే కొంతమందికి బాగా ఇష్టం కదండి. ఆడిన మాట తప్పాడని అనిపించాలని భీష్ముడు కదా ఆ రోజున అంత యుద్ధం చేశాడు. పైకి దుమ్ముకుతాడు, కిందకు ఉరుకుతాడు, ఉరికి పరిగెడతాడు. ఎవడు? భీష్ముడు చంపడానికి పరిగెడతాడు. చేతిలో చక్రం లేదు, బండి చక్రం పుచ్చుకుని బయలుదేరుతాడు. ఆ రథచక్రం, ఆ రథచక్రం పుచ్చుకుని బయలుదేరితే అర్జునుడు వెళ్ళి వెనకాల వెళ్ళి పట్టుకుంటాడు. ఇక్కడ మాట అంటాడు అర్జునుడు, నువ్వు ఆడిన మాట తప్పుతున్నావుప్పుడు యుద్ధంలో ఆయుధం పట్టనన్నావు. ఇప్పుడు ఆయుధం పట్టావు, నీకు అగౌరవం అన్నాడు. మీరందరూ చచ్చిపోయాక నాకు అగౌరవం ఏంటన్నాడు. నా జీవుడికి గౌరవం అగౌరవం జీవుడికి, పరమాత్మకి గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? ఉన్నది ఒకటే, రెండు ఉంటే గౌరవం అగౌరవం. ఉన్నది ఒకటే అయినప్పుడు గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? మీరందరూ చచ్చిపోయాక, మీరందరూ చనిపోయాక నా నేను ఈ గౌరవం చేసుకుంటా అన్నాడు పరమాత్మ. ఆ కథలోకి మనం వెళ్ళొద్దు. మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు అనుకోండి అర్జునుడు. అందుకే ఇప్పుడు ఇతరులు ఉంటే గౌరవం, ఇతరులే పరమాత్మ అంతా ఒకటే. పరమాత్మ రెండుగా ఉండదు, ఒకటిగా ఉంటుంది. పరమాత్మ సత్యం ఒకటిగా ఉంటుంది, రెండుగా ఉండదు. మనం అందరం ఒకటిగా ఉన్నామా రెండుగా ఉన్నామా? కానీ ఒకటిగానే ఉన్నాం, రెండుగా ఉన్నాం అని అనుకుంటున్నాం. అక్కడి నుంచి వస్తుంది మాయ అంతా కూడా. రెండు ఉంటే కోరిక, రెండు ఉంటే గౌరవం, రెండు ఉంటే భయం, రెండు ఉంటే చావు, రెండు ఉంటే సంసారం. అన్ని రెండులోంచి వస్తుంది, ఒకటిలోంచి రాదు. అవునా? కృష్ణుడు అంటాడు, భగవంతుడు అంటాడు, గౌరవం అగౌరవం జీవలక్షణాలు అంటాడు. అసలు ఇతరులు లేనివాడు గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? అహంకారానికి గౌరవం, ఆత్మకు గౌరవం ఏంటి? అహంకారానికి అగౌరవం, ఆత్మకు అగౌరవం ఏంటి? దానికి ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అహంకారానికి లోకం ఉంది, అహంకారానికి నువ్వు ఉన్నావు, అహంకారానికి నేనున్నాను. అహంకారం ఉంటే పుణ్యం ఉంది, అహంకారం ఉంటే పాపం ఉంది, ఆత్మకేమీ లేదు. ఇట్ ఇస్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. ఆత్మ గౌరవం ఉన్నది ఒకటేది. ఆత్మ గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? దానికి రెండోది ఉంటే కదా గౌరవం. దానివల్ల ఏమవుతుంది? జీవ అంతే, పని పని కోసమే చెయ్యి, ప్రేమ ప్రేమ కోసమే చెయ్యి, ప్రేమించడం కోసమే ప్రేమించు, సేవ సేవ కోసమే చెయ్యి, పని పని కోసమే చెయ్యి. ఒకవేళ గౌరవం వస్తుంది అనుకో, నువ్వు ఆశించకుండా వస్తే నేను బంధించదు. ఆశించి తెచ్చుకున్నా నీ ముక్కు పట్టుకుంటుంది అది. ఒకవేళ మీకు గౌరవం వస్తున్నాం అని రోడ్డు మీద వెళుతున్నాం, దుమ్ము వచ్చి మన బట్టల మీద పడుతుంది, దానికి మనకి ఒకవేళ నువ్వు చేసే పనికి గౌరవం వస్తుందనుకో, దాని నువ్వు కోరుకోకుండా వస్తే మటుకు నేను బంధించదు. కోరికను తెచ్చుకుంటే నేను బంధిస్తుంది. ఎత్తుకు ఎత్తు నువ్వు సమాధానం చెప్పాలి. అంచేత ఎందుకు చెప్తున్నానంటే, కీర్తికాంక్ష కూడా జీవుని బంధిస్తుంది.
ఈ దేహానికి దేహాత్మ కీర్తికాంక్ష కూడా దేహాత్మ బుద్ధిని పెంచుతుంది. కీర్తికాంక్ష కూడా దేహాత్మ బుద్ధిని పెంచుతుంది. ఒకవేళ నువ్వు మంచి పని చేసినా నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను అనుకుంటే అది కూడా దేహాత్మ బుద్ధిని పెంచుతుంది. ఇటువంటి శవాలను భవిష్యత్తులు అనేక మొయ్యాలి మనం. యేసుక్రీస్తు అంటాడు, నీ కుడి చేయి చేసే పని ఎడం చేయకూడదు తెలియకూడదు. నీ కుడి చేయి చేసే పని ఎడం చేయటం మట్టుకు ఎందుకు తెలియాలి? ఇతరుల మాట వదిలే, నీ కుడి చేసి నీ కుడి చేయి చేసే పని ఎడం చేయకూడదు తెలియవలసిన పని లేదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే, మిల్టన్ ఏమన్నాడంటే, మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ అని ఇంగ్లీష్లో లాంగెస్ట్ పోయిమ్ రాశాడు. ది లాంగెస్ట్ పోయిమ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అది ఏమి రాశాడంటే, వయసు వచ్చి కొలిది మనిషికి కోరిక కోపం తగ్గిపోవచ్చు, ఒకవేళ అసూయ ఇటువంటి కూడా తగ్గిపోవచ్చు ముసల్తనం వచ్చేవరకు, కానీ కీర్తి కాంక్ష పోవడం చాలా కష్టం అని చెప్పాడు. అది కూడా ఆత్మజ్ఞానానికి అడ్డొస్తుంది, బ్రాహ్మీ స్థితి నువ్వు పొందడానికి అడ్డొస్తుంది. ఆ కీర్తికాంక్ష కూడా పక్కన పెట్టాను. పైగా కీర్తికాంక్ష దేహాత్మ బుద్ధిని పెంచుతుంది. నువ్వు నీకు ఆ విషయంలో కూడా అది కూడా నేను బంధించిదే. పైకి నీకు బంగారంలాగా అది కనిపించవచ్చు, కానీ దీన్ని బంధిస్తుంది. ఒక మనిషికి గొప్ప గౌరవం ఉండొచ్చు, వాడు అనుకోవచ్చు నాకు చాలా గొప్ప గౌరవం ఉందని, ఆడి కళ్ళకి అది బంగారంలా కనిపించవచ్చు, కానీ అది కూడా వాడిని బంధి. ఆ దేహాత్మ అంటే దేహమే ఆత్మని బుద్ధిని పెంచుతుంది వాడికి. వాడికి వాడికి ఆ రోజుకి ఆ రోజు శవబుద్ధి పెరిగిపోతుంది. శవబుద్ధి కలగదు, శవబుద్ధి పెరిగిపోతుంది. అంటే కీర్తికాంక్ష కూడా నేను బంధించింది అని ఏం చెప్తున్నానంటే, అంచేత నువ్వేమనుకుంటున్నావు అంటే, తొందరపడిపోతున్నావు, ఉద్రేకపడిపోతున్నావు. భగవాన్ ఏం చెప్తారంటే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఉద్రేకపడద్దు అంటారు, కోపం తెచ్చుకోవద్దు అంటారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడుస్తాం, ఉద్రేకపడిపోతాం, అలా చేస్తాం ఇలా చేయాలి. అలా కాదు, వాడు బతుకున్నప్పుడు ఎలా ఉన్నారో చనిపోయిన తర్వాత అలాగ ఉండడు, వాడు బతుకున్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నారో వాళ్ళ మీద చనిపోయిన తర్వాత కూడా అలాగ ఉండడు. ఇప్పుడు చెన్నసూరమ్మ గారు ఈ ప్రవచన సంవత్సరానికి ఓ రోజైనా ఇక్కడ ప్రవచనం ఏర్పాటు చేయమన్నారు. ఆ మాట రామకృష్ణ గారు పోషిస్తున్నారు, దుఃఖపట్టం కాదు. ఆడి బతికున్నప్పుడు ఎలా ఉన్నారో మీరు చనిపోయిన తర్వాత కూడా అదే గౌరవంగా ఉండండి. కొంతమంది బతుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, చనిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు. అలా కాదు, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నావో వాళ్ళు మరణించాక కూడా అంతే గౌరవంగా ఉండు, వాళ్ళ పట్ల అంతే గౌరవంగా ఉండు. అలా చావుకి ఉండటానికి భేదం లేదు, జీవితానికి చావుకి భేదం లేదు. అసలు ఉందని మనం అనుకుంటాం, అదే అజ్ఞానం. చావుకి జీవితానికి భేదం లేదు. మనం శరీరం ఉన్నప్పుడు ఉంటాం, శరీరం పోయిన తర్వాత కూడా ఉంటాం. కానీ శరీరమే మనం అనుకోవటం వల్ల శరీరం పోయిన తర్వాత ఉండమని అనుకుంటున్నాం. మన అవిద్య గుర్తు, మన అహంకారాన్ని గుర్తు, మన అజ్ఞానాన్ని గుర్తు. అది ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నామంటే, దేహం పోయిన తర్వాత ఉండమనుకుంటున్నాం. ఉంటాం, దేహం పోయిన తర్వాత కూడా ఉంటాం. ఉండం అనేది ఒక తలంపు. ఆ తలంపు ఎందుకు వస్తుందంటే, దేహం నేను తలంపు అనుకోవటం. ఈ తలంపుకి ఆ తలంపు వస్తుంది, కానీ ఇదంత అసత్యము, అది కూడా అంతే అసత్యము. ముగిస్తున్నాం, నువ్వు తొందరపడకు. అన్ని దానాల్లోకి నిదానం గొప్పది. అన్ని దానాల్లోకి ఏం గొప్పది? నిదానం గొప్పది. అని దాని నువ్వు నిదానంగా ఉండు, ఉద్రేకపడకు, నిదానంగా ఉండు, నువ్వు తొందరపడకు. ఇంకోటి అండి, భగవంతుడి అనుగ్రహం మనకి ఎప్పుడు వస్తుందంటే అండి, ఆ రోడ్డు మీద దుమ్ము రాసుకున్నప్పుడు కాదండి. మనకి ఏదైనా దుఃఖ కారణం ఉందనుకోండి, అప్పుడు దుఃఖం లేకుండా ఉంటే ఆయన అనుగ్రహం వస్తుంది. మనకి ఏదైనా బాధపడే కారణం ఉందనుకోండి, బాధ లేకుండా ఉంటున్నాం అనుకోండి, ఆయన దైవిక పాత్రలో అవుతాం. ఇంటికాడ ఏదైనా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, మనం ఇబ్బంది లేని వాళ్ళు ఇంటికాడ ఎలా ఉంటున్నారో మనం కూడా అలా ఉంటాం అనుకోండి, ఆయన దైవిక పాత్రలు అవుతాం. మనకి ఇంటికాడ అశాంతి పరిస్థితులు ఉన్నాయనుకోండి, కానీ శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి, ఆయన దైవిక పాత్ర. మన ఇంటి మన చుట్టూరు ముళ్ళకంపలు అనుకోండి, ఇంట్లో ముళ్ళకంపలు, బయట గుమ్మం దాటి బయటకు వెళ్తే ముళ్ళకంపలు. కొంతమందికి పుట్టింటికాడ ముళ్ళకంపలు, అత్తారింటికాడ ముళ్ళకంపలు. కొంతమంది పుట్టింటికాడైనా సుఖపడతారు, పుట్టింటికాడ సుఖం లేకపోతే అత్తోరింటికాడైనా సుఖపడతారు. పోనీ అత్తోరింటికాడ సుఖపడకపోయినా కొంతమంది పుట్టింటికాడ సుఖపడతారు. కొంతమందికి అలా కాదు, అక్కడ ముళ్ళకంప, ఇక్కడ ముళ్ళకంప. నేను ఎప్పుడైనా అంటా ఉంటాను, ఏమంటే పోనీ మీ పుట్టింటికెళ్ళి 10 రోజులు ఉండరు కదా అంటే, పాపం వాళ్ళే ముళ్ళకంపని అందరూ అక్కడ మటుకు ఏముందలేండి అంటాడు పాపం.
అని ముళ్ళ కంపని అనరు. ఇంట్లో ముళ్ళ కంపలు, గడప దాటి బయటకు వెళ్తే ముళ్ళ కంపలు. దత్తాత్రేయుడు మన గురువు, ఆడి గురువు గాలి. ముళ్ళ కంపలను తప్పించుకుని గాలి వెళ్ళిపోతా ఉంటుంది, అలా వెళ్ళిపోమన్నాడు దత్తాత్రేయుడు. ఈ ముళ్ళ కంపలని ఎన్ని ముళ్ళ కంపలను చేస్తావు? అంటే ఇక్కడే మన భగవంతు ఇన్ని ముళ్ళ కంపల మధ్యన, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళ మధ్యన మనం శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనకు బ్రాహ్మీ స్థితిని ప్రసాదిస్తాడు. అర్జున, ఇన్ని ముళ్ళ కంపల మధ్యన నువ్వు నిదానంగా ఉంటున్నావు అనుకో, ఉద్రేక పడకుండా ఉంటున్నావు అనుకో, దుఃఖం లేకుండా ఉంటున్నావు అనుకో, వికారం లేకుండా ఉంటున్నావు అనుకో, ఉన్నావు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆయన చేసే పని కూడా చెబుతున్నాడు పరమాత్మ. మరి ఆయన చెప్పబోతే మనకు ఎలా తెలుస్తుంది అని ఆయన చెబుతున్నాడు. పరమాత్మ ఏమని చెబుతున్నాడంటే, నీకు ఎటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తే నీకు బ్రాహ్మీ స్థితి కలుగుతుందో, నా చేతితో నీకు అటువంటి బుద్ధిని ప్రసాదిస్తాను, అప్పుడు నీకు అండర్స్టాండింగ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వచ్చాక మెచ్యూరిటీ వస్తుంది. నువ్వు ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నీకు సబ్జెక్ట్ అవగాహన అవుతుందో, అటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తాను, ఆ బుద్ధి నీలో నా స్వరూపాన్ని నీకు పట్టిస్తుంది, నీలో నా అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని నీకు పట్టిస్తుంది. అంటే నీకు ముందు ఆ బుద్ధిని ప్రసాదిస్తాను, ఆ బుద్ధి వల్ల నీకు అవగాహన వస్తుంది, అవగాహనలోంచి నీకు మెచ్యూరిటీ ముగ్గుతావు, బాగా ముగ్గుతావు, అప్పుడు నీకు బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. నువ్వు వికారాలు, నీ చుట్టూ ఉన్న మనుషులు వికార మనుషులు అయినప్పటికీ నీ వికారానికి గురి కాకుండా నువ్వు నిశ్చలంగా ఉండగలిగితే అప్పుడు నీకు అవగాహన చేసుకునే బుద్ధి, అండర్స్టాండింగ్, ముందు అండర్స్టాండింగ్ తర్వాత మెచ్యూరిటీ, అవగాహన చేసుకునే బుద్ధిని నా చేతితో నీకు ప్రసాదిస్తాను అర్జున అంటాడు. ముందు అండర్స్టాండింగ్ తర్వాత మెచ్యూరిటీ, ముందు తినటం తర్వాత అరగటం, తిన్న తర్వాత కూడా అరగటం. అది మరి ఏం చేయాలంటే గుర్తించుకోవాల్సినవి గుర్తించుకోవాలి, మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి. మనం ఏం చేస్తామండి, మర్చిపోయే విషయాలు గుర్తుపెట్టుకుంటాం, గుర్తించుకునే విషయాలు మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, మర్చిపోవటమే మందు. గుర్తించుకునే విషయాలు మనం బాగుపడి మాటలు ఏముంటాయి గుర్తుపెట్టుకోవాలి, మనం పనికిరాని మాటలు ఉంటాయి అవి మర్చిపోవాలి. మనం ఇలా 10 మంది వరుసగా నిలబడ్డాం అనుకోండి, నాకు ఎందుకు మీరు అడ్డంగా నిలబడ్డారని గాలి అడగదట్టండి. ఈ సంధి లోపల నుంచి కింద నుంచి పైన నుంచి వెళ్ళిపోతున్నారు. అది నేర్చుకోండి గాలి గురువు. ఎటువంటి తడ్డం అనేది మనుషులు ఉంటారు ఇటువంటి వాళ్ళు, వాళ్ళతో పేచీలు పెట్టుకోకుండా కోలాటం పెట్టుకోండి, పక్క తప్పుకి వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి. పైగా మీరు తప్పుకోవడానికి మధురంగా మాట్లాడమన్నాడు దత్తాత్రేయుడు. వాళ్ళకంటే ముందే మనం నమస్కారం ఉండే నమస్కారాన్ని పెట్టేస్తే మంచిది, ఇంకా కొద్ది దారిస్తారు. వాళ్ళకంటే ముందే వాళ్ళకి మనం నమస్కారం పెట్టకుండా మనమే ముందు పెట్టేస్తే మంచిది, ఇంకా నమస్కారం అంటే నేను కాదని, ఏదైతే నేను అంటున్నాను అది నేను కాదని, అదే నమస్కారం. అసలు నమస్కారాలు పెట్టి ఎందుకు అలవాటు చేశారంటే మనం పొగరనగటాను. మన పెద్దలకి నమస్కారం ఎందుకంటే ఆ నేను బుద్ధి పోవటానికి. అది దత్తాత్రేయుడు అన్నాడు, వాళ్ళు ఒకవేళ నిజంగా మంచివాళ్ళు కాదు అనుకోని మాట మీరే ముందు నమస్కారం పెట్టేయండి. తీయగా మాట్లాడు, చేదుగా మట్టుకు బెటర్గా, చేదుగా మాట్లాడకండి, పుల్లగా మాట్లాడకండి, తీయగా మాట్లాడకండి. తీయగా మాట్లాడేసి పక్క తప్పుకుని మీ పని చూసుకోండి అన్నాడు. ఆ తీయగా మాట్లాడటం ఏమండి, తీగా మాట్లాడటం నమస్కారం పెట్టే ఎందుకంటే వాళ్ళు మీకు ఏదో ఉపకారం చేస్తారని కదా అపకారం చేయకుండా ఉంటాం కోసం. వాళ్ళు మీకేం ఉపకారం చేస్తారని కదా అపకారం చేయకుండా ఉండటం కోసం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ట్యాక్ట్ కూడా ఉపయోగించుకోమని, టీఏసీటీ ట్యాక్ట్. అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని మీ తెలివితేటతో మీరు బతకండి, సాధన విడిచిపెట్టొద్దని చెప్పడం కోసం చెప్తున్నాడు. అందుకని ఇటువంటి పరిస్థితిలోకి వచ్చామండి, భగవంతుడు తీసుకొచ్చి ఇటువంటి కుటుంబంలో పడేశాడంటే అలా అనుకోకండి. మీ దేహ ప్రార్థ భగవంతుని మీ మీద అయిష్టం లేదు, మీ దేహ ప్రార్థన బట్టి ఆ కుటుంబంలోకి వచ్చారు, ఇదంతా మాయే, ఇదంతా స్వప్నమే, ఆ గొడవ వదిలేయండి, మీ పని మీరు వచ్చిన పని చూసుకోండి అని. అంటే పుట్టింటి కాడ ముళ్ళ కంపలు అనుకోండి, ఊరికి అనుకోని మాటలకి అత్తరింటి కాడ ముళ్ళ కంపలు అనుకోండి, ఆ ముళ్ళ కంపలు కూడా ఈ ముళ్ళ కంప తలపెట్టుకోవద్దు, ఆ గాలి ముళ్ళకంపల నుంచి గాలి దూరి ఎలాగ వెళ్ళిపోతుందో మీరు వాళ్ళ ద్వారా వాళ్ళని దూరి మీ పని మీరు చూసుకొని అవసరమైతే వాళ్ళకు దండం పెట్టి పక్క తప్పకుండా. పైగా అంటాడు మధుర వాక్యములు పలకండి అంటాడు. వాళ్ళతోటి మీరు బెటర్ చేదుగా మాట్లాడకండి, మీరు వాళ్ళతో వాళ్ళ గొడవలు తప్పించుకోవడం తిజిగా మాట్లాడి తప్పించుకోమన్నాడు దత్తాత్రేయుడు. ఏంటి ఎన్ని ఉపాయాలు చెబుతున్నాడు చూడండి మనం. అది కానీ వాళ్ళు మన మీద ఎంత దయ ఉంది, మన ఈ లోకవాసంలో తప్పించుకోవడానికి ఎన్ని ఉపాయాలు చెప్తున్నారో మనకు చూడండి. వాళ్ళు అంటే మీరు బయట అనేక గొడవలు ఉంటా ఉంటాయి, బాహ్యంగా అనేక గొడవలు అలా ఉంటూనే ఉంటాయి. మీరు లోచు ఈ గొడవల మధ్య లోచు అలవాటు చేసుకోండి. బయట విషయాలు ఏదో గొడవలు ఇంట్లో సంసారం ఉన్నాక ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, కానీ మీరు లోచూపు అలవాటు చేసుకోండి. లోచూపు అలవాటు చేసుకోండి, అంతర్దృష్టి అలవాటు చేసుకోండి. అంతర్దృష్టి అలవాటు చేసుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. దేహం ప్రారంభం అనుసరించి దాని దారిన అది ఎందుకు వచ్చిందో ఆ పని చూసుకుని వెళ్ళిపోతుంది. మీరు దేహం ఉండగానే ఇక్కడ దేహం ఇక్కడ తిరిగాడితేనే మీకు అమృతానుభవం కలిగితే, ఆ లోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, ఆ ఇన్నర్ లైఫ్ కనుక మీకు వస్తే, ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మశాంతి కుదిరితే, మీరు ఈ శరీరం ఉండగానే ఈ శరీరం జోగపాలనలో తిరిగాడుతున్నప్పుడే మీరు గుణాతీత స్థితి పొందుతారు, జీవన్ముక్తులు అవుతారు. అంతు లేని, హద్దులు లేని, ముగింపులు లేని, ఫుల్ స్టాప్ లేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఎక్కడ ముళ్ళకంపల మధ్య అయితే బయటేమో ముగిస్తున్నాను. ఇక్కడ భగవాన్ మంచి మాట చెప్తున్నారు, మీ చేతులతో చేసుకునే పని ఇంటికాడ చేసుకోండి, మీ చేతులతో చేసే పని ఇంటికాడ చేసుకోండి. ఆ కుటుంబం మీ ఇంట్లోని వ్యాపకాలు, మీ ఇంట్లో ఏ వ్యాపకాలు ఉంటాయి కదా, ఏ వ్యాపకాలు ఉంటాయి కదా, ఆ వ్యాపకాలు అక్కడతోటి అక్కడతోటి ఆపు చేయండి. లోపలికి వెళ్ళినా ఒకరు మీ చేతితో చేసి పని చేయండి. మీరు చేతి మీరు ఇంటికాడ ఏదో పని చేసుకుని వచ్చారు, అక్కడ చూడ వదిలేయండి. మళ్ళీ ఆ పని ఇక్కడికి వచ్చి నెత్తి మీద మోయకండి అని. మీరు ఇంటికాడ ఏదో పని చేసుకున్నారు, అయిపోయింది, ఇంటి ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ పని మోసుకు రాకండి అని. మీరు ఇంటికాడ అన్నం వంట చేసుకున్నారు, అన్నం తిన్నారు, ఇంటికాడ వంట చేసుకున్నారు, వంట చేసుకున్నారు, ఆ తలంపు ఇక్కడ మోసుకు రావద్దు అని. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఆ దేహం, ఆ దేహానికి ఏది అవసరమో ఆ పని చేసేసుకోండి, కానీ లోపల మోయకండి. లోపల మొయిటి మీరు బారేస్తే హృదయం మనసు పలచబడిపోయి అది లోపలికి వెళ్ళి హృదయాకారం చెందుతుంది. అంటే భగవాన్ చెప్పేది ఇప్పుడు శిరస్సులో మన మనస్సు అంటే గాఢ నిద్ర, ఈ శిరస్సు ఏమో జాగ్రత్త అవస్థలో అత్తవారి ఇంటికాడ ఉంటుంది, ఈ మనస్సుకేమో అత్తవారి ఇల్లేమో మెదడు, పుట్టిన హృదయం. ఈ మనస్సు ఏం చేస్తుందంటే జాగ్రత్త అవస్థలో అత్తవారి ఇంటికాడ ఉంటుంది, నిద్ర వస్తువులు హృదయం పుట్టింటికి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ వెలుగు మనం మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చినప్పుడు అత్తవారి ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు, మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుంది, అత్తవారి ఇంటికి వస్తుంది. అలా తిరుగుతూ ఉంటుంది మనస్సు, అలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ భగవాన్ చెప్పి బాగా సాధన అంటే ఏమిటంటే మీ పద్ధతిలో మీరు చేసుకోండి సాధన, మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి. కానీ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మీరు పొందవలసింది, మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే గాఢ నిద్రలో పుట్టింటికాడ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో ఈ జాగ్రత్త అవస్థలో దాన్ని పుట్టింటికాడ ఎక్కువసేపు ఆపు చేయండి, మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది ఉండనంటుంది, నేను అత్తవారింటికి వెళ్ళిపోతాను అంటుంది. దాన్ని ఏదో బతిమాలుకోండి, ఏదో పాయసం ఉండండి, క్షీరాన్నం ఉండండి, మీరు ఏం చేసుకుంటారో మీ చెప్పలు మీరు పడండి అంటున్నారు భగవాన్. మీ చెప్పలే మీరు పడండి. అది జాగ్రత్త అవస్థలు ఏం చేస్తుందంటే ఇది ఈ మనస్సు జాగ్రత్త అవస్థలు అత్తవారింటికి వచ్చేసి అత్తవారింటికాడ ఉంటాను, పుట్టింటికి వెళ్ళాలంటుంది. మీరు నెమ్మదిగా దాన్ని జోకెచ్చండి. దాన్ని అది నిద్ర అవస్థలో పుట్టింటికాడ ఉందండి, జాగ్రత్త అవస్థలో పుట్టింటికాడ ఉండను, నేను అత్తవారింటికాడ ఉంటానంటుందండి. మీరు జాగ్రత్త అవస్థలో కనుక దాన్ని పుట్టింటికి నెమ్మదిగా జాగ్రత్తగా దాన్ని నచ్చెప్పి పంపగలిగేది, ఒకవేళ మీరు వెళ్ళమంటే వెళ్తుంది, ఒకసారి వెళ్ళి ఒక నిమిషం రెండు నిమిషాలు మళ్ళీ అత్తవారింటికి వచ్చేస్తుంది. దాని అక్కడ పుట్టింటికాడ ఉంటే ఇష్టం లేదు, దానికి అలవాటు లేక, ఇష్టం లేక కాదు అలవాటు లేక. కొంతమంది చూడండి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వస్తారు, ఓ నెల్లాళ్ళు ఉందామనే వస్తారు, రావటం రెండు రోజులు మూడు రోజులు వెళ్ళిపోతాం ఏదో అయిపోయింది, మళ్ళీ మా ఆయనకి భోజనం సరిగ్గా కుదరదేమో అంటారు. ఆయన ఒక ఉంపతి. ఇంకా తెలియని వాళ్ళు ఏమంటారంటే మేము ఇంటికి లేకపోతే మా గేది సరిగ్గా పోలేదు అంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి అయితే వాళ్ళ గేది పోలేదు అంటారు. ఇప్పుడు ఇందుకే సాధన అంటే మీ చెప్పులు మీరు పడండి, మీ మార్గం మీరు మార్గాలు మార్చుకో అక్కర్లేదు, మీరు పూజించే దేవతలను మార్చుకో అక్కర్లేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గాఢ నిద్రలో మనస్సు హృదయంలో మనకు తెలియకుండా బాగానే ఉంటుంది, జాగ్రత్త అవస్థలో శిరస్సులో ఉంటుంది, అది మెదడులో ఉంటుంది, మెదడులో ఉంటుంది మనస్సు జాగ్రత్త అవస్థలో. అలాగే జాగ్రత్త అవస్థలో మనం జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి హృదయంలో ఎంతసేపు మొట్టమొదటి ఎక్కువసేపు ఉండదు, తక్కువసేపు ఉంటుంది, నెమ్మదిగా దాన్ని అలవాటు చేయాలి. ఎక్కడ అలవాటు చేయాలి? హృదయంలో ఉండటం. ఇప్పుడు చూడండి, అమెరికాలోనే పిల్లల్ని అక్కడ అమ్మమ్మలు పెంచుతున్నారు, అదే దూకెడతా ఉంటారు, అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు, నేను అమెరికా వెళ్ళిపోతానంటారు, అలా ఇక్కడ బాగుంటా ఉంటారు, ఏదో కొనిస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు, మాస్టర్ మీద చెట్టుద్ది అంటారు, వీళ్ళ అమ్మ అమెరికాలో ఉంటుందని మేము పెంచుతున్నాం అంటే జాగ్రత్తగా పెంచుతాం, ఏదో చూడమంటుంది, ఏదో రకరకాలుగా పిల్లల్ని మచ్చిక చేస్తారు. నీకు అర్థమవుతుందే, పిల్లల్ని మచ్చిక చేస్తారు. అలా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని మచ్చిక చేసుకోవాలి. ఏంది మనస్సుని ఎక్కడ ఉంచడానికి? హృదయంలో ఉంచడానికి. అలాగే దాన్ని నెమ్మదిగా మనస్సును మచ్చిక చేసుకుని మీరు యోగం చేయండి, ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి, వివేచన చేయండి, వివేకం చేయండి, విచక్షణ చేయండి, డిస్క్రిమినేషన్ చేయండి, డిటాచ్మెంట్ పెంచుకోండి, మీ పద్ధతిలో మీరు చేయండి. మీకు ఏ అలవాటైతే ఆ మార్గంలో మీరు సాధన చేసుకోండి. కానీ మనస్సుని ఎక్కువసేపు హృదయంలో ఉంచటం, హృదయంలో ముంచటం, హృదయంలో నిలకడగా ఉండటం అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేస్తంటే ఏమవుతుందంటే మనస్సులో ఉన్న వాసన ఒకటి ఒకటి తప్పిపోతుంది. మనస్సు ఎప్పుడైతే వాసనారహితమైందో, మనసులో ఎప్పుడైతే ఈ వాసనలోంచి మనస్సు విడుదల పొందిందో, ఆ హృదయంలో ఎక్కువసేపు ఉండటం వల్ల అది హృదయాకారం చెందుతుంది. అది హృదయాకారం చెందాక అది హృదయంలో ఎక్కువ ఉండగా 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 అది నశిస్తుంది. ఏది నశిస్తుంది? మనోనాశనం. మనస్సు నశించిన మరుక్షణంలో నీకు స్వరూపంగా ఉన్న నారాయణుడు నీకు వ్యక్తం అవుతాడు. అదే మీ కడసారి జన్మ, అదే బ్రాహ్మస్థితి, అదే మోక్ష సుఖం, అదే నిర్వాణ సుఖం. అంటే నిర్వాణ సుఖం అనుభవించేవాడు దేహం మీద కానీ, వస్తువు మీద కానీ, పరిసరాల మీద కానీ, పరిస్థితుల మీద కానీ ఆధారపడి ఉండడు. మమకారం మనుషుల మీద ఉండక్కర్లేదు. కొంతమందికి మనుషుల మీద మమకారం ఉండదు, వస్తువుల మీద ఉంటుంది మమకారం. కొంతమందికి మనుషుల మీద ఉండదు, ఏదో పదార్థం మీద ఒక వస్తువు మీద ఉంటుంది. కొంతమందికి పదార్థాల మీద ఉండదు, వస్తువుల మీద ఉండదు, ఇంట్లో వాళ్ళ మీద, అధికారం మీద ఉంటుంది కొంతమందికి మమకారం. ఎలా అధికారం సంపాదించారు, ఎలా అధికారం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి, ఇంక ఇప్పటి నుంచి ఇదే ఆలోచన. భీమవరంలో చైర్మన్ ఏమవుతాను, లేదా పాలకొల్లు నేను చైర్మన్ అవ్వాలని. అంటే మమకారం అంటే కేవలం మనుషుల మీద ఉండక్కర్లేదు, కొంతమందికి మనుషుల మీద ఉండదు, వస్తువుల మీద ఉంటుంది. అంటే నన్ను ఏ పదార్థం మీద ఉన్నా, ఒక వ్యక్తి మీద ఉన్నా, వస్తువు మీద ఉన్నా, అధికారం మీద ఉన్నా, దేని మీద ఉన్నా మమకారమే. శరీరం చనిపోవటానికి ఒక రోగం చాలు, శరీరం చనిపోవటానికి ఒక రోగం చాలు. అలా మన మనస్సును బాహ్యముఖం చేయటానికి ఒక బలహీనత చాలు. మనస్సును బాహ్యముఖం చేయటానికి ఒక బలహీనత చాలు. ఇప్పుడు ఇందుకు ముగిస్తున్నాను నేను. అహంకారం అంటే ఏంటి, మమకారం ఏంటంటే, అహంకారం మనస్సులో ఉంది, మమకారం మనస్సులో ఉంది, ఇదంతా వదిలేయండి. వాడు దేవుడు ఉన్నాడా లేడా గొడవ వదిలేయండి. నేను 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 అంటున్నాం. ఓ బుద్ధి ఉందా మనకి? ఓ బుద్ధి ఉంది కదా, అది అహంకారం. దానికి అహంకారం అని పేరు పెట్టారు, అంతకంటే లేదు. నేను 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 నాది 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 అంటున్నాం. దానికి పేరు అంటున్నాం లేదా అంటున్నాం. దానికి మమకారం అని పేరు పెట్టారు, అంతకంటే లేదు. ఆ నీకు ఆ ప్రపంచంలో శత్రువులు ఎవరు లేరు, ఈ రెండే శత్రువులు, ఇందులోంచి బయటకు రావాలి. ఈ రెండే ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. మనస్సు నశిస్తేనే కానీ రెండు అట్లోంచి బయటకు రావు. మనస్సు ఎలా నశిస్తుంది? నీ హృదయంలో నిలబెట్టాలి, నీ హృదయంలో దాన్ని ఉంచాలి, నీ హృదయంలో ముంచాలి. నీ హృదయంలో ఎక్కువసేపు ఉండదు, మైండ్ బయటకు వచ్చేస్తాను, దాన్ని అలవాటు కొలిది. కానీ దానికి అలవాటు చేయాలి, అలవాటు చేసి దాని హృదయంలో ఉంచాలి. అలా ఎక్కువ కాలం మనస్సు హృదయంలో కనుక ఉంటే మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు. ఏం చేది, నువ్వు మనస్సు కాదు కాబట్టి నువ్వు ఏదిగా అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లోనూ నువ్వు ఉన్నావు. అప్పుడు ఏదిగా ఉన్నావో, నువ్వేదిగా ఉన్నావో అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది నీకు ఎలా వ్యక్తమవుతుంది? స్వరూపం. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, అయ్యో తిరిగిపోయి చాలా దుఃఖపడ్డాను, చాలా కష్టపడ్డాను, ఏది తెలియక అంత దుఃఖపడవలసిన కారణమే లేదే, ఎందుకు అనవసరంగా దుఃఖపడిపోయాను అని మీరు అనుభవించిన కష్టాలు, మీరు అనుభవించిన దుఃఖాలు, మీరు అనుభవించిన బాధలు, మీరు అనుభవించిన భారాలు, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగాక అదంతా వేస్ట్, అంత దుఃఖపడక్కర్లేదు, తెలియక దుఃఖపడిపోయింది. మళ్ళీ మీకు అనిపిస్తుంది ఎప్పుడు, ఇప్పుడు కదా అమృతానుభవం వచ్చా. ఓం నమో నారాయణాయ నారాయణాయ. భగవాన్ అన్నారు, కొంతమంది ఏమో ఆత్మను దేహం అనుకుంటున్నారు, కొంతమంది మనస్సు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బుద్ధి అనుకుంటున్నారు, కొంతమంది తెలివి అనుకుంటున్నారు. ఇదేం కాదు, ఇందులోంచి విడుదల పొందుతూ చాలు నీకు ఆత్మార్పం కలుగుతుంది. ముందు అనుకోటాలు వదిలేవు. ఎవరో నిన్ను బంధించడం లేదు, నువ్వు అనుకోవటం వల్ల నువ్వు బంధింపడుతున్నావు. అంటే ఎవరో వచ్చి నిన్ను బంధించడం లేదు అంటే మన ఆత్మని దేహం అంటున్నాం, దేహం అనుకుంటున్నాం. దేహం చనిపోయినప్పుడు చనిపోతుందని చనిపోతుందని దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుంది? ఆత్మని దేహం అనుకోవటం. మిమ్మల్ని ఎవరైనా నీ స్తోత్రం చేశారనుకోండి, మీకు పొంగు వచ్చేస్తుంది. ఎందుకు పొంగు వస్తుంది? ఆత్మను మనస్సు అనుకోవటం వల్ల. ఆత్మ మనస్సు కాదు, దేహం కాదు, అంటే మీకు తెలియక కంగారు పడుతున్నారు. అంతకంటే ఏం లేదు, అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ. ముందు అర్థం చేసుకోండి, ముందు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని దాన్ని మననం చేయండి. ఆ మననం చేసిన దాని మీద, ఆ మననం చేసిన దాన్ని ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీరు బాగా పక్వానికి వస్తారు, బాగా ముగ్గుతారు, బాగా ముగ్గుతారు. మీరు పనిని విడిచిపెట్టడం కాదు, పనే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. మీరు మాయను విడిచిపెట్టడం కాదు, మాయే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టడం కాదు, అజ్ఞానమే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. ఎప్పుడు? మీరు బాగా ముగ్గినప్పుడు, మీకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు. టీచింగ్ ఇస్ ద హైయెస్ట్ సర్వీస్. నువ్వు 100 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టడం కంటే ఒక మంచి మాటను నువ్వు అనుభవించి, ఒక మంచి మాటని నువ్వు అనుభవించి 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 ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి నీ అనుభవాన్ని నీ తోటి వాళ్ళకి పంచిపెట్టి, నీ అనుభవాన్ని తోటి వాళ్ళకి పంచిపెట్టు, అది టీచింగ్ వల్లే సాధ్యం. టీచింగ్ ఈజ్ హైయెస్ట్ సర్వీస్. అర్జున, అర్జున, ఈ లోకంలో కూడా కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. పరమాత్మ మన కోసం దిగిపోయి వచ్చాడు. ఎక్కడో వైకుంఠంలోకి వచ్చి మట్టిలో పడుతున్నాడు మన కోసం. మన కోసం పాపం ఏదో దేహం వేసుకొస్తేనే కానీ నేను గుర్తించలేను కదండి. ఏదో దేహం తొడుక్కొస్తేనే కానీ గుర్తించలేరని పాపం మన కోసం దేహం తొడుక్కొస్తున్నాడు, గుర్తించలేమని. అర్జున, అర్జున, నాకు ఈ లోకంలో ఇష్టులు ఉన్నారు. ఎవరా ఇష్టులు? ఆయనే చెప్పేస్తున్నాడు. మరి ఆయన చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? పరమాత్మ చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? మనకి గోడ పక్కన ఏముందో తెలియదు. మనకేం చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఆయన చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? పరమాత్మ, అర్జున, నువ్వు నేను మాట్లాడుకున్నాం, నీవు నేను మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకున్న దాన్ని ఎవరైతే అధ్యయనం చేసి, ఈ భగవద్గీతని ఎవరైతే అధ్యయనం చేసి అర్థం చేసుకుని, అర్థం చేసుకుని వాళ్ళు అనుభవించు అనుభవించు అనుభవించు, అంటే మీకు పాయసం నోట్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, మీకు బాగా ఇష్టమైన వస్తువు నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, అలాగే వాడు అర్థం చేసుకున్నది అనుభవించి వాడు ముందే ఎంజాయ్ చేయాలి. అనుభవించి 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 అంటే ఇప్పుడు మనం పాలు ఉన్నాయనుకోండి, కప్పులో పోస్తాం. ఆ కప్పు నిండిపోయింది అనుకోండి, అదేమవుతుంది? కారిపోతుంది. అదేమవుతుంది? కప్పు నిండిపోయాక కారిపోవాలి. అలాగే ఈ గీతా జ్ఞానం, గీత అహంకారానికి కోత, గీత అహంకారానికి కోత. వాడు అనుభవించి అనుభవిస్తే, వాడు అనుభవించి వడించి వాళ్ళ అంత ఆనందం వస్తుంది. ఆనందం పొంగిపోవటం ప్రారంభం. ఆ పొంగిపోయేదాన్ని ఎవడైతే ఇతరులకు పంచిపెడుతున్నాడు, ఆ పొంగిపోయేదాన్ని అంటే అది ముందు అది పొంగాలి, అంటే కప్పు కారిపోవాలి. కప్పు నిండిపోయాక ఏమవుతుంది? కారిపోతుంది. అలాగే ఆనందం అనుభవించి అనుభవించేది కారిపోయే స్థితిలో వాడి అనుభవాన్ని ఇతరులకు ఎవడైతే పంచిపెడుతున్నాడో, ఈ గీతా జ్ఞానాన్ని ఎవడైతే ఇతరులకు పంచిపెడుతున్నాడో వాడు ఈ సృష్టిలో నా హృదయానికి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్, ఈజ్ వెరీ డియర్ టు మై హార్ట్, నా హృదయానికి సన్నిహితుడు. అంతేకాదు, ఈ సృష్టి మొత్తం మీద ఎవరైతే గీతను అర్థం చేసుకుని, అధ్యయనం చేసుకుని, అర్థం చేసుకుని అనుభవించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవడైతే బోధిస్తున్నాడో వాడు నాకు ఇష్టుడు అని కృష్ణుడు గీతలో చెప్పాడు. చాలా టైం తీసుకున్నాం మనం, చాలా టైం తీసుకున్నాం. శాంతి 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 శాంతి. అంటే దత్తాత్రేయుడు ఏం చెప్పాడు, మీకు శాంతి కావాలంటే ముళ్ళకంపలను తిట్టకండి, తప్పించి తిరగండి అని. శాంతి శాంతి శాంతి.